ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च नमाओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्ता राधाकान्ता नमोऽस्तुते। रक्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचला निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्ण इयरफोन आई एम हियरिंग रीसाउंड। हरे कृष्ण ईरोजु रामायण सीरीज क्लास के अटेंड अय्या भक्तुलंदरिकी इस्कॉन विजयवाड़ तरफुन ना धन्यवादालु। हरि बोल। सो टुडे वी विल डिस्कस वेरी important character mother Sita. వాస్తవంగా చెప్పాలంటే రామాయణంలో అన్ని క్యారెక్టర్స్ కన్నా సీతమ్మ గురించి చెప్పాలంటే ఎంతో అర్హత కావాలి, నాకు అది అసలు లేదు. కాబట్టి మొదటిసారి నాకు కొంచెం టెన్షన్ వస్తుంది. ఆల్దో యాక్చువల్లీ ఐ స్టడీడ్ ఏ లాట్. మామూలుగా అయితే మామూలుగా చెప్తాము, కానీ సీతమ్మ గురించి చెప్పాలంటే నాకు ధైర్యం సరిపోలేదు. ధైర్యం సరిపోలేక నేను చాలా భగవంతుని ఐఎమ్ ప్రేయింగ్ టు లార్డ్ సో దట్ ఐ కెన్ డూ సమ్ లిటిల్ బిట్ జస్టిస్ టు ఓషానిక్ క్వాలిటీస్ ఆఫ్ మదర్ సీత. మహాసముద్రం అంతటి ఉత్తమ లక్షణాలు ఉన్న సాధ్వి సీతమ్మ వారు, వారి గురించి చెప్పాలంటే అటువంటి నాలంటి వాడికి ఎటువంటి అర్హత లేదు. బట్ స్టిల్ ఫర్ మై ఓన్ ప్యూరిఫికేషన్, నా యొక్క పరిశుద్ధత గురించి నాకు తెలిసినంతలో కొంచెం చెప్తాను. సో మనం చెప్పుకున్నట్టుగా ఆచార్య ముందు కూడా చెప్పాను నేను ఒకసారి, ఆచార్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క భావంలో ఉంటారు. కొంతమంది రామాయణంలో రాముడు హీరో అంటే కొంతమంది హనుమంతుడు అంటారు, కొంతమంది చెప్పినట్టుగా భరత సాక్రిఫైస్ ఇస్ బిగ్గర్ దాన్ లక్ష్మణ్ సాక్రిఫైస్ అంటారు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం శత్రుఘ్నుడి యొక్క సాక్రిఫైస్ లక్ష్మణుడి కన్నా గొప్పదని చెప్తారు కొంతమంది. సో అదేవిధంగా కొంతమంది ఆచార్యులు రామాయణం ఏమంటారంటే, యాక్చువల్గా రామాయణాన్ని రామాయణం అని పేరు పెట్టకుండా ఉండాల్సింది, సీతాయన్ అని పేరు పెట్టాల్సి ఉండాల్సింది అని చెప్పి చెప్తారనమాట. ఎందుకంటే రామాయణ నిజమైన హీరో రాముడు కాదు కానీ సీతమ్మవారు అని చెప్పి చెప్తారు. సో ఇంకొంతమంది ఆచార్యులు ఏమంటారంటే, యాక్చువల్గా ఇది రామాయణ్ కాదు ఇది రమాయణ్ అంటారనమాట. రమ అంటే గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ లక్ష్మీదేవి, రమ అంటే సీతమ్మవారు అనమాట. సో రమాయణ్ అంటారనమాట, అంటే రామాయణ్ అంటే రాముడి యొక్క దివ్య చరిత్రము అని చెప్పి. సో వాళ్ళు ఏమంటారంటే ఇది యాక్చువల్గా రామాయణ్ కాదు ఇది రమాయణం అంటారు, అంటే సీతమ్మవారి దివ్య చరిత్ర అని చెప్పి. కానీ ఆచార్యులు అగైన్ అదొక వ్యంగ్య రసలు అంటారనమాట. కానీ వాల్మీకి ఋషి అంటే మూల వ్యాసకర్త, వాల్మీకి ఋషి పురుషుడు అవడం వలన శాస్త్రానికి పేరు రామాయణం అని పెట్టారు, కానీ అదర్వైజ్ సీతాయనం లేకపోతే రామాయణం అని పేరు పెట్టాల్సిందని చెప్పి కొంతమంది అంటారనమాట. అగైన్ వీళ్ళేమి ఫెమినిస్ట్స్ ఏం కాదు, ఈ రోజుల్లో మనం చూస్తాం వై నాట్ లేడీస్ వై ఓన్లీ జెంట్స్ అంటారు కొంతమంది, అలా కాదు. కానీ అది వాళ్ళకి సీతమ్మ వారి మీద ఉన్న ప్రేమ. సీతమ్మ వారి గురించి రామాయణం చదివితే ఎటువంటి కరుడు కట్టిన రాళ్ళకు కూడా సరైన సోర్స్ నుంచి వినాలే కానీ రాతి లాంటి హృదయం కూడా ఏడుస్తుంది అన్నమాట. ముఖ్యంగా మనం రామాయణంలో 6 ఖండాలు ఉన్నాయి, మనం చర్చించుకున్నాము. 6 ఖండాల్లో 5 ఖండాలు ఒక ఎత్తు అయితే చివరిది ఉత్తరకాండ, ఉత్తరకాండ ఇంకొక ఎత్తు అన్నమాట. ఉత్తరకాండ చదివామంటే నేను చెప్పినట్టుగా ఎటువంటి వాడికైనా సరే కళ్ళ నీళ్ళు కారుతాయి. సో ఇట్స్ సో డీప్ అండ్ గ్రేవ్. ఈరోజు నేను కొంచెం సీతమ్మ వారి గురించి చెప్తాము, తర్వాత మనము ఉత్తరకాండ గురించి కూడా చర్చించుకుంటాము. మనం చెప్పినట్టుగా నేను వాల్మీకి యొక్క ద రూట్ తెలుగులోను ఐ వాజ్ రీడింగ్ రామాయణం, వాల్మీకి రామాయణం ముఖ్యంగా రాత్రంతా చదివే వాల్మీకి రామాయణము. సో ఐ కుడ్ సీ దట్ అంత రాయబడి ఉంటుంది అనమాట. ఈ ఆథర్ ఏమని రాస్తారంటే ఈ రామాయణం ద్వారా అంటే మన సనాతన ధర్మము, మన సనాతన ధర్మ హిందూ వైదిక ధర్మంలో రామాయణంలో ఉన్న క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్ మన హిందూ సనాతన ధర్మం ఎలా ప్రభావితం చేసిందో, ప్రతి వ్యక్తి ఎవ్రీ పర్సన్ ఇన్ ఏ ఫ్యామిలీ ఏ విధంగా ఉండాలో అనేది రామాయణం నేర్పిస్తుంది మనకి. సో రామాయణం అనే కాదు ఏ శాస్త్రమైనా సరే, ఎవ్రీ శాస్త్ర హ్యాస్ 2 ఆస్పెక్ట్స్. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే అట్ ఏ స్పిరిచువల్ ప్లాట్ఫామ్, స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక స్థాయిలో ఆ లీల ఒకటి చెప్పి ఒక విధంగా చెప్తుంది అనమాట. లీల ద్వారా మనకి కొన్ని మీనింగ్స్ ఉంటాయి, ఒక లెసన్స్ నేర్పిస్తుంది. సేమ్ టైం ఆన్ ఏ భౌతిక స్థాయి అంటే ఒక ఫ్రమ్ దట్ వ్యూ పాయింట్ ఆఫ్ ఏ సాధక అంటే ఒక భక్తుని స్థాయిలో కూడా, ఒక సాధకుని స్థాయిలో కూడా శాస్త్రం అనేది మనకు కొన్ని లెసన్స్ నేర్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మనం చైతన్య చరితామృతాన్ని తీసుకున్నట్లయితే శ్రీ చైతన్య మహాప్రభులు వారు స్వయంగా భగవంతుడు. శ్రీ చైతన్య మహాప్రభు కొన్ని లీలలు చేస్తూ ఉంటారు తన భక్తులతో కలిసి. సో కొన్ని లీలల్లో మనము భగవంతుడు తన భక్తులతో అంటే భక్తులు ఎంత ప్రేమిస్తాడు అనే విషయాల్ని మనం హైలైట్ చేస్తాము. సో వి సీ ద స్వీట్నెస్ బిట్వీన్ లార్డ్ అండ్ హిస్ డివోటీస్. మరికొన్ని లీలలలో లేదంటే అదే లీలలో వి ఆల్సో కెన్ సీ ఫ్రమ్ ఏ వ్యూ పాయింట్, ఎందుకంటే మహాప్రభులు వారు అవతారము, చైతన్య మహాప్రభుడు వారి అవతారము భక్తుని యొక్క అవతారము. సో ద సుప్రీం లార్డ్ కేమ్ యాజ్ అ డివోటీ, చిన్న అవతారం. కాబట్టి అతను భక్తుడిగా వచ్చారు కాబట్టి ఒక భక్తుడు ఏ విధంగా ఉండాలి అనేది కూడా తన యొక్క ఉదాహరణ ద్వారా అతను స్థాపిస్తున్నారనమాట. అంటే కొన్ని సందర్భాల్లో మహాప్రభు చేసిన లీలల ద్వారా మనము ఒక సాధకుడు ఏ విధంగా ఉండాలనేది కూడా మనం నేర్చుకోవచ్చు, సాధకుడికి ఉపయోగపడే లెసన్స్. ఇంకొన్ని సందర్భంలో భగవంతుని యొక్క గొప్పతనము, భగవంతుని యొక్క మాధుర్యము, భగవంతుని యొక్క గ్రేట్నెస్ గొప్పతనం అంటే ఓకే గొప్పతనము మాధుర్యము మరియు భగవంతుని భక్తుల పట్ల ప్రేమ, ఆ విషయాలు మనం చూడవచ్చు. సో దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఫ్రేమ్ వర్క్స్ అనమాట. ఒక ఫ్రేమ్లో భగవంతునిలా చూసి అంటే భగవంతుని యొక్క గొప్పతనము, నెక్స్ట్ ఈజ్ గ్రేట్నెస్, ఈజ్ స్వీట్నెస్, ఈజ్ లవింగ్ ఫర్ డివోటీస్, అది ఒక లెవెల్లో చూడొచ్చు. ఇంకొక స్థాయిలో ఇంకొక ఫ్రేమ్వర్క్లో భగవంతుని ఒక భక్తుడి కింద ఫ్రేమ్వర్క్లో చూసి అంటే భక్తులు అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవచ్చు అనే విషయంలో కూడా మనం శాస్త్రాన్ని చూస్తాము. సో చైతన్య చరితామృతం తీసుకున్నట్లయితే, అదేవిధంగా మన గ్రంథాలనే తీసుకున్నట్లయితే ముఖ్యంగా రామాయణము మరియు రాముడి లీల మరి కృష్ణుని లీల, ఈ రెండు లీలల్ని తీసుకున్నట్లయితే సో ఇవి లీలావతారములు అనమాట. భగవంతుని యొక్క అవతారములు 6 రకములుగా ఉంటాయి భాగవతంలో చెప్పబడింది అనమాట. గుణావతారము, పురుషావతారము, లీలావతారము, మన్వంతర అవతారము, యుగావతారము, శక్త్యావేశ అవతారము. సో 6 రకములైన అవతారాలు, దేర్ ఆర్ కేటగిరీస్. సో భగవంతుడు చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుణావతారం అంటే ఏంటి, 3 సత్వరజస్తమ గుణాలు ఉంటాయి. వాటికి ఆదిలు ఎవరంటే శివుడు బ్రహ్మ విష్ణువు. శివుడు తమోగుణము, బ్రహ్మ రజోగుణము, విష్ణువు సత్వగుణము. వీటిని గుణావతారాలు అంటారు. పురుషావతారాలు అంటే ఏమిటి? కారుణోదక్ష విష్ణు, గర్భోదక్షాయ విష్ణు, శిరోదక్ష విష్ణు. ఇవి పురుషావతారాలు. మన్వంతర అవతారాలు అంటే మనం చెప్పుకున్న గజేంద్ర మోక్షం లీలలో అవన్నీ. ప్రతి మన్వంతరంలో ఒక భగవంతుడు ఒక అవతారంలో వస్తారు. తర్వాత శక్తావేశ అవతారం అంటే వాళ్ళు జీవియే, జీవాత్మనే, కానీ వాళ్ళకి భగవంతుని యొక్క సిద్ధులు ఉంటాయన్నమాట. అంటే మనం ఋషభదేవుడు, పృథు మహారాజు వీరందరూ ఆ భగవంతుని యొక్క అవతారాలే, కానీ ఇవి అంటే శక్త్యావేశ అవతారాలు అనమాట. అంటే చాలామంది శ్రీ వైష్ణవాచార్యులు కూడా అంటారు, శ్రీల ప్రభుపాదులు కూడా శక్త్యావేశ అవతారమే అంటారనమాట. సో దీస్ ఆర్ యా సో దే ఆర్ శక్త్యావేశ అవతారస్ అండ్ దెన్ దేర్ ఆర్ యుగావతారస్. శ్రీ చైతన్య మహాప్రభు తీసుకుంటే కలియుగ యుగ అవతారము, యుగధర్మాన్ని ప్రచారం చేయడానికి వచ్చిన అవతారాన్ని యుగావతారము అంటారు. ఇదే విధంగా లీలావతారములు, లీలావతారములు అంటే భగవంతుడు ఈ లోకంలోకి వచ్చి లీలలు చేస్తారు. సో లీలలు చేసినప్పుడు ఆ లీలావతారంలో కూడా రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసుకున్నట్లయితే పూర్మావతారం కానీ, మత్స్యావతారం కానీ, వరాహ అవతారం కానీ, నరసింహ అవతారం కానీ. సో ఈ అవతారాలు ఇవి ఈ లోకంలోకి వచ్చి లీలలు చేసి తన భక్తుల్ని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కావించి ఆ అవతారాలు తమ పర్పస్ ఫినిష్ చేసి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ అవతారాలు కూడా తమ లీలల ద్వారా భక్తుల హృదయాలని కొల్లగొడతాయి, భక్తులకి తన పట్ల ప్రేమను పెంచుకునే చేస్తాయి. సో దీస్ ఆర్ ద లీలావతారాస్. కానీ ఈ లీలావతారాల్లో కూడా ఇంకొక ప్రత్యేకమైన లీలావతారాలు, రాముడి లీలావతారము మరియు కృష్ణుడి యొక్క లీలావతారము. ఈ రెండు లీలావతారాలు ఎందుకు ప్రత్యేకం అంటే దీస్ టూ ఇన్కార్నేషన్స్, ఈ లీలలు మనం చూసినట్లయితే అవి సంపూర్ణ లీలలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం నరసింహస్వామి యొక్క లీలలని తీసుకున్నట్లయితే నరసింహస్వామి లీలల్లో నరసింహస్వామికి బాల్య లీల అంటూ ఏమీ ఉండదు, అవునా కదా? నరసింహస్వామి చిన్నపిల్లవాడుగా అతనికి అలమ్మ పాలు పెడుతున్నట్టుగా, లేకపోతే నరసింహస్వామి అంటే ఎలా ఉంటుందంటే నరసింహస్వామి లీల సర్జరీకి వెళ్ళే డాక్టర్ లాగా అనమాట. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళామా, సర్జరీ చేస్తామా, బయటకు వచ్చేస్తామా అంతే. డైరెక్ట్గా వస్తారు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేస్తారు, తన భక్తుడికి ఆశీర్వదిస్తారు, వెళ్ళిపోతారు, దర్శించు. అయినా సరే అవతారానికి అంత ప్రఖ్యాతి, భక్తులను కాపాడుతారు అని చెప్పి ఎంతోమంది భక్తుల యొక్క హృదయాన్ని నరసింహస్వామి కొల్లగొడతారనమాట. సో దే ఆర్ సమ్ ఇన్కార్నేషన్స్. కానీ కృష్ణుడు రామ అవతారాలంటే సంపూర్ణ అవతారాలు అవి భగవంతుడు. ఎందుకంటే ఆ అవతారాలు ప్రత్యేకత ఏంటంటే ఆ అవతారాలు మానవ రూపంలో వస్తాయన్నమాట. మానవ రూపంలో వచ్చి సో రెండు రకాల పర్పస్లు ఉంటాయి. ఒక పర్పస్ ఏంటంటే భగవంతుడే కాబట్టి భగవంతుని యొక్క లీలలు ఎంత మధురంగా ఉంటాయి, భగవంతునితో భగవంతుని సాంగత్యంలో ఉంటే మనం అందరికీ తెలుసు మన భగవంతుడు ధామానికి వెళ్ళాలి, ధామానికి వెళ్ళాలి, ధామానికి వెళ్ళాలి అని చెప్పి. సరే భగవంతుడు ధామానికి వెళ్ళాం, భగవంతుడు ధామానికి వెళ్ళి మనం ఏం చేస్తాము అక్కడ, మనం ఏం చేయబోతున్నాం అనే విషయం మీద ఏ గ్రంథ ఏ అంటే వేరే ఏ మతాలకి ఐడియా లేదు. వాళ్ళు ఒకటే చెప్తారు, భగవంతుని మాట వింటే హెవెన్కి వెళ్తావు, మాట వినకపోతే హెల్లకి వెళ్తావు అని చెప్తారు అనమాట. అంటే మాట వింటే స్వర్గం, వినకపోతే నరకం. సరే స్వర్గంకి వెళ్తే ఏం చేస్తావయ్యా, అది మాత్రం అడగొద్దు, భగవంతునితో ఉంటావు. బట్ ఏం చేస్తావు, నో ఐడియా. కొన్ని ధర్మాలు అయితే స్వర్గానికి వెళ్తే అంటే జనాలకి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడికి వెళ్తే మీకు అప్సరసలు ఉంటారు, దేర్ ఆర్ సమ్ వర్జిన్ బ్యూటీస్, 14-20 మంది ఎంతమంది వర్జిన్స్ ఉంటారు, వాళ్ళతో భోగం అనుభవించవచ్చు అని చెప్పి. అంటే భగవంతుని దగ్గర కూడా ఎందుకు వెళ్ళాలి, కామం కోసం. సో అంత చీప్గా ఉంటాయి కొన్ని కొన్ని. కానీ మన సనాతన ధర్మంలో మాత్రము భగవంతుని ధామంలో ఏం జరుగుతుంది, భగవంతుని ధామంలో భక్తులకి భగవంతుని మధ్య లీలలు ఎలా ఉంటాయి, వాటి సంబంధం ఏమిటి అనే విషయం మీద పూర్తిగా మనకి వివరణ ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఆ యొక్క పాస్ట్ టైమ్స్, ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం జరిగే లీలలని భౌతిక ప్రపంచంలో కూడా తీసుకువచ్చి మనకు ఒక శాంపిల్ ఇస్తారన్నమాట. ఆ లీలల ద్వారా మనకి ఓకే, అంటే భగవంతుని యొక్క అంతరంగిక పార్షదులు ఈ విధంగా ఉంటారా, ఈ విధంగా ప్రవర్తిస్తారా అని ఒక ఐడియా వస్తుంది. సో రామాయణం మనం చదువుతున్నప్పుడు రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ని చదివినప్పుడు ఒకటి లార్డ్స్ డివోటీస్, భగవంతుని యొక్క భక్తులు, భగవంతుని అంటే భగవంతుని తన భక్తులతో లీలలు ఇలా ఎంత సుందరంగా ముగ్ధ మనోహరంగా ఉంటాయని చెప్పి ఒక విషయం మనకు అర్థమవుతుంది. దానివల్ల మనకి కూడా ఒక కోరిక పుడుతుంది అన్నమాట, మనలో ఒక మనలో మనకు తెలియకుండానే ఒక కోరిక పుడుతుంది. నేను కూడా ఈ లీలల్లో భాగస్వామిని అవ్వాలి, నేను కూడా భాగస్వామిని అవ్వాలి అని చెప్పి. ఆబ్వియస్లీ టీవీ రాకముందు క్రికెట్ అంటే ఎవరికి ఏం తెలియదు, కానీ టీవీ వచ్చిన తర్వాత ఇండియా 1943లో వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత నుంచి ప్రజలందరికీ క్రికెట్ అంటే మమకారం ఏర్పడింది అనమాట. నేను కూడా క్రికెట్ ప్లేయర్ అవ్వాలి, నేను కూడా ఏదో ఒక టెండూల్కర్ కలగాలి, కపిల్ దేవ్ కలగాలి. ఈ విధంగా ఎలాగొచ్చింది, ఎలాగ ఆ వ్యక్తులు బట్టి అంత ప్రేమకి ఎలా వచ్చింది? ఈరోజు అటువంటి వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు అంటే మన క్లాసునైనా మిస్ అవుతాం, కానీ అది మాత్రం మిస్ అవ్వము. ఎందుకంటే శృత్వా ఘన భువన సుందర శృణ్వతామ్యే, ఏ విధంగా అయితే రుక్మిణీదేవి చెప్తుందో, మై డియర్ లార్డ్ నేను మిమ్మల్ని చూడలేదు కానీ మీ గురించి విన్నా అంతే. శృత్వా, శృత్వా అంటే వినడం, శృత్వా ఘన భువన సుందర శృణ్వతామ్యే నిర్గంత కర్ణ వివరే హరతోంగ శాపం. ఎప్పుడైతే మీ గురించి వింటానో ఏమవుతుంది, నా శరీరం అంతా చల్లబడిపోయింది అని చెప్తుంది. అంటే ఆ కామదావాగ్ని తగ్గిపోయింది అంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనము వాటి గురించి విని వాటి గురించి చూసినప్పుడు మనకు అటుపడి ఆసక్తి కలుగుతుంది. అదేవిధంగా మనకి ఇటువంటి రామాయణం ఇవన్నీ చదివినప్పుడు ఒకప్పుడు ప్రతిరోజు రామాయణం గుడల్లో పారాయణం చేసేవారు, జనాలందరూ సాయంత్రం వెళ్ళి వినేవారనమాట. అలా వింటూ ఉండడం వల్ల మనకే మనకు తెలియకుండా ఒక రకమైన భావన ఏర్పడుతుంది. ఈవెన్ వి మనం గత వారం రోజులు చదువుతున్నాము, మనకే ఎస్ నాకు కూడా ఇటువంటి లీలల్లో భాగస్వాములు అవ్వాలని అనిపిస్తుంది. ఆ లీల చదువుతున్నప్పుడు భగవంతుడు ఇంత దయామయుడు అంటే ఇంత భక్తులు ఇంత ఆదర్శవంతంగా ఉంటారా అని చెప్పి మనకే ఒక రకమైన అట్రాక్షన్ ఏర్పడుతుంది అనమాట. వి మేక్ దెమ్ యాజ్ హీరోస్. మనం దేని గురించి వింటామో, దేని గురించి, సో మనం వినడానికి భగవంతుడు, మనం శ్రవణం కీర్తనం స్మరణం అంటున్నామే, కానీ శ్రవణం కీర్తనం స్మరణం చేయాలంటే దేనికి స్మరణం చేస్తాము? వేదాలకు చేస్తామా? వేదాల్లో భగవంతుని యొక్క గొప్పతనం గురించి మాత్రమే చెప్తుంది. దే స్పీక్ అబౌట్ లార్డ్స్ ఆపులెన్స్ అండ్ గ్రేట్నెస్, దే డోంట్ స్పీక్ అబౌట్ లార్డ్ స్వీట్నెస్. భగవంతుని యొక్క మాధుర్యం గురించి లీలలో చెప్పవు, ఆ వేదాలు చెప్పవు, ఇంకెక్కడ దొరకదు. లార్డ్ స్వీట్నెస్ దే డోంట్ స్పీక్. ఉపనిషత్తులు వేదాలు మీకు భగవంతుని యొక్క మాధుర్యం గురించి చెప్పు, భగవంతుని యొక్క గొప్పతనం గురించి మాత్రమే చెప్తాయన్నమాట. సో కానీ మరి శ్రవణం కీర్తన స్మరణం ఎలా చేస్తాం మనము? అవి ఈ యొక్క భగవంతుని యొక్క లీలావతారాల ద్వారా ఆ లీలని మనము, అతని లీలలు ఎందుకు చేస్తారంటే మనకి శ్రవణం కీర్తన స్మరణకి ఇన్పుట్ ఉండాలి కాబట్టి. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే రామాయణం ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. రామాయణానికి మించిన ఉదాహరణ లేదు. రామాయణం వలన కొన్ని కోట్ల మంది జనాలను అది ప్రతిరోజు రెగ్యులర్గా విని చదివి, నేను నిన్న న్యూస్ పేపర్లో చూసాను మళ్ళీ రామాయణాన్ని టెలికాస్ట్ చేయాలని చెప్పి పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారంట. అంటే ఈ రోజు కూడా పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు, ఎస్పెషల్గా ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ వలన జనాలు బయటకు రాలేకపోతున్నారు. ఈ బయట సీరియళ్ళు సినిమాలు చూసి పిచ్చెక్కిపోయి మళ్ళీ మాకు రామాయణం కావాలి అని అడిగితే దూరదర్శన్ మళ్ళీ రామాయణం స్టార్ట్ చేస్తుందంట. జస్ట్ సీ, రామాయణం ఇస్ ఏ ఎటర్నల్ ఎవర్గ్రీన్ క్లాసిక్. సో భగవంతుని యొక్క నిత్య లీలలు ఎప్పుడు నిత్య లీలలు, నిత్య నూతన యవ్వనంగా ఉంటాయి. సో ఆ లీల చదవడం ద్వారా మనకి నేను కూడా అందులో పాలు పంచుకోవాలి, భాగస్వామిని అవ్వాలి, నేను కూడా భగవంతుని యొక్క అంతరంగిక పార్షదుని అవ్వాలి అని కోరిక పుడుతుంది. మనకి ఆ క్యారెక్టర్స్ పట్ల ప్రత్యేకమైన అభిమానం ఏర్పడుతుంది అన్నమాట. ఏర్పడినప్పుడు మనం కూడా ఆ విధంగా ఆ రాగాత్మిక భక్తుల్లాగా మనం, అంటే ఆ యొక్క కోరికలు మనలో పుడతాయి, ఆ విత్తనాలు పడతాయి మనలోని. రెండవది ఏంటంటే ఇటువంటి లీలావతారాలు అంటే రాముడిలో కృష్ణలీలల్లో మనము ఆ యొక్క క్యారెక్టర్స్, వాళ్ళు యాక్చువల్గా అంతరంగ పార్షదులు కానీ వాళ్ళు ఈ లీలల్లో ఎలా యాక్ట్ చేస్తారంటే వాళ్ళు కూడా సగటు మనుషుల్లాగా యాక్ట్ చేస్తారు కొన్ని సందర్భాల్లో. సో అలా యాక్ట్ చేసినప్పుడు మనము ఆ యొక్క ఫాస్ట్ టైం ద్వారా, ఆ యొక్క లీల ద్వారా మనము, అందుకని వాళ్ళు కూడా ఒక సగటు భక్తుల్లాగా వ్యవహరిస్తారు కాబట్టి మనము ఆ లీల ద్వారా ఏం ఒక సాధకుడుగా మనం ఏం నేర్చుకోవచ్చు, సాధకుడుగా మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయం గురించి కూడా మనం నేర్చుకోవచ్చు. అందుకే శాస్త్రం అంటారనమాట, తుష్టి పుష్టి క్షుద్బాధ అంటారనమాట. ఈ మూడు తీరిపోతాయి శాస్త్రం చదివితే. తుష్టి పుష్టి క్షుద్బాధ. సో తుష్టి అంటే ఏంటి? సాటిస్ఫాక్షన్, సంతృప్తి, అవునా కాదా? అంటే మనం భోజనం చేసినప్పుడు మూడు అవుతాయంట మనకి. ఒకటి తుష్టి అంటే అంటే అమ్మయ్యా అంటే ఒక రకమైన తృప్తి దొరకలుగుతుంది భోజనం అయిన తర్వాత. పుష్టి, పుష్టి అంటే మనకి శక్తిని వస్తుంది, అవునా కదా? భోజనం శక్తి వస్తుంది. క్షుద్బాధ అంటే మన ఆకలి కూడా తీరుతుంది, ఆ కడుపు మంట తగ్గుతుంది అనమాట. కడుపు మంట తగ్గుతుంది, ఒక రకమైన సంతృప్తి లభిస్తుంది, మనకి శక్తి కూడా వస్తుంది, మూడు వస్తాయి. అదేవిధంగా శాస్త్రం చదివినప్పుడు కూడా ఈ మూడు వస్తాయి. ఒకటి ఏంటంటే తుష్టి, తుష్టి అంటే వీ ఫీల్ సాటిస్ఫైడ్. అంటే సాటిస్ఫైడ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి మనకు కూడా అంటే కోరికలు, ఆధ్యాత్మిక కోరికలు వస్తాయి. మనం కూడా ఇలా భగవంతుని లీలల్లో భాగస్వాములు కావాలి. మనకు తెలియకుండానే మనము రాముడిని ఆరాధిస్తాము, కృష్ణుని ఆరాధిస్తాము, సీతమ్మ వారిని ఆరాధిస్తాము, రాధారాణిని ఆరాధిస్తాము. మనకు తెలియకుండానే ఇవన్నీ అవుతూ ఉంటాయన్నమాట వింటున్న కొద్దీ. అది తుష్టి. పుష్టి అంటే నరిష్మెంట్, అంటే మనకు తెలియకుండానే మన అందరి మనలో శక్తి వస్తుంది, ఆధ్యాత్మిక శక్తి వస్తుంది అన్నమాట. ఆధ్యాత్మిక శక్తి వస్తుందంటే ఇంద్రియ నిగ్రహాలు అవన్నీ వస్తాయి. క్షుద్బాధ, క్షుద్బాధ అంటే ఆకలి తీరడం, అంటే అది భోజనస్థాయి ఎలా ఆకలి తీరుతుందో అదేవిధంగా మనకి శాస్త్రం చదివినప్పుడు ఏమవుతుంది, క్షుద్బాధ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఈ కామవాసనలు తీరిపోతాయి, ముందు ఆకలిలా తీరిపోతుందో, భోజనం చేసాక ఆకలి తీరిపోతుంది. అదేవిధంగా శాస్త్రం చదివితే మనకి కామవాసనలు పోతాయి. సో దీస్ త్రీ థింగ్స్ ఆర్ దేర్. సో ఈరోజు మనం రామాయణం ఇప్పుడు మనం ఇప్పుడు మనం సీతమ్మ వారి గురించి చర్చించుకున్నప్పుడు మీరు దీన్ని రెండు విధాలుగా చూడాలి. ఒకటి భగవంతుని యొక్క ఎటర్నల్ కాన్సర్ట్. కాన్సర్ట్ అంటే తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, అంటే ధర్మపత్ని అనకూడదు, అంటే భాగస్వామి అనొచ్చు, మరి ఏమో తెలియదు నాకు. కాన్సర్ట్ అంటే భార్య, అంటే సింపుల్ చెప్పాలంటే భార్య భాగస్వామి అలాగా. సో భగవంతుని యొక్క సీతమ్మ వారిను శ్రీరాముడికి ఎటర్నల్, అంటే షీఈస్ ద ఎటర్నల్ కాన్సర్ట్, అంటే భగవంతుని యొక్క ఎటర్నల్ వైఫ్. సో కాబట్టి అంటే ఈ లోకంలో లీల వరకు మాత్రమే కాదు, షీఈస్ ద ఎటర్నల్ కాన్సర్ట్ అనమాట రాముడికి, భాగస్వామి. సో ఆ విధంగా అంటే భగవంతుని యొక్క అంతరంగిక పార్షదులు ఎలా ఉంటారనేది ఒకటి విధంగా చూస్తాము, సీతమ్మవారి లక్షణాలు చూస్తాము. ఇంకోటి ఏం చూస్తామంటే సీతమ్మవారు వాళ్ళు కూడా భౌతిక ప్రపంచంలో, అది ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనుషుల్లాగా లీల చేశారు కాబట్టి ఆ లీల ద్వారా వాళ్ళ అపారెంట్గా అంటే ఒక బాహ్యంగా ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పుల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఏమైనా మంచి ఉంటే ఆ మంచి మనం ఏం నేర్చుకోవచ్చు సాధకుడుగా, అది కూడా మనం చూస్తాం. అంటే అది కూడా మనం సొంత కవిత్వం కొట్టకూడదు ఎప్పుడైనా సరే, ఆచార్యులు ఏం చెప్పారో మనం అది చెప్పాలి. కాబట్టి నేను చెప్పింది ఏదైనా సరే అది ఆచార్యులు చెప్పిందే చెప్తాను, కానీ సొంతంగా చెప్పవు. సొంతంగా చెప్తే అప్పుడు బయట కథాకారులకి మనకి తేడా లేదు, బయట కథాకారులు బ్రహ్మాండంగా చెప్తారు, కళ్ళంటే నీళ్ళు తెప్పిస్తారు, కానీ అది దానిలో కంటెంట్ ఏముండదు, ఎందుకంటే ఆచార్యులు చెప్పింది చెప్పట్లేదు, వాళ్ళు సొంతంగా చెప్తున్నారు. సో అట్లీస్ట్ ఇస్కాన్లో మనం అందరము మన ఆచార్యులు చెప్పింది చెప్పాలి, లేదు అంటే డైరెక్ట్గా ప్రభుపాద చెప్పింది చెప్పచ్చు. ఓకే, సో విత్ దిస్ ఐ బిగిన్ అవర్ క్లాస్ ఆన్ 10:30. ఓకే, విల్ బిగిన్ అవర్ క్లాస్ ఆన్ క్వాలిటీస్ ఆఫ్ మదర్ సీత. సో ఒక భక్తులు రాశారు కొంచెం సౌండ్ పెంచమని చెప్పి. సౌండ్ నార్మల్గానే ఉందా, ఏమైనా ఎవరికైనా ఇబ్బందిగా ఉందా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ డివోటీస్ టు రెస్పాండ్. భక్తులు చెప్పండి, సౌండ్ నార్మలేనా లేకపోతే ఎనీ ప్రాబ్లమ్? ఓకే, సో మిగతా భక్తులందరికీ బాగానే ఉందంట. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ మై క్లాస్. సో మనం ఇప్పుడు ఎగైన్ మనం ఆ క్యారెక్టర్స్ యొక్క చరిత్ర చెప్పుకోవట్లేదు, ఆ క్యారెక్టర్ ఆ యొక్క పాత్రల యొక్క లక్షణములు మాత్రమే చెప్పుకుంటున్నాము గత 5 రోజులుగా. స్టోరీస్ చెప్పుకోవట్లేదు మనము. వీఆర్ అనలైజింగ్ ద క్యారెక్టర్స్ అండ్ వీఆర్ సీయింగ్ దేర్ క్వాలిటీస్. సో సీతమ్మ వారిని గురించి చూసుకున్నట్లయితే, సీతమ్మ వారు ఎలాగ ఈ లోకానికి వచ్చారు, ఎలాగ జనకుడికి దొరుకుతారు, అవన్నీ మీకు తెలుసు కాబట్టి అవి నేను అంత వివరంగా చెప్పను. కానీ సీతమ్మ వారికి ఆ పేరు ఎలా వస్తుందంటే, సో సీత అంటే నాగలి అని అర్థం. నాగలి యొక్క ఆ చివరి పాత్రని, చివరి అదే టిప్ ఆఫ్ దట్ ప్లౌ, నాగలి యొక్క చివరి భాగాన్ని సీత అంటారు. ఆ చివరి భాగం ద్వారా అంటే షీఈస్ టేకన్ బర్త్ ఫ్రమ్ దట్ టిప్. ఒక రకంగా చెప్పాలంటే అది ఆ పెట్టిన తగలడం ద్వారా ఆవిడ వస్తుంది, బయటకు వస్తుంది. కాబట్టి ఆ విధంగా సీతమ్మ వారిని ఆ విధంగా ఆవిడకి సీత అనే పేరు వస్తుంది అనమాట. సీత అనే పేరు సీత నుంచి వస్తుంది. సీత అంటే నాగలి యొక్క టిప్. ఆవిడకి వైదేహి అని కూడా పేరు ఉంటుంది, ఎందుకంటే అది విదేహ రాజ్యం కాబట్టి. విదేహ రాజ్యం అనే పేరు కూడా ఎందుకు వస్తుందని దానికి కూడా కారణం ఉంది. ఆ రాజ్యంలో దేహ అంటే శరీరము, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి ఈ దేహపు అవసరాల నుంచి ఆల్రెడీ బయటపడిపోయారనమాట, శారీరక అవసరాల నుంచి. అంటే దే ఆర్ ఆల్రెడీ వెరీ క్లియర్, జీవితం యొక్క లక్ష్యము కేవలం భగవంతుని ధామమే. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము బతకడానికి తింటాం కానీ తినడానికి బతకం కదా, అవునా కదా. కొంతమంది ఉంటారు తినడానికి బతుకుతారు వాళ్ళు, కానీ ఇన్ జనరల్గా మనం బతకడానికి తింటాము. అదేవిధంగా అంటే బతకడానికి తినాలి కానీ తినడానికి బతకూడకూడదు. అదేవిధంగా బతకడానికి భక్తి కావాలి, అది తప్పది. భక్తి కోసం మనం బతకాలి, అంటే భగవంతుని సేవ కోసం మనం బతకాలి, అంతేగాని మనం బతకడం కోసం భగవంతుని సేవ చేయకూడదు. రెండింటికి చాలా తేడా ఉంది. సో భక్తులు అనేవాళ్ళు మనం ఇప్పుడు ఎందుకు బతుకుతున్నామంటే ఈ శరీరం వల్లనే మనం భగవంతుని సేవ చేస్తాం కాబట్టి. ఈ శరీరమే లేకపోతే మనం భగవంతుని సేవ చేయలేము. కాబట్టి భగవంతుని సేవ మనకు దొరకనప్పుడు శరీరం ఉండి కూడా లాభం లేదు. ఇది భక్తుల యొక్క, ఉత్తమ భక్తుల యొక్క మనస్తత్వం. కానీ కనిష్ట భక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, అంటే మన ఉత్తమ భక్తుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే సేవ కోసం బతుకుతారు. కానీ కనిష్ట భక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే బతకడం కోసం భగవంతుని దగ్గరికి వెళ్తారనమాట. అంటే భగవంతుని దగ్గరికి వెళ్తే మనకి కొంచెం బాగా బతకొచ్చు అని చెప్పి కనిష్ట స్థాయి. సో వీళ్ళు చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు విదేహ రాజ్యం అంటే ఆ రాజ్యంలో వాళ్ళందరూ విదేహ, దేహ అంటే శరీరం. వాళ్ళకి ఆల్రెడీ శారీరం అంటే వాళ్ళ శరీరంతో అసలు కంప్లీట్గా అనాసక్తులు, కానీ శరీరంలో ఎందుకు బతుకుతున్నారంటే భగవంతుని సేవ కోసం, అంటే భగవంతుని భక్తి కోసం. సో విదేహ రాజ్యంలో ఆవిడ పుడుతుంది కాబట్టి సీతమ్మ వారి ఇంకో పేరు వైదేహి. సో ఆవిడ యాజ్ వి సెడ్ స్వయంగా లక్ష్మీదేవి, గొప్ప శక్తివంతురాలు. ఆవిడ శక్తి బాల్యంలోనే బయటకు వస్తుందన్నమాట. ఒకసారి అంటే రామాయణంలో రెండు రకాలుగా వర్ణన వచ్చింది. ఒకసారి ఏంటంటే వర్ణన ఏమొస్తుందంటే సీతమ్మ వారు ఐదేళ్ళ వయసున్నప్పుడు అక్కడ అంతఃపురంలో పిల్లలందరూ ఒక చెట్టు మీద ఏదో కాయని కొట్టాలని ప్రయత్నిస్తే వాళ్ళకి కర్ర దొరకకపోతే సీతమ్మ వారు అక్కడ ఉన్న శివధనుస్సుని ఒక చేత్తో ఎత్తి దాంతో ఆ పండుని తెంపి మళ్ళీ పెట్టేస్తుంది అన్నమాట ఆ బాక్స్లో. సో అది చూసి అక్కడ ఉన్న భటులు మంత్రులు మూర్చపోతారనమాట. ఎందుకంటే ఆ శివధనుసు కూడా పెద్ద చరిత్ర ఉంటుంది, ఏ విధంగా అది శివుడు దాన్ని నివి మహారాజుకి ఇస్తారు, నివి మహారాజును జనకులకు ఇస్తారు, అలా విధంగా ఇట్స్ ఎ బిగ్ హిస్టరీ. దాన్ని ఎత్తాలంటే 4000 మంది బట్టలు దృఢకాయలు మోస్తే అది లభిస్తుంది అన్నమాట, 4000 మంది. అంత కష్టమైంది అది. అటువంటిది సీతమ్మ వారు అతి సునాయాసంగా 5 ఏళ్ల పిల్ల ఒంటి చేతితో ఎత్తి తోస్తుంది. ఇంకొక రామాయణం ఏమొస్తారంటే కింద ఏదో బాల్ అది పడితే సీతమ్మ వారు ఆ యొక్క ధనుషును పక్కన పెట్టి తన బంతిని తీసుకొని మళ్ళీ ధనుషుని పెట్టేస్తుంది అని చెప్పి. ఏదైనా సరే ఆవిడ ఒంటి చేత ధనుషును ఎత్తుతుంది. సో ఆ విషయం ఎప్పుడైతే జనక మహారాజు చెప్తారో జనక మహారాజు నమ్మడు అనమాట. తర్వాత అడుగుతారు సీతమ్మని, ఏమమ్మా నువ్వు ధనుషును తీసావా అంటే సీతమ్మకి అర్థం కాదు, ఆవిడ భయంగా చెప్తుంది లేదు నాన్నగారు తిరిగి మళ్ళీ పెట్టిస్తాను, నేను మళ్ళీ పెట్టిస్తాను, ఏం దాన్ని డిస్టర్బ్ చేయలేదని చెప్తుంది అనమాట. అప్పుడు జనకుడికి అర్థమవుతుంది నా కూతురు ఎంత పరాక్రమవంతురాలు, ఎంత శక్తివంతురాలా అని చెప్పి. కాబట్టి నాకు ఆవిడకి సీతమ్మ వారికి కాబోయే భర్త కూడా ఆ స్థాయిలోనే ఉండాలి అని కోరుకుంటాడనమాట. ఎందుకంటే లేకపోతే ఏమవుతుంది ఊహించుకోండి, రేపొద్దు లేదని సీతమ్మ వారికి ఏను ఆనందం వేసి తన భర్తని గట్టిగా కౌగులించుకుందంటే అతను ఎముకలు ఇరిగిపోతాయి ఆవిడ శక్తికి, ఏదంటే సరదాకి ఏదో బొగ్గమే కొట్టిందంటే పొలర వెళ్ళిపోతాయి అనమాట అదుటివాడికి. సో జనకుడికి ఏమో ఇంత బలశాలి అయిన సీతమ్మ వారు అంటే ఆవిడ మళ్ళీ అంత మృదువుగా ఉంటారు మళ్ళీని. సో హీ వాంటెడ్ ఏ హస్బెండ్ దట్ బిఫిట్స్ హర్ స్టేచర్. సో అందుకనే జనకుడు ఏమంటాడంటే కనీసమును సీతమ్మ వారికి కాబాయే భర్త ఆ శివధనుస్సును ఎక్కుబట్టే విధంగా అయినా ఉండాలని చెప్పి అతను ప్రకటిస్తాడు. ఎంతోమంది రాజులు వస్తారు ప్రయత్నిస్తారు, కానీ ఎవరు కనీసం దగ్గర రాలేకపోతారు, మొయ్యడం తర్వాత దూర్కి బాత్ కనీసం దగ్గర కూడా రాలేకపోతారనమాట. జనకుడు బాధపడుతూ ఉంటాడు అనమాట. చాలామంది అనుకుంటారు కావాలని మమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికే జనకుడి కండిషన్ పెట్టాడు, మేము చూస్తాము ఎవరు ఎత్తుగలరు, సీతమ్మకి అసలు పెళ్ళే కాదు, ఖచ్చితంగా పెళ్లి కాదు, అయ్యే ఛాన్స్ లేదు, మేమే దిక్కు అని చెప్పి జనకుడు కూడా ఒక స్థాయి తర్వాత పూర్తిగా అలసిపోతాడనమాట. అందరూ అడుగుతుంటారు జనకుడిని, మీరు ఎందుకు ఇలాంటి కండిషన్ పెట్టారని చెప్పి. స్వయంగా జనకుడి యొక్క భార్యలు కూడా అడుగుతారనమాట, ఎందుకండి మీరు ఇలాంటి కండిషన్ పెట్టారు, సీతమ్మ వారికి పెళ్ళి ఎలా అవుతుందని చెప్పి. జనకుడు మనసులోనే కుంగిపోతూ ఉంటాడు, నా సీతమ్మకి పెళ్ళి అవుతుందా అవదా అని చెప్పి, ఆవిడికి సరిపడే భర్త దొరుకుతాడా దొరకడా అని చెప్పి అతను కూడా బాధలో ఉంటాడనమాట. సో కానీ అతను చెప్పడు, ఎవరికి చెప్పడు, ఎందుకంటే చెప్తే కూడా జనాలు ఇంకే రకంగా తీసుకుంటారని చెప్పి చెప్పడు అనమాట. నేను ఎప్పుడైతే విశ్వామిత్రముని శ్రీరామచంద్రుడు లక్ష్మణులు వస్తారు అక్కడికి, అప్పుడు జనకుడు చెప్తాడు విశ్వామిత్రుడికి మొదటిసారి, ఈ విధంగా సీతమ్మ బాల్యంలోనే ఎత్తగలిగింది కాబట్టి అతని భర్త ఇలా ఉండాలని కోరుకున్నాను నేను, ఇంతవరకు అవ్వట్లేదు అని చెప్పి. అప్పుడు శ్రీరాముడు వింటాడనమాట, క్షత్రియుడు కదా, క్షత్రియుడికి ఛాలెంజ్ అంటే బై డిఫాల్ట్ను దే లిక్ ద లిప్స్, తెలుగులో ఏమంటారో తెలియదు, అంటే నాలిక పెదాల మీద నాలిక ఆడిస్తారు, అంటే ఇట్స్ లైక్ను వాళ్ళకి దే లిక్ ద లిప్స్ అంటే వాళ్ళకి అది వాళ్ళకి ఛాలెంజ్ ఇష్టపడతారనమాట. సో లార్డ్ రామ్సేస్ అడుగుతారని జనకుడిని, దయచేసి నాకు చూపిస్తారా అని చెప్పి. జనకుడు చూపిస్తారు ఆ యొక్క శివధనుస్తుని, అక్కడ అందరూ ఉంటారనమాట అసెంబ్లీలో. రాముడు నడుస్తూ వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ, అక్కడ వాల్మీకి రామాయణ వర్ణన వస్తుందన్నమాట, కొంతమంది చెప్తారు ఇతని యొక్క తేజస్సు సింహంలా ఉంది అని చెప్పి, కొంతమంది చెప్తారు ఇతని యొక్క కళ్ళు పులిలా ఉన్నాయని చెప్పి, కొంతమంది చెప్తారు ఇతని యొక్క గాంభీర్యం పెద్ద అడవి దున్నలా ఉందని చెప్పి కొంతమంది, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వర్ణిస్తారనమాట. రాముడి యొక్క టీవీ నడక చూసి జనకుడికి అనిపిస్తుంది ఖచ్చితంగా రాముడు ఎత్తేలాగే ఉన్నాడే అని చెప్పి. సో ఆ విధంగా రాముడు చాలా అతి సునాయాసంగా శివధనుసును ఎక్కిపెట్టి దానికి నారకట్టిన ప్రక్రియలో అది ఇరిగిపోతుంది అనమాట. ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ఏ ఫ్లాష్. సో అప్పుడు జనకుడు ఎంతో ఆనందిస్తారనమాట, ఎంతో ఆనందించి చెప్తారు ఎన్నాళ్ళకి నా కోరిక నెరవేరిందని చెప్పి సీతమ్మని పిలుచుకొస్తారనమాట. సీతమ్మ కూడా వస్తుంది, గార్లెండ్ పట్టుకొని వస్తుంది అనమాట, మాల వేసి పట్టుకొని వస్తుంది రాముడి మెడలో వేయడానికి. కానీ రాముడు వెంటనే అంగీకరించాడు రామాయణంలో వస్తుంది, ఏమో జనకుడు చెప్తానమాట మన్నించండి మహారాజా, మీరు దాన్ని ఛాలెంజ్ అని చెప్పారని తీసుకున్నాను తప్ప సీతమ్మని నేను వివాహం చేసుకోలేను, మా తండ్రి గారి అనుమతి లేక నేను వివాహం చేసుకోలేను అని చెప్పి రాముడు చెప్తానమాట. దానికి కనుక జనకుడు అగైన్ ఇది యాంగ్జైటీ, ఎందుకంటే ఇన్నాళ్ళకి సీతమ్మకి తగిన వరుడు వచ్చాడని ఆనందించాలా, ఇన్నాళ్ళకి ఒక వ్యక్తి శివధనస్సును వెరగొట్టని ఆనందించాలా, లేకపోతే ఇప్పుడు ఈజ్ నాట్ గెట్ పుట్టింగ్ కండిషన్, నేను మ్యారేజ్కి ఆయన కండిషన్ పెడుతున్నాను అనమాట. రెండోది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వివాహం చేసుకోబోయే పరిస్థితి ఏంటి, శివధనస్సు కూడా ఇప్పుడు లేదే, అంటే భవిష్యత్తులో కూడా ఎవరు ఎంత శక్తివంతులో మనం టెస్ట్ చేయడానికి కూడా శివధనస్సు కూడా లేదు, ఇప్పుడు శివధనస్సు విరుస్తాడు పెళ్ళికి కూడా ఒప్పుకోలేదు అని చెప్పి. కానీ విశ్వామిత్రముడు చెప్తాడు భయపడద్దు రాజా, అతను తన తండ్రి అనుమతిని అడుగుతున్నాడు, అతన్ని ప్రపోజల్ సభపే అని చెప్పి. సీతమ్మ అక్కడే ఉంటుంది, వింటుంది ఇవన్నీ, అప్పుడే సీతమ్మ కన్విన్స్ అవుతుంది అనమాట. షీ డిసైడ్స్ రామా ఈజ్ మై హస్బెండ్. అక్కడ రామాయణంలో ఏమొస్తుందంటే సీతమ్మ చెప్తుంది ఒక స్త్రీకి తన భర్తలో మూడు లక్షణాలు వెతుకుతుందంట. అందరూ మగవాళ్ళు జాగ్రత్త వినండి, ఆడవాళ్ళు కూడా వినొచ్చు. సో ఇట్ ఇస్ మెన్షన్డ్ దేర్ ఇన్ రామాయణ్, అంటే సీతమ్మ తన అభిప్రాయం తన 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 భావన చెప్తుందనమాట. ఒక స్త్రీ తన అంటే ఒక స్త్రీ ఏదైనా స్త్రీ తన భర్తలో అంటే తన కాబోయే వరుడిలో మూడు లక్షణాలు వెతుకుతుందంట సీతమ్మ ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే ద ఎబిలిటీ టు ప్రొటెక్ట్. ఎబిలిటీ టు ప్రొటెక్ట్ అంటే నన్ను కాపాడగలడా అని చెప్పి. సీతమ్మ చూసింది రాముడి యొక్క శక్తి, రాముడి యొక్క పరాక్రమము, కాబట్టి ఆ విషయంలో ఆవిడకి ఇంకా ఏం డౌట్ లేదు. సో షీ ఈజ్ వెరీ క్లియర్. కాబట్టి ఆ విషయంలో ఆవిడకి సందేహం లేదు, రాముడి యొక్క శక్తిని ఆవిడ చూసింది, కల్లారా చూసింది. సో ఫస్ట్ థింగ్ ఇస్ క్లియర్, ద ఎబిలిటీ టు ప్రొటెక్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు మీకు, బట్ వినంటే ద ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్. ద ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ అంటే అతడు తన అభిప్రాయాన్ని ఎంత క్లియర్గా చెప్పగలడు అని చెప్పి. ఎందుకంటే ఇన్ జనరల్గా మగవాళ్ళకి టెన్షన్ పడితే అంట వాళ్ళు మౌనంగా అయిపోతారంట, ఆడవాళ్ళు టెన్షన్ పడితే ఇంకా ఎక్కువ ఆగుతారంట, అంటే ఎక్కువ ఎక్కువ మాట్లాడతారంట. సో అంటే హౌ పీపుల్ రెస్పాండ్ డిఫర్స్, ఆడవాళ్ళు ఒకలా ప్రవర్తిస్తారు, మగవాళ్ళు ఒకలా ప్రవర్తిస్తారు. మగవాళ్ళకి సమస్య వచ్చిందంటే ఇంకొంచెం మౌనం అయిపోతారు అనమాట. కానీ ఇక్కడ దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇక్కడ రాముడు తన యొక్క మనస్సుని క్లియర్గా చెప్పాడు, నేను నా తండ్రి అనుమతి లేకుండా వివాహం చేసుకోలేను అని చెప్పి. సో ఈ వెరీ క్లియర్లీ ఎక్స్ప్రెస్డ్ హర్ హిస్ వర్డ్స్, ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా, ఎటువంటి ఇటువంటి లేకుండా టు ద పాయింట్ చెప్పాడు అనమాట. సో మదర్ సీత లైక్స్ ఇట్, ఈజ్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్. సో స్త్రీలు ఇది ఇష్టపడతారంట. మూడవది ఈజ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే అతని యొక్క క్రమశిక్షణ, అతని యొక్క నిగ్రహం ఏంటంటే, అంతమంది కొన్ని వందల వేల మంది రాజులు సీతమ్మ వారి కోసం ప్రయత్నిస్తున్నారు ఆవిడని పాణిగ్రహం చేసుకోవాలని చెప్పి. అటువంటిది రాముడికి అవకాశం వచ్చింది, కానీ రాముడు ఏం చెప్తున్నాడు, మా తండ్రి గారు అనుమతి కావాలని చెప్తున్నాడు. అంటే అతని యొక్క గొప్పతనం, అతని యొక్క తండ్రి పట్ల విధేయత, అతని క్రమశిక్షణ, అది సీతమ్మ వారికి నచ్చుతుంది. సో త్రీ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ ద ఎబిలిటీ టు ప్రొటెక్ట్, అతని యొక్క శక్తి సామర్థ్యాలు, తన భార్యను రక్షించుకోగలడా, పోషించగలడా. రెండవది అతను తన భావాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడు. మూడవది అతని యొక్క క్రమశిక్షణ ఏమిటి, అతని యొక్క డిసిప్లిన్ ఏమిటి. సో ఈ మూడు లక్షణాలు ఆ రాముడిలో సీతమ్మ చూసింది. సో షీ డిసైడ్స్ ఇన్ మై హార్ట్ దట్ ఎస్, నేను నిజంగా వివాహం చేసుకుంటే రాముడినే వివాహం చేసుకుంటానని చెప్పి అప్పుడే ఆవిడ మనసులో నిర్ణయించుకుంటుంది అన్నమాట. దట్ వే జనకా స్టెల్స్ సెన్స్ మెసెంజర్స్ టు దశరథ్ మహారాజ్, తన కొంతమంది అనుచరులు పంపిస్తారన్నమాట దశరథ్ దగ్గరికి. ఈ విధంగా రాముడు స్వయంవరంలో గెలిచాడు, సీతమ్మ గారిని గెలుచుకున్నాడు, మీరు అనుమతిస్తే వివాహం పనులు ప్రారంభించవచ్చు అని చెప్పి. అప్పుడు అక్కడ దశరథుడు ఒక మాట అంటాడు, దశరథుడు కాదు జనకుడు ఒక మాట అంటాడు అనమాట, చాలా ఇంపార్టెంట్. ఈ సేస్ అంటే చాలా వస్తుంది, వాల్మీకి రామాయణం కూడా వస్తుంది శ్లోకం. సరే అక్కడ ఏమంటారంటే, జనకుడు ఏమంటాడంటే, మై డియర్ రామ, సీత షీఈస్ లైక్ ఏ షాడో. షాడో అంటే నీడ, నీడ వంటిది అంటారనమాట. నీడ ఎందుకు అంటే మల్టిపుల్ థింగ్స్. నీడ ఎక్కడుంటుంది, మన ఎక్కడి నుంచి మొదలవుతుంది, పాదాల నుంచి మొదలవుతుంది ఎప్పుడైనా సరే, అది. సెకండ్ది, సూర్యుడిని ఎదురుగా ఉంటే నీడ నీ వెనకాతలు ఉంటుంది, సూర్యుడు నీ వెనకాతలు ఉంటే నీడ నీ ముందుంటుంది అన్నమాట. అవునా కాదు? సో సూర్యుడు నీ ముందుంటే నీడ నీ వెనకాతలు ఉంటుంది, సూర్యుడు నీ వెనకాతలు ఉంటే నీడ నీ ముందుంటుంది. సో జనకుడు అంటాడనమాట, సీతమ్మ నీడ వంటిది, షాడో వంటిది, బాగా చూసుకోండి అంటారనమాట. చెప్తారు యాక్చువల్ సీతమ్మ గొప్పతనం కూడా చెప్తారు జనకుడు. నేను రాత్రి చూశాను కానీ టైం సరిపోలేదు, ఆ శ్లోకాలు నేను బయట చేయలేకపోయాను. సో దేర్ ఇట్ గోస్ టు షో దాట్ అను, సూర్యుడిని ముందుండడం అంటే అంటే అర్థం ఏంటి అంటే, పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, సమయం మనకి కలిసి వస్తున్నప్పుడు భార్య నీ వెనకాతలు ఉంటుంది. నీ వెనకాతలు ఉండి, భార్య అంటే సీతమ్మ వారు, ఒక సీతమ్మ అంటే ఆదర్శవంతమైన భార్య, నీ వెనకాతలు ఉండి నీకు తోడ్పాటును అందిస్తుంది అనమాట. మీరు ముందుంటారు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు అంటే సూర్యుడి వెనకాతలు ఉన్నప్పుడు, అంటే నీ కష్టం వచ్చినప్పుడు, కాలం నీ కలిసి రానప్పుడు భార్య నీ ముందుంటుంది, నీ ముందుండి నీకు తోడ్పాటును అందిస్తుంది, సహాయాన్ని అందిస్తుంది అని చెప్పి జనకుడు అంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు, బట్ ఈ సేస్ ఈజ్ లైక్ షాడో, షాడో ఇన్ ద సెన్స్ యా సూర్యుడు ముందు వెనకని చెప్తారనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం చూడొచ్చు సీతమ్మ వారిలో కూడా, రాముడు వివాహం ఆడిన తర్వాత అయోధ్యకు వెళ్తారు, అన్నీ సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లుతారు, ప్రజలందరూ రాముడు రాజు కావాలని కోరుకుంటారు, అంత బాగానే ఉంటుంది. సీతమ్మ ఎప్పుడు, షీ వాజ్ ఆల్వేస్ బిహైండ్ రామ్. ఆవిడ ఎప్పుడు తన గుర్తింపు కోసం ఏం ప్రయత్నించదు. అఫ్ కోర్స్ అది బేసిక్ క్వాలిటీ ఆఫ్ సీత, అది డిఫాల్ట్ క్వాలిటీ. సో అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు రాముడు వెనకాతలో ఉండి రాముడికి సేవ చేసింది. కానీ ఎప్పుడైతే సూర్యుడు మన వెనకాతలు ఉండమంటే మనకి ప్రాబ్లమ్స్, మన బ్యాడ్ టైం. రాముడికి గడ్డు కాలంలో బ్యాడ్ టైంలో సీతమ్మ వారు ముందుంటారనమాట. అంటే ఏ సమస్య వచ్చినా సరే ముందు నాకు రావాలి, రాముడి కన్నా ముందు నాకు ఆ సమస్య రావాలని కోరుకుంటుంది. అరణ్యవాసంకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు సీతమ్మ కూడా వస్తానని చెప్తారు. రాముడు అంటాడు వద్దు అంటారనమాట. ఇదేమైనా మీకు మామూలు విషయం అనుకుంటున్నావా, అడవి అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి, ఉండడానికి ప్లేస్ ఉండదు, తినడానికి సరైన తిండి ఉండదు, అడవి మృగాలు ఉంటాయి, చాలా రకాల అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తారు, కానీ సీతమ్మ వారు వినరు. యాక్చువల్గా సీతమ్మ వారి వర్ణన ఏమనుస్తుందంటే, ఇట్ సేస్ దట్ షీఈ్ సో బ్యూటిఫుల్, సో ఎక్స్క్విజిట్లీ బ్యూటిఫుల్. ఆవిడ ఎంత, ఆవిడ రూపం ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటుందంటే, ఆ రాజులు సగటు ప్రజలందరూ ఆవిడ యూనో దేవుడ్ జస్ట్ లైక్ గోపికలు ఏ విధంగా బ్రహ్మదేవుని తిట్టుకుంటారు, కృష్ణుడిని చూసేటప్పుడు ఆ కనురెప్పలు ఇలా పడడం వల్ల ఆ రెప్పపాటు కాలం కృష్ణుడిని చూసే అదృష్టం కోల్పోతున్నారు, అందుకని బ్రహ్మదేవుడు తిడతారు, ఎందుకయ్యే కళ్ళరెప్పలు కనురెప్పలు ఇచ్చావు అని చెప్పి. అదేవిధంగా అక్కడ ప్రజలు కూడా బ్రహ్మదేవుని అలాగే తిట్టుకునేవారు, ఎందుకు మాకు కనురెప్పలు ఇచ్చావు అని చెప్పి. మరి దేవతలు కూడా సీతమ్మ వారి అందానికి ముగ్ధ మనోహరులు అయ్యేవారు, మరి దేవతలు కూడా తిట్టుకునేవారు బ్రహ్మదేవుణ్ణి. వాళ్ళు ఎలా తిట్టుకునేవారు, ఈ కింద వాళ్ళేమో ఎందుకు మాకు రెప్పలు కళ్ళు రెప్పలు ఇచ్చావు అని చెప్పి, ఎందుకు కళ్ళు మూతలు పడుతున్నాయని చెప్పి. దేవతలకు ఎప్పుడు కళ్ళు మూతలు పడవు, మీకు తెలుసు తెలియదు, వాళ్ళ కళ్ళు ఎప్పుడు మూతలు పడవు, అలాగే ఉంటాయి కళ్ళు, ఎప్పుడు మూత పడవు అసలు వాళ్ళకి. సో దేవతలు ఏమంటారంటే, మాకెందుకు రెండు కళ్ళు ఇచ్చామంటారనమాట. వీళ్ళేమో రెండు కళ్ళు ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మాకెందుకు కళ్ళు రెప్పలు ఇచ్చావని చెప్పి, వాళ్ళు మాకు ఎందుకు రెండు కళ్ళు ఇచ్చావని చెప్పి. వెయ్యి కళ్ళు ఇచ్చుంటే ఆవిడ అందాన్ని మేము తనే చూసుండే వాళ్ళం కదని చెప్పి. షీ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ ఇట్ ఇస్ సెడ్ ఆవిడ ఏ రోజు సూర్యుడి యొక్క కాంతి ఆవిడ మీద పడలేదంట, అంత గారాభంగా పెంచుతా జనకుడు. ఆవిడ అసలు భూమి మీద ఎప్పుడు నడిచింది లేదు, తన పాదాలు ఎప్పుడు భూమిని తాకలేదు. సీతమ్మ వారికి పెళ్ళైనంత వరకు తన పాదాలు భూమికి తాకలేదు, ఎప్పుడు గోల్డెన్ శాండల్స్ అంతపురం బయటికి రాలేదు ఆవిడ. ఏమని వస్తుందంటే వర్ణన, ఒక చెట్టు యొక్క ఆకు రాలినా సరే, చెట్టు మీద ఉన్న ఆకు రాలి తన శరీరం మీద పడినా సరే, ఆ మాత్రానికి ఆవిడ శరీరం కందిపోయేదంట. అంటే అంతలా పెరిగిన, అంత గారాభంగా, అంత గొప్పగా పెరిగిన స్త్రీ రాముడు అడిగి వెళ్తానంటే, నేను కూడా వస్తానని ముందుకుంటుంది ఆవిడ. ఆవిడ అంటుంది, యాక్చువల్గా నేను లక్ష్మణుడు చెప్పాను, లక్ష్మణుడు ఏమంటాడంటే, అగ్నిలో ప్రవేశించాలంటే ముందు నేను ప్రవేశిస్తాను అగ్నిలో, నేను అగ్నిలో ప్రవేశించి అగ్ని ఆపి మేము మీకు తగలకుండా చూసుకుంటాను రాముడు అంటాడు. సీతమ్మ వారు ఏమంటారంటే, రామా నీకన్నా ముందు నేను వెళ్తాను ఆ దారిలో, వెళ్ళి అక్కడ రాళ్ళు ఏమున్నా సరే నేను నా పాదాలతో వాటిని మట్టి చేస్తాను అంటుంది అనమాట, తాకి సో దట్ మీ యొక్క పాదాలకు అందకూడదు అని చెప్పి. సీతమ్మ వారి పాదాలు నేలకే తాగలేదు, ఆవిడేముంటుంది, నేను రాళ్ళుని మట్టి చేసేస్తాను మీ యొక్క పాదాలకు అందకూడదని, అంటే రాముడి గురించి ఆవిడ అలా చెప్తుందనమాట. సో దిస్ ఈజ్ మదర్ సీతాస్ డివోషన్ టు లార్డ్ రామ్. సో మనం అంటే ఇక్కడ మనము సాధకుడు స్థాయిలో మనం చూడట్లేదు, ఇక్కడ మనము భగవంతుని యొక్క తన అంతరింగక భక్తులు, ఇస్ ఎటర్నల్ కన్సర్ట్, భగవంతుడు ఆది పురుషుడు ఆది స్త్రీ వాళ్ళ యొక్క బంధం ఎటువంటిదో మనం చర్చించుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే లక్ష్మీనారాయణ కానీ, సీతారాములు కానీ, రాధాకృష్ణులు కానీ మన జీవికి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అనమాట, నిజమైన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. సో వాళ్ళ యొక్క వారి మధ్య ఒక అనుబంధం ఎటువంటిదో మనము రామాయణంలో చూడవచ్చు. హౌ మచ్ ఈచ్ లవ్డ్ ఫర్ అండ్ కేర్డ్ ఫర్ యూనో వన్ అనదర్. సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఈ విధంగా సీతమ్మ వారు, షీ వాజ్ లైక్ ఏ షాడో ఫర్ లార్డ్ రామ్. తర్వాత మనకి సీతమ్మ వారిలో చూసినట్లయితే ఇంకోటి, మెనీ పాస్ట్ టైమ్స్, ఆ పాస్ట్ టైమ్స్ అని నేను చెప్పండి నేను, కానీ మళ్ళీ తర్వాత మనకి ఇక్కడ దండకారణ్యం పాస్ట్ టైమ్స్ తీసుకున్నట్లయితే, దండకారణ్యంలో సీతమ్మ వారును రాముడు వెళ్తాడు మాయాజీకి వెనకాతల, సీతమ్మ వారు లక్ష్మణ్ని ఇన్సల్ట్ చేస్తుంది. నేను మనం చర్చించుకున్నాం లక్ష్మణ్ని ఏ విధంగా, లక్ష్మణ్ మనసుని ఎలా బాధపడుతుందా అని చెప్పి. సో సీతమ్మ వారు అది ఆవిడ ఆవిడ లక్ష్మణుడి మీద సందేహం కాదు, కాకపోతే రాముడి పట్ల ప్రేమ కాబట్టి ఆ యొక్క త్రాపత్రయంలో లక్ష్మణ్ని ఆవిడ అండరాని మాట అంటుంది. ఆ మాటకి లక్ష్మణుడికి ఎంతో బాధ వేస్తుంది అనమాట. లక్ష్మణుడు మనం చర్చించుకున్నాం, అంత అయినా సరే లక్ష్మణుడి మనసులో 1% కూడా సీతమ్మ పట్ల కానీ రాముడి పట్ల కానీ అతనికి ఎటువంటి అలక కానీ కోపం కానీ ఎటువంటివి ఏమి లేవు. అయినా సరే ఆచార్యులు ఏమంటారంటే, సీతమ్మ లక్ష్మణ్ని అలా బాధ నొప్పించింది కాబట్టి షీ హ్యాడ్ టు అండర్గో దర్ పనిష్మెంట్. అంటే ఒక సాధకుడు స్థాయిలో, అంటే సీతమ్మకి పనిష్మెంట్ ఏంటి చెప్పండి కాదు, ఎందుకంటే అది కూడా లీలలో భాగమే, రాముడు పట్టుకెళ్ళిపోయింది. కాకపోతే ఒక సాధకుడు స్థాయిలో మనం చూసినట్లయితే, వెన్ వీ అఫెండ్ ఏ డివోటీ, మనం వేరే వ్యక్తుల్ని మనం అఫెండ్స్ చేస్తే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే మనకి ఆ యొక్క ప్రభావం తగులుతుంది. స్వయంగా సీతమ్మ వారు అను షీఈస్ ద ఎటర్నల్ కన్సర్ట్ ఆఫ్ లార్డ్ రామ్ అయినా సరే ఆవిడకి. సో అక్కడ మనం చూసినట్లయితే మనం వైష్ణవ అపరాధం అనేది కొన్ని కొన్నిసార్లు మనం ఏదో అనిస్తాము, ఎదురువాడు తన గొప్పతనంతో దాన్ని అపరాధం కింద తీసుకోకపోవచ్చు. ఎదురువాడు అపరాధం కింద తీసుకోకపోయినా సరే మనము వాళ్ళని ఒప్పించాం కాబట్టి మనకు అది తగులుతుంది అన్నమాట. అగైన్ ఈ లెసన్ ఏంటంటే మనం సాధకుని దృష్టిలో చూసినట్లయితే ఈ ఒక లెసన్ మనం తీసుకోవచ్చు. తర్వాత ఇంకా లెసన్స్ ఉంటాయి. సీతమ్మ వారికి లక్ష్మణుడు హీ మేక్స్ ఏ సర్కిల్ రైట్, లక్ష్మణ్ రేఖ గీస్తారు, ఆ గీత దాటొద్దు అని చెప్తారనమాట. మనం చూసాం, మనము మన ఫస్ట్ రెండో రోజు మనం హనుమంతుడి గురించి చర్చించుకున్నప్పుడు మనం చెప్తాం, అప్పుడు మనం ఏమని చెప్పామంటే ఒక ఓకే మనం అక్కడ ఏమని చూస్తామంటే అక్కడ సీతమ్మ వారు ఆచార్యులు, మనం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చూసుకున్నట్లయితే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆచార్యులు దే గివ్ ఏ లాట్ ఆఫ్ ప్యారలల్స్ విత్ దిస్ పాస్ట్ టైం, వేర్ వాళ్ళు ఏం చెప్తారంటే సీతమ్మ వారిని ఆత్మతో పోలుస్తారు. రావణుడి మనస్సు, మనం చెప్పుకున్నట్టుగా మనస్సుకి 10 ఇంద్రియాలు ఎలా ఉంటాయో రావణుడి 10 తలకాయలు రాక్షసుడు కదా. సో ఆ మనస్సు అనేది బద్ధావస్థలో మనకు శత్రువు, ఆత్మకు శత్రువు, ఆత్మను బంధించేస్తుంది అనమాట ఈ భౌతిక ప్రపంచంలో. రావణుడు ఏ విధంగా లంకలో బంధించాడు. సో అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ మనం సీతమ్మ వారి పాస్ట్ టైంలో చూసినట్లయితే సీతమ్మ వారు లక్ష్మణుడు చెప్తాడు, లక్ష్మణుడు కూడా గురువే, లక్ష్మణ్ ఇస్ యాక్చువల్లీ ఆది గురు. సో ఆది గురువు కాబట్టి అతను గీస్తాడు అనమాట, గీత దాటొద్దు అని చెప్తాడు సీతమ్మ వారిని. కానీ సీతమ్మ వారు ఆ ప్రమేయం వల్ల, రావణుడి యొక్క ట్రిక్కరీ వలన ఆవిడ గీత దాటాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా మనకు కూడా మన జీవితంలో గురువు చెప్తాడు ఈ 4 నియమాలు ఉన్నాయి దాటకూడదు అని చెప్పి. కానీ మనం ఏమిటంటే మనసు మైండ్ అనేది కొన్నిసార్లు దాన్ని కొంచెం మర్చిపోయేలా చేస్తుంది, ఈజీగా తీసుకునేలా చేస్తుంది అనమాట. వీ టేక్ ఇట్ ఈజీ, ఎందుకు చెప్పారనేది ఆలోచించకుండా మనం దాటేస్తాము. దాటడం వల్ల ఏమవుతుంది, మనస్సు ఆత్మను తీసుకెళ్ళిపోతుంది, భక్తిలో నుంచి రాముడి నుంచి దూరం చేస్తుంది మనల్ని. ఏ విధంగా రావణుడు సీతమ్మని దూరం చేశాడో అదేవిధంగా ఈ మనస్సు అనేది, ఈ రాక్షస మనస్సు అనేది ఆత్మని భగవంతునికి దూరంగా చేసేస్తుంది, మనల్ని భక్తి నుంచి బయటకు తీసుకెళ్ళిపోవడం చేస్తుంది అనమాట. వీ కెన్ సీ ఇట్ ఆల్సో. యాక్చువల్గా మనం చూసినట్లయితే భారతదేశం ఈరోజు మనం చూసినట్లయితే జనాలు అసలు మనకు రామాయణం అంటే ఏదో కూడా తెలియదు, అవునా కదా ఈరోజు ప్రజలకి. కానీ ఎందుకు తెలియదంటే వాళ్ళు పూర్తిగా నిమగ్నం అయిపోయినారు మొబైల్స్, కంప్యూటర్స్, టీవీల్లో. కానీ ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యారు, టీవీని స్టార్ట్ అయింది. ఆ టీవీ దేనికోసం వచ్చింది చెప్పండి, 1980లో టీవీ అసలు టీవీ వచ్చిందే రామాయణం కోసం. సో బికాస్ దేర్ వాజ్ ఎ రామాయణ ప్రోగ్రామ్ జస్ట్ హ్యాపెన్, సో రామాయణాన్ని దూరదర్శన్లో ప్రసారం చేయడం స్టార్ట్ చేసినప్పుడు జనాలు రామాయణం చూడాలి అనే తపనతో వాళ్ళు టీవీ కొండ మొదలెట్టారనమాట. సో టీవీ అనేది రాముడు దూత కింద వచ్చింది, రాముడిని చూపిస్తాను, రామాయణాన్ని చూపిస్తాను వచ్చి తర్వాత మనల్ని రాముడి నుంచి దూరం చేస్తుంది అనమాట. ఈరోజు 100,000 ఛానళ్ళు అన్నీ చెత్త వస్తుంది, కానీ భగవంతునికి సంబంధించిన విషయాలు మాత్రం రావు. అదేవిధంగా రావణుడు కూడా మాయావి రూపంలో వస్తాడు అనమాట, సాధువు రూపంలో వస్తాడు. సాధువు అంటే భగవంతుని మనకి ఇస్తారు, కానీ భగవంతుణ్ణి మనకి ఇచ్చేవాడు సాధువు అనేవాడు. కానీ సాధువు రూపంలో వచ్చి భగవంతుని నుంచి సీతమ్మ వారిని దూరం తీసుకెళ్ళిపోతాడు అనమాట. సో వీ కెన్ సీ దాట్ ప్యారలల్స్. సో దిస్ మైండ్ ఇట్ టేక్స్ అవే ద సోల్ ఫ్రమ్ కృష్ణ అండ్ ఫ్రమ్ రామ్. అశోక వాటిలో దాన్ని బంధిస్తాడు, కానీ రావణుడికి సీతమ్మని బలత్కరించలేడు కదా, ఎందుకంటే అతను శాపం ఉంది, నలకువారు శపిస్తాడు అనమాట. కాబట్టి ఏదో విధంగా సీతమ్మ వారిని లొంగ తీసుకొని ప్రయత్నిస్తాడు. మొదట ఎలా ప్రయత్నిస్తాడు, ఈ కైండ్ ఆఫ్ ఎల్యూర్మెంట్స్ అంటే ఎన్నో అంటే ప్రలోభాలు, సీతమ్మ వారికి ఎన్నో ప్రలోభాలు ఇస్తాడనమాట. అంటే నేను ముఖ్య రాణి కింద చేస్తాను. ఎంతమంది చెప్పుకుంటాడు రావణుడు అలాగా మిమ్మల్ని ముఖ్య రాణి కింద చేస్తాను చెప్పి. సో హీ వుడ్ టెల్ హర్ నో దట్ ఐ విల్ గివ్ దిస్ థింగ్, ఐ విల్ గివ్ దాట్. రాముడిని ఏమిస్తాడు, రాముడికి ఏమీ ఇవ్వలేడు, ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడు, నేను రాక్షసరాజుని, ఇంద్రుడిని జయించిన వాడిని. సో అన్ని విధాలుగా రావణుడు సీతమ్మని వారిని ఇంప్రెస్ చేయడం ట్రై చేశాడు, అంటే సీతమ్మ వారిని కన్విన్స్ చేయడం ట్రై చేశాడు అనమాట. రాముడి దగ్గర నీకు ఉంటే నీకేమొస్తుంది, నా దగ్గర ఉంటే నీకేమొస్తుంది అని చెప్పి. సో అయినా సరే సీతమ్మ వారు కనీసం ఏమాత్రం చలించలేదు. సీ వాస్ ట్రయింగ్. రాక్షసుడికి వాళ్ళకి తెలుసు సామదామ భేద దండ అన్నీ వాళ్ళకి తెలుసు. సో సామదామ అంటే ఏంటి, ఏదో ఒక విధంగా ప్రలోభాలు పెట్టడం అనమాట. అదేవిధంగా ఆత్మకు కూడా మైండ్ బద్ధావస్థలో అదేవిధంగా ప్రలోభాలు పెడుతుందన్నమాట. ఏమని ప్రలోభాలు పెడుతుందంటే, యాక్చువల్గా మనందరము భక్తిలోకి రాకముందు అన్ని తప్పులు చేసిన వాళ్ళమే, అన్నీ చూసిన వాళ్ళమే. కానీ అప్పుడు లేని మనకి ఆనందం భక్తిలోకి వచ్చిన తర్వాత మన మనస్సు మనకు చెప్తుంది, ఓ ఆ ఆనందాన్ని మిస్ అయిపోతున్నావు, ఓ ఈ ఆనందాన్ని మిస్ అయిపోతున్నావు, ఓ అది కూడా చూసుకోవచ్చు కదా, అది చేసినంత మాత్రాన భక్తి తగ్గిపోతుందని ఏం రూల్ లేదు కదా, ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉండాలి, మైండ్ చెప్తుంది అవునా కాదా. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము భక్తిలోకి రాకముందు ఎన్నో సినిమాలు చూసాము, ఏ స్పోర్ట్స్ చూసాము, చెత్త చెదారం అంతా తిన్నాము, అయినా సరే అప్పుడు కూడా ఇప్పుడులాగా అప్పటికన్నా ఇప్పటికీ ఆనందంగా ఉన్నాం. కానీ మైండ్ ఏం చెప్తుందంటే, ఓ ఆనందానికి దూరం అయిపోతున్నావు నువ్వు అంటే కొన్ని కొన్ని మైండ్ వాళ్ళ ప్రాబ్లమ్ పెడుతుంది అనమాట. దేర్ సో మచ్ హ్యాపీనెస్ అవుట్ సైడ్ అన్నట్టుగా చెప్తుంది, విధి వదిలేస్తున్నావు అది వదిలేస్తున్నావు అని చెప్పి. కానీ యాక్చువల్గా ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్, ఇదంతా మాయా ప్రపంచం, మాయా ప్రపంచం మనస్సు. సో రావణుడు ఏ విధంగా సీతమ్మ వారిని ప్రలోభాలు పెట్టి నీకు భక్తులు ఉంటే నీకేమొస్తుంది, అదే సమయం బయటలో ఉండొచ్చు కదా, మిగతా వల్ల ఉండొచ్చు కదా, అన్ని రకాలుగా రావణుడు అని చెప్పాడు. అరే ఇక్కడ చూడండి అందరూ నాకు దాసోహులే, అందరూ ఒకలా ఉన్నారు, నువ్వు ఒక్కదానివే ఇలా ఎందుకున్నావు, నువ్వు కూడా మిగతా వాళ్ళలా ఉండొచ్చు కదా, రావణుడు అదే చెప్తున్నాడు అనమాట. మిగతా వాళ్ళ నువ్వు ఉండు, మిగతా వాళ్ళ నువ్వు ఉండు అని చెప్పి. అదేవిధంగా మన మనసు కూడా మనకి అలాగే చెప్తుంది, అరే బీ నార్మల్, బీ నార్మల్ అంటుంది అనమాట మన మైండ్. అందరిలాగా ఉండొచ్చు కదా, నార్మల్గా ఉండొచ్చు కదా, ఎందుకు ఎలా ఉంటున్నారు అంటుంది అనమాట. అన్ఫార్చునేట్ ఏంటంటే మెంటల్ హాస్పిటల్స్ పిచ్చోళ్ళ మధ్యలో ఉంటే మంచోడు పిచ్చోళ్ళే కనిపిస్తారు వాళ్ళకి. ప్రాబ్లం ఏంటంటే మనం పిచ్చి హాస్పిటల్లో ఉన్నాం కాబట్టి సొల్యూషన్ ఏంటి, మనం పిచ్చో రావడం కాదు, మనం ఆ పిచ్చి ఆసుపత్రిని బయట రావాలి, అప్పుడు మనకి నార్మల్ అనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇప్పుడు భౌతిక ప్రపంచంలో అందరూ పిచ్చోళ్ళు లాంటి వాళ్ళు, కృష్ణుని మర్చిపోయారనమాట. వాళ్ళ మధ్యలో మనం ఉన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే మనం పిచ్చోళ్ళ చూస్తారు మిగతా వాళ్ళు. సొల్యూషన్ ఏంటి, మనం దాని నుంచి బయటకు రావాలి, అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటకు వచ్చి కృష్ణుడి దగ్గర చేరుకోవాలి. దట్ ఈస్ ద సొల్యూషన్, నాట్ దట్ ఏనా మనం కూడా పిచ్చోళ్ళకి వ్యవహరించడం సొల్యూషన్ కాదు. సో రావణ అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు అనమాట, ఓ బీ నార్మల్, రాముడు ఆయన ఏమొస్తాడు, రాముడు ఇక్కడ రాగలడా, వస్తే నేను చంపేస్తాను. సో అన్ని రకాలుగా అంటే సీతమ్మ వారిని హోప్లెస్ కింద ట్రై చేస్తాడు అనమాట. అన్ని మొదట ప్రలోభాలు పెడతాడు, ప్రలోభాలు అంటే నీకు ఇది ఇస్తాను అది ఇస్తానని చెప్పి. మాయాదేవి కూడా మనకు అడిగే ప్రలోభాలు పెడుతుంది, నువ్వు భక్తి వదిలేస్తే నువ్వు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు, బోల్డ్ సంపాదించుకోవచ్చు అని. సీతమ్మ వారు వినలేదు. తర్వాత రాముడు ఏ విధంగా అటాక్ చేశాడు సీతమ్మ వారిని, రాముడు ఎక్కడ వస్తాడు, రాముడికి అంత సీన్ లేదు, వచ్చినా సరే రాముడు నన్ను నెగ్గలేడు అన్నట్టుగా సీతమ్మ వారిని అంటే ఆవిడని నిరాశకు గురి చేయాలని ట్రై చేస్తాడు అనమాట. అదేవిధంగా మాయాదేవి మనల్ని కూడా నిరాశకు గురి చేయాలని ట్రై చేస్తుంది. ఎలా ట్రై చేస్తుందంటే మాయాదేవి చెప్తుంది, అరే ఒక్కసారి ఏదో ఈ నాన్ వెజ్ తిను, లేకపోతే ఒక్కసారి సినిమాకి వెళ్ళేదో, ఒక్కసారి ఫ్రెండ్స్తో ఏదో జులై తిరుగు అని చెప్పి. మనము ప్రయత్నం నో నో అంటాము, కానీ ఏదో ఒకసారి మనం ఏదో స్లిప్ అయ్యామంటే తర్వాత అదే మైండ్ చెప్తుంది, నువ్వు వేస్ట్ గడివరా, నువ్వు నీ వల్ల ఏమవుతుంది, నీకు ఎందుకు భక్తి చెప్పు, భక్తి అనేది గొప్ప వాళ్ళకి, నువ్వు పరం వేస్ట్ గడివి, నీకేం కాదు, యువర్ హిపోక్రైట్, యువర్ హిపోక్రైట్ అంటే నువ్వు ఒక మిథ్యాచారివి, బయటికి డ్యూటీ కనిపిస్తావు కానీ నీలో నీకు అసలు డివోషనే లేదు అసలు. అంటే అదే మైండ్ నీకే తప్పు చేయని ట్రై చేస్తుంది. ఒకవేళ మనం తప్పు చేసామే అంటే అదే మైండ్ నువ్వు పనికిరాడువు, నువ్వు భక్తికి పనికిరావు అని చెప్పి నేను తిడతాది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, అమ్మో నిజంగా నా వల్ల కాదేమో అని చెప్పేసి మనం చేతులు ఎత్తేస్తాం. సో ఈ విధంగా రావణుడు అన్ని రకాలుగా సీతమ్మ వారిని లైన్లో పెట్టుకొని ట్రై చేస్తాం, అంటే సీతమ్మ వారిని మనసు మార్చే ప్రయత్నిస్తాడు. కానీ సీతమ్మ వారు కనీసం షీఈస్ వెరీ క్లియర్, ఆవిడ తన మనసు మొత్తం రాముడి దగ్గర ఉంటుందన్నమాట. ఆవిడ అసలు చెల్లి చదవాలి. చివరికి రాముడిని ఏం చేస్తాడు, భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు అనమాట. ముందు హీ వాస్ ట్రయింగ్ టు ఎల్యూర్ హెర్, లేటర్ ఆన్ యూ ట్రై టు థ్రెటన్ హెర్, ఈ సమయంలో కానీ నువ్వు మారకపోతే చంపేసి మేము రాక్షసులు అందరూ మేము తినేస్తారని ప్రాణాలు అంటే భయపించి ట్రై చేస్తారనమాట, యూ విల్ కిల్ యూ అని చెప్పి. సో అన్ని రకాలుగా రావణుడు సీతమ్మ వారిని అదే రకంగా మన మనస్సు కూడా మనల్ని అలాగే భయపిస్తుంది అనమాట. కృష్ణుడికి సంబంధించి ఏ విషయం వచ్చినా ఏడుస్తుంది, గట్టిగా అరుస్తుంది, లెక్చర్లో గంటసేపు కూర్చోవాలంటే అరుస్తుంది, జపమంటే అరుస్తుంది, సేవ అంటే ఇంకా ఎక్కువ అరుస్తుంది, అన్ని రకాలుగా అరుస్తుంది అనమాట. కానీ ఒక నిజమైన సిన్సియర్ సాధకుడు మైండ్ని పట్టించుకోడనమాట. సో ద సొల్యూషన్ ఆచార్యులు ఏమని చెప్తారంటే, భక్తి వినోద్ ఠాకూర్ ఏమని చెప్తారంటే, మనస్సు అనేది చిన్న పిల్ల లాంటిది అని చెప్పి. చిన్నపిల్లలకి ఎలా ఉంటారంటే, మనం ఏదో పని చేసుకున్నాం అనుకో, వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఎప్పుడు అటెన్షన్, దే సీక్ అటెన్షన్, దేర్ అటెన్షన్ గ్రాబింగ్, అందరూ నా వైపే చూడాలి అని ఆలోచిస్తున్నారు పిల్లలు. ఎప్పుడన్నా ఎప్పుడైనా సరే మనం వేరే పని చేసుకున్నాం అనుకోండి, అరుస్తారనమాట. అరిసారు కదా అని చెప్పి మనం వాళ్ళగా చూసి సరే అని కొంచెం అటెన్షన్ పే చేస్తే ఇంకా ఎక్కువ అరుస్తారనమాట. ప్రతిసారి అరుస్తూ ఉంటారు. కానీ ఇగ్నోర్ చేస్తామనుకోండి, పట్టి పట్టడం వదిలేసామనుకోండి, కాసేపు అరిసేసి వాళ్ళే సైలెంట్ అయిపోతారు, అయిపోయి ఏదో బొమ్మ పట్టుకొని ఆడుకుంటూ ఉంటారనమాట. కానీ మనం అరిసారు కదా అని చెప్పి మనం వాళ్ళని అలాగ ఎంటర్టైన్ చేస్తూ ఉంటే ఇంకా 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 సౌండ్ చేస్తారు. అదేవిధంగా మన మనస్సు అనేది కూడా, ఇది నేను చెప్పట్లేదు, ఆచార్యులు చెప్తున్నారనమాట, మన మనస్సు అనేది కూడా అటువంటిదే. వాట్ ఎవర్ యు డూ, ఎనీ గుడ్ థింగ్, అంటే బద్ధావస్థలో మనస్సు అనేది ఏ మంచి పని చేసినా సరే అరుస్తుంది, ఏ చెడ్డ పని చేసినా సరే సైలెంట్ ఉంటుంది అనమాట. బద్ధావస్థలో, శుద్ధావస్థలో ఆపోజిట్, బద్ధావస్థలో మన శత్రువు అది, నిత్య వైరణం అంటారనమాట కృష్ణుడు. బద్ధావస్థలో మనం ఏం చేసినా అరుస్తూ ఉంటుంది, అరిసినప్పుడు మనం ఏం చేయాలి, దాంతో ఫైట్ చేయలేను, మనసుతో ఫైట్ చేసి ఓడిపోతాను, అది గ్యారంటీ, వీ విల్ గెట్ డిఫీటెడ్ బై మైండ్. సో జస్ట్ ఇగ్నోర్ ద మైండ్. ఎలా ఇగ్నోర్ చేస్తామయ్యా, మైండ్ ఎలా ఇగ్నోర్ చేయగలవు, హయ్యర్ ఎంగేజ్మెంట్, గురువు యొక్క మాటను పట్టుకుని అలాడుతూ ఉండు, నీ మైండ్ అంతా అక్కడే పెట్టే న్యాచురల్గా మైండ్ సైలెంట్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము వీఆర్ టేకింగ్ రామాయణ సిరీస్, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు రోజంతా దీనికి సరిపోతుంది. సో నా మైండ్కి అరుస్తూ ఉంటుంది, అరే ఇది కావాలి అది కావాలని చెప్పి, లాక్డౌన్ అయిపోయింది నాకు ఇది లేదు అది లేదు, కానీ మైండ్ ఇంకో దగ్గర ఉంది కదా, అంటే నా హార్ట్ ఇంకో దగ్గర ఉంది కాబట్టి అది అంత అరుస్తున్నా సరే నేను వినిపించుకోవట్లేదు అనమాట. సో వెన్ యూ అబ్జార్బ్ ఇన్ హయ్యర్ థింగ్స్, మనం వేరే దానిలో హయ్యర్ థింగ్స్ అబ్జార్బ్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అప్పుడు మైండ్ వినం మనము, ఆటోమేటిక్గా మైండ్ సైలెంట్ అయిపోతుంది కాసేపు. అదేవిధంగా సీతమ్మ వారు ఇక్కడ ఎలా అబ్జర్వ్ అయ్యారు, కంటిన్యూస్గా నిరంతరం రామనామంలో అబ్జర్వ్ అవుతారనమాట. రాముడు పాదాల దగ్గర తన మనసుని పెట్టేస్తారు, పెట్టి రామ ఎప్పుడు వస్తావు ఎప్పుడు కాపాడుతావు అని చెప్పి ఎప్పుడు రాముడు చింతనలో ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఆవిడికి రావణుడి యొక్క ప్రలోభాలు కానీ, రావణి యొక్క నిరాశావాదం కానీ, లేకపోతే ఆ భయపెట్టే ప్రయత్నం కానీ ఏది సీతమ్మ వారిని డిస్టర్బ్ చేయలేము అనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సాధక. మన ఆచార్యులు ఇక్కడ చాలా చెప్తారనమాట, ఏ విధంగా సీతమ్మ వారు రావణుడి యొక్క ప్రలోభాలకి భయాలకి అన్నిటికీ అతీతంగా ఉండగలిగారు రాముడు నామ స్మరించి. అదేవిధంగా మనస్సు అనేది కూడా బద్ధావస్థలో మనకి రావణుడిలాగా శత్రువు అనమాట. కానీ అది దాని మాటగా మేము విన్నామా, మనల్ని నాశనం చేసేస్తుంది. అంటే ఇంత విన్నా సరే, సి మాయాదేవి ఎలాంటిదంటే, ప్రవేశిస్తున్నప్పుడు సూదిలా ప్రవేశిస్తుంది, సూది ఎంత స్పేస్ తీసుకుంటే ఇంతే స్పేస్ తీసుకుంటుంది కదా, ఇంతే స్పేస్కి అది లోపలికి వెళ్తుంది, పర్వాలేదు నాకేం కాదనుకుంటాం, వెళ్తున్నప్పుడు సూదిలా వెళ్తుంది, వస్తున్నప్పుడు నాగల్లా వస్తుంది అనమాట. నాగలి లా వస్తే ఏమవుతుందా, మొత్తం పగిలిపోతుంది కదా. సూది వెళ్ళి కూర్చున్న సూది దూరినప్పుడు ఏం కాదు, చిన్నది కదా మనకు కానీ తెలియదు అసలు, కానీ అలా అలా లోపలికి వెళ్ళి పెద్దదైపోయి వస్తున్నప్పుడు నాగల్లా వస్తుంది అనమాట, మొత్తము చల్లా చెదరైపోతుంది. అదేవిధంగా భక్తి జీవితంలో మనం కొంచెం కాంప్రమైజ్ అయినా సరే, ఆ కొంచెంతో ఎప్పుడు ఉండదు, ఎప్పుడు కొంచెంతో ఉండదు. ఇట్ ఆల్ బిగిన్స్ విత్ ఏ వన్ స్లిప్, చిన్న తప్పుతో మొదలవుతుంది. ఇవి 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు భక్తి చే, 21వ సంవత్సరంలో ఒకసారి జపంలో ఒక మాల తగ్గించు, ఒకరోజు 16 మాలలు పది 15 మాలలు చెయ్యి, ఆ తర్వాత చూడు నీకేమవుతుందో. 20 ఏళ్ళలో ఒకసారి తప్పు చేసావు, ఆ 21వ సంవత్సరంలో 10 సార్లు తప్పు అవుద్ది, 22వ సంవత్సరంలో 100 సార్లు తప్పు అవుద్ది, అలా అవుతుంది, అయ్యింది, అవ్వబోతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భక్తి జీవితంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటే అంత మనకి భక్తి సులభంగా ఉంటుంది. స్ట్రిక్ట్గా ఉంటే ఎక్కడైనా భౌతిక ప్రపంచం స్ట్రిక్ట్గా ఉంటే కష్టం అంటావు, కానీ యాక్చువల్గా భక్తి జీవితంలో స్ట్రిక్ట్గా ఉంటేనే సులభం, స్ట్రిక్ట్గా లేకపోతే కష్టం. సరే స్త్రీలు ఎవరైనా మనతో నవ్వారని చెప్పి మనం కూడా నవ్వామంటే ఫినిష్. సో వీ హ్యావ్ టు బి స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్గా ఉంటే మన భక్తి జీవితం అంత స్మూత్ నడుస్తుంది. సో మదర్ సీత, సో లెసన్ నెంబర్ 2. లెసన్ నెంబర్ 1 ఏంటంటే, మదర్ సీత ఇస్ లైక్ ఎ షాడో, భర్త కష్టాల్లో ముందుంటుంది సుఖాల్లో వెనక్కుంటుంది అనమాట. అది ఫస్ట్ లెసన్ మనం చూసాము. ఇది ఎగ్జాక్ట్గా మోడర్న్ విమెన్కి ఆపోజిట్. మోడర్న్ విమెన్ అంటే ఈ కలియుగ నేటి స్త్రీ ఎలా ఉంటుందంటే సుఖాల్లో పార్ట్నర్షిప్ పడుతారనమాట. ఏ ఆడవాళ్ళు కూడా రిజర్వేషన్స్ కావాలి, నేను 50% ఇది అది, మేము సమానం మేము సమానం అన్నిటికీ సమానం అంటారు. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రము, ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి 12 గంటలకి వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు తోడురండి అంటారనమాట. లేకపోతే ఇప్పుడు ఆ టాస్క్ ఫోర్స్ ఏదో యుద్ధం చేయాలి, దాన్ని ఏమంటారు, దాన్ని మన మోదీ ఆపరేషన్ చేశాడు కదా పాకిస్తాన్ సర్జికల్ స్ట్రైక్స్, అలాంటప్పుడు మాత్రం రిజర్వేషన్ గురించి మాట్లాడరు. లేకపోతే అలాంటి కూంబింగ్లు వెళ్ళినా రాత్రి కార్గిల్ వారికి వెళ్ళినా శవాల్ని భుజాల మీద ఎక్కించుకొని పర్వతాలు ఎక్కాలి, అలాంటప్పుడు రిజర్వేషన్ మనకు గుర్తుకు రావు. కానీ మిగతా విషయాల్లో ఆడుతాం. అంటే కంఫర్ట్ ఉన్నప్పుడు షేర్ కావాలి బాధ్యత, అంటే కంఫర్ట్ ఉన్నప్పుడు నాకు 50% కావాలి, కష్టం వచ్చినప్పుడు మాత్రము మనము ముందు బాధ్యత తీసుకోము. దిస్ ఈజ్ మోడర్న్ విమెన్. అంటే అందరూ అనట్లేదు కానీ మనస్తత్వం అలా తయారైందని చెప్తున్నాను. కానీ యాక్చువల్గా వైదిక స్త్రీ ఎలా ఉండేదంటే సుఖంలో ఎప్పుడు భర్త వెనకాతలు ఉండేది, కష్టం వచ్చినప్పుడు భర్తకు ముందు ఉండదు, ముందు సహకరించేది అనమాట. అది ఎలా అంటే ఎక్కడ నుంచి వస్తుందంటే సీతమ్మ వారి నుంచే వస్తుంది. ఏ మంచి లక్షణం మానవ జీవితంలో ఏ మంచి లక్షణాలు మనం తీసుకున్నా సరే దానికి ఆద్యం రామాయణమే. సో ఎవ్రీ క్వాలిటీ గుడ్ క్వాలిటీ వీ హ్యావ్ అది ఎదర్ రాముడి నుంచి వచ్చి ఉంటుంది, సీతమ్మ వారి నుంచి వచ్చి ఉంటుంది, భరతుడి నుంచి వచ్చి ఉంటుంది, లక్ష్మణుడు లేకపోతే హనుమంతుడి నుంచి ఎక్కడో దగ్గర వచ్చే ఉంటుంది అది. సో దే ఆర్ ద ఎపిటోమ్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్. సీతమ్మ వారు మనస్సు ఇచ్చే టెంప్టేషన్స్ అన్నింటిని ఆవిడ ఎదుర్కోగలిగారు, రావణుడి యొక్క టెంప్టేషన్స్ని ఎదుర్కోగలిగారు అనమాట. సో సాధకుడికి ఒక పెద్ద లెసన్ అది. తర్వాత సీతమ్మ వారిలో ఇంకోటి ఏంటంటే ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ అంటే క్షమించే గుణం. ప్రభుపాదుల వారు రాస్తారనమాట, క్షమించే గుణం ఉన్నవాడు నిజమైన గొప్పవాడు అని చెప్పి రాస్తారు ప్రభుపాదుల వారు. భాగవతంలో మొదటి స్కంధంలో రాస్తారనమాట, మల్టిపుల్ ప్లేసెస్లో రాస్తారు. సీతమ్మ వారు ఎంత గొప్ప అంటే, అంటే సీతమ్మే కాదు ఇక్కడ ద్రౌపది తీసుకున్నా సరే సీతమ్మ తీసుకున్నా సరే రామాయణంలోని మహాభారతం రెండింటిలోనే మనం చూసినట్లయితే రామాయణ యుద్ధం ఒక స్త్రీ వల్ల జరుగుతుంది, మహాభారత యుద్ధం కూడా స్త్రీ వల్ల జరుగుతుంది. రామాయణ యుద్ధంలో కూడా తప్పు ఎక్కడవుతుంది, ఒక స్త్రీని అవమానించడం వల్ల మొత్తం ఒక డైనాసి రాక్షస డైనాసి నాశనం అయిపోతుంది ఒక స్త్రీని అవమానించడం వల్ల. మహాభారతం కూడా ఒక స్త్రీని అవమానించడం వల్ల డైనాసిటీ మొత్తం నాశనం అయిపోతుంది. చూడండి లేడీస్తో జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో కానీ ఎవరికైతే అవమానం జరిగిందో, మహాభారతంలో ఎవరికి అవమానం జరుగుతుంది ద్రౌపదికి, రామాయణంలో ఎవరికి అవమానం జరుగుతుంది సీతమ్మ వారికి. కానీ ఇద్దరు స్త్రీలు ఎంత గొప్ప వాళ్ళంటే మహాభారతంలో కూడా మొత్తం యుద్ధమయ్యాక ద్రౌపది క్షమిస్తుంది, తన 5 కొడుకులను చంపేస్తాడు ఎవడు అశ్వత్థామడు, క్షమిస్తుంది. రామాయణంలో కూడా సీతమ్మ వారు క్షమిస్తారు, ఎలా క్షమిస్తారు చూపిస్తాను ఇప్పుడు మీకు చెప్తాను. సో యుద్ధం అయిపోతుంది, రాముడు రావణ్ణి వధిస్తాడు, వెంటనే హనుమంతుడు వెళ్తాడు మళ్ళీ అశోక వాటికి వెళ్ళి చెప్తాడనమాట. సీతమ్మ చెప్తుంది నేను యాక్చువల్గా ముందు అంటాడు హనుమంతుడు రండి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాంట, లేదు మా నా హస్బెండ్ వస్తేనే వస్తానంటుందనమాట. ఆ క్రెడిట్ నా హస్బెండ్కే కావాలి, ఎందుకంటే లేకపోతే నా హస్బెండ్కి చెడ్డ పేరు వస్తుంది. ఎవరైనా అవకాశం వదులుకుంటారా, రండి మిమ్మల్ని బంది మిమ్మల్ని విడిపించి తీసుకెళ్తాను అంటే వెంటనే మనం పెట్టి బాడ సర్దుకు వెళ్ళిపోతాం. కానీ ఆవిడేముంటుంది, లేదు నా హస్బెండ్ వచ్చి రావణ్ణి వధించి తీసుకువెళ్ళాలి, అప్పుడే మా హస్బెండ్కి గర్వకారణం, మా హస్బెండ్ పేరు నిలబెడుతుంది, దానికోసం ఇంకొన్నాళ్ళు నేను ఉండాలన్న సిద్ధమే, దానికోసం ఆ ప్రయత్నంలో రావణ్ణి నన్ను చంపిన సిద్ధమే, కానీ నేను మాత్రం మా హస్బెండ్కి ఆ క్రెడిట్ తక్కువ ఉండిపోతుంది. ఎప్పుడైతే హనుమంతుడు వచ్చి సీతమ్మ వారికి చెప్తాడో ఈ విషయం, రావణుడు చంపబడ్డాడు, రాముడు ఇప్పుడు మిమ్మల్ని స్వీకరించబోతున్నాడు, మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు అని చెప్పి, అప్పుడు అక్కడ ఏముంటారంటే అశోక వాటికలోని 70 or 700 నాకు నెంబర్ గుర్తుకు లేదు, సంథింగ్ లైక్ దాట్ 700 ఐ థింక్ 700 అనుకుంటాను, 700 మంది రాక్షసులు ఉంటారు, రావణుడు కాపలా పెడతాడు. వాళ్ళందరూ సీతమ్మ వారిని కంటిన్యూస్గా ఏడిపిస్తుంటారు అనమాట, భయపించడము బాధ పెట్టడము అన్ని రకాలుగా మెంటల్ టార్చర్, దారుణంగా సంవత్సరం కాలం పాటు టార్చర్ పెడుతూ ఉంటారు సీతమ్మ వారిని. వాళ్ళు చూడడానికి కూడా వాళ్ళు ఒక్కడనే ఉంటుంది, ఒక్కడు ఒక చెవే ఉంటుందన్నమాట, అంటే మొత్తం అంత వికారంగా ఉంటారు వాళ్ళు రాక్షసులు, రాక్షసులు లేడీ డిమన్స్. సో హనుమంతుడు అంటారనమాట, అమ్మ వీళ్ళందరూ ఎలా చంపాలి నువ్వే చెప్పు అని చెప్పి, చంపాలా వద్దని అడగాడు హనుమంతుడు, ఎలా చంపాలి అంటే అనమాట, సో హౌ ఐ షుడ్ కిల్ దెమ్ ద డిమనసెస్ను, సో హౌ ఐ షుడ్ కిల్ దెమ్, అంటే సీతమ్మ వారు అంటారు వద్దు వాళ్ళు క్షమించేయండి అంటుంది అన్నమాట, వాళ్ళు క్షమించేయండి అంటుంది. హనుమంతుడు ఆశ్చర్యపోతాడు, సంవత్సర కాలంగా మిమ్మల్ని విపరీతంగా టార్చర్ పెట్టారు వాళ్ళు, వాళ్ళని మిమ్మల్ని క్షమించమంటున్నారు, వాళ్ళని మీరు క్షమించమంటున్నారేంటి అని అడుగుతా అనమాట. అప్పుడు సీత ఒక స్టోరీ చెప్తుంది, ఏముంటుందంటే ఒక వ్యక్తి అడవిలో వెళ్తూ ఉంటాడు, చీకటి పడుతుంది, పడితే ఒక ఒక పులి చూస్తుంది అనమాట ఆ వ్యక్తిని. చూసి పులి అతన్ని వెంట పడుతుంది, అతను తినేద్దామని చెప్పి వెంట పడుతుంటే ఆ వ్యక్తి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కేస్తాడనమాట. అదే ఆ పులి చెట్టు ఎక్కలేకపోతుంది అనమాట, ఏమైనా చిరుతపులి చెట్టు ఎక్కేస్తుంది, మామూలు పులి ఎక్కలేదు, పులి చెట్టు ఎక్కలేదు అనమాట. అయితే పైన చూస్తాడు, పైన చూస్తే పెద్ద ఒక కోతి ఉంటుంది అనమాట, కోతి అను లేకపోతే కొండ ముచ్చని ఏదో అలంబంటలాంటిది కోతి ఉంటుంది, పెద్ద కోతి వానరు. అయితే మనడు భయపడిపోతాడు, అమ్మ చచ్చానరావు అని చెప్పి, ఇప్పుడు వానరం నన్ను చంపేయగలదు దాన్ని డిస్టర్బ్ చేసినందుకు, ఇప్పుడు దిగానంటే కింద పులి నన్ను చంపేస్తుంది, ఆయనకు అర్థం కాదు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి. అప్పుడు పులి అంటుంది, ఏమంటుందంటే ఓ వానర దయచేసి ఆ మానవుడిని కింద తోసే, నాకు ఆకలిగా ఉంది, ఇక్కడ నేను భోంచేయకుండా ఇక్కడ కదిలే ప్రసక్తి లేదు, దయచేసి అతన్ని కింద పడే నేను చంపి తినేసి వెళ్ళిపోతాను అంటుంది అనమాట. దానికి ఆ వానరం ఏమంటుంది, వానరం ఏముంటుందంటే ఆ కోతి ఏమంటుందంటే, మై డియర్ టైగర్ చూడండి, ఈ యొక్క వ్యక్తి నా ఆశ్రయం తీసుకున్నాడు, ఇది నా చెట్టు యొక్క ఆశ్రయం, నా ఆశ్రయం తీసుకున్నాడు అనమాట, కాబట్టి ఈ వ్యక్తికి కాపాడడం నా బాధ్యత, కాబట్టి దయచేసి మీరు ఇక్కడికి వెళ్ళిపోండి అంటుంది అనమాట. అంటే పులి మాత్రం లేదు, నువ్వు ఇవ్వకపోయినా ఇక్కడే ఉంటాను, ఎందుకంటే నాకు ఆకలిగా ఉంది, ఖచ్చితంగా అతను తినాలి ఈరోజు అని చెప్పి అంటుంది అనమాట. కానీ వానరుడు అంటుంది, కోతి అంటుంది, సంభవం కాదు, ఆ వ్యక్తికి నేను రక్షణ ఇచ్చాను, ఆశ్రయం ఇచ్చాను, కాబట్టి నేను అతన్ని కాపాడుతాను అంటుంది అనమాట. రాత్రి అయిపోతుంది, ఇద్దరు పడుకుపోతారు, కోతి పడుకుపోతుంది, మనిషి పడుకుపోతాడు అనమాట. కాసేపు అయ్యాక కానీ పులి అలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట ఆ మనిషి కోసం. కాసేపు గంట అయిపోయాక మనిషి కళ్ళు తెరిచి చూస్తాడు, పులి చూస్తుంది అతని వైపే, పులి అంటుంది చూడు ఇప్పుడు కాకపోతే తెల్లారైనా సరే నేను చంపేస్తాను, అలాగే చంపేస్తాను నేను, కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఐదర్ నువ్వు దిగిపో, లేదు అనుకుంటే ఆ కోతిని తోసే, ఆ కోతిని కింద తోసే, కోతిని చంపేస్తాను తినేస్తాను, నా ఆకలి తీరిపోతుంది, ఆ తర్వాత నువ్వు నాకు అవసరం లేదు, నాకు ఆకలితో సంబంధం, నీతో సంబంధమేం కాదు, కాబట్టి ఆ కోతిని నువ్వు తోసే నేను వదిలేస్తాను అంటుంది అనమాట. ఈ మనిషికి ఈ ప్రపోజల్ నచ్చుతుంది, ఇదేదో బాగానే ఉందని చెప్పి అతను ఎలా కోతి పడుకొని ఉంది, అది కూడా పెద్ద సైజే, వీడికన్నా పెద్ద సైజే అని పడుకొని ఉంది, కాబట్టి మనోడు చూసి చూసి గట్టి తోసేస్తాడు అనమాట ఆ చెట్టు పైనుంచి, ఆ కోతి చెట్టు పైనుంచి కింద పడిపోతుంది అనమాట. పడిపోతూ ఒక కొమ్మను పట్టుకొని వేలాడిపోతుంది, వేలాడిపోయి నెమ్మదిగా మళ్ళీ పైకి ఎక్కేస్తుంది అనమాట, కింద పడే లోపలే కొమ్మను పట్టుకొని మళ్ళీ పైకి ఎక్కేస్తుంది. పైకి ఎక్కిన తర్వాత మనిషికి ఇంకా చెమట పట్టేస్తాయి అనమాట, అయిపోయాను ఇంకా నేను దొరికిపోయానని చెప్పి. అప్పుడు పులి అంటుంది చూడు వానరా ఎలాంటి వాడు ఈ మనిషి, నువ్వు వాడికి ఆశ్రయం ఇవ్వాలనుకున్నావు, అయినా వాడిని చంపాలనుకున్నాడు, అందుకే చెప్తున్నాను వాడిని తోసే కిందకి, వాడిని తినేస్తాను వెళ్ళిపోతాను, నాకు నీతో సంబంధం లేదు అంటుంది పులి. పులి చాలా ఇంటెలిజెంట్ అనమాట, పక్కా పొలిటికల్. దానికి కోతి ఏముంటుంది, ఆ వానరం ఏముంటుందంటే, మై డియర్ టైగర్ వాడు మనిషి, వాడు తన బుద్ధి చూపించుకున్నాడు, కానీ నేను ఐ డిసైడెడ్ ఐ విల్ గివ్ షెల్టర్, అతనికి ఆశ్రయం ఇస్తానని మనసులో అనుకున్నాను, కాబట్టి ఇప్పుడు అతను మారినంత మాత్రాన నేను మారాలని రూల్ లేదు, హీ కెన్ బి వాట్ హీఈస్, వీడు ఏదైనా అవని నేను మాటిచ్చాను, నేను మనసులో అనుకున్నాను మాటిచ్చాను, కాబట్టి ఇతన్ని నేను రక్షించిన నా ధర్మం, ఇప్పుడు ఆడు నన్ను చంపాలనుకున్నాడు అయినా నన్ను రక్షిస్తాను అంటుంది అనమాట. సో ఇక్కడ సీతమ్మ వారు ఏమంటారంటే, సిమిలర్లీ అంటే సీతమ్మ వారి స్టోరీ చెప్పేమంటారంటే, చూడండి ఎదుటి వాళ్ళు రకరకాలుగా ఉంటారు, ఎదుటి వాళ్ళు ఒక రకంగా ఉన్నారని చెప్పి మనం మన మంచితనాన్ని వదులుకోకూడదు అంటుంది అనమాట. ఇప్పుడు రాక్షసులు ఉన్నారు, వీళ్ళతో నాకు వైరం ఏమి లేదు, వీళ్ళ స్వామి చెడ్డవాడు కాబట్టి వీళ్ళు నాతో ఇలా ప్రవర్తించారు, కాబట్టి నేను వీళ్ళ మీద నాకు ఎటువంటి ఈర్ష్యా క్రోధం లేదు అని చెప్తుంది అనమాట. సో యు సీ మా సీతమ్మ వారి యొక్క గొప్పతనం చూడండి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు సంవత్సరం అంత అన్ని కష్టాల్లో ఉంది సీతమ్మ, మనకైతే ఎలా ఉంటుందంటే మన కష్టంలో ఉన్నప్పుడు పక్కోడు చచ్చినట్టే మనం పట్టించుకోం, మన కష్టమే మనకు కనిపిస్తుంది, అలాంటిది మనకి కష్టపెడుతున్న వాడు సుఖంగా ఉంటే అసలు తట్టుకోలేము మనం, అలాంటిది మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది, మనం గెలిచాము. కానీ సీతమ్మ వారు అయినా సరే వాళ్ళని, ఎందుకంటే ఆవిడ మంచితనం అది, ఎదుటివాడు నాతో మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా నేను నా మంచితనాన్ని వదులుకోను అంటదన్నమాట. ఎందుకంటే ఐ విల్ నాట్ చేంజ్ మై నేచర్. సిమిలర్ స్టోరీ ఇక్కడ మనం వింటాం. ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారు ఈ స్టోరీని. ఒకసారి ఒక సాధు ఒక బ్రాహ్మణుడు నదిలో స్నానానికి వెళ్ళాడు. స్నానం అయిపోయిన తర్వాత సూర్యదేవునికి జలాలు అర్పిస్తున్నాడు. అర్పిస్తున్నప్పుడు అక్కడ ఒక తేలుతూ ఉంటుంది అనమాట. అంటే సంభవం అది గాలి కొట్టుకొని నీటిలో పడిపోతుంది, మునిగిపోతూ ఉంటుంది, చచ్చిపోతుంటుంది అనమాట. ఆ బ్రాహ్మణుడు జాలిపడి ఆ తేలును తీసుకొని గట్టు మీద పడేయడం ట్రై చేస్తాడనమాట. గట్టు మీద పడేయడం ట్రై చేస్తే ఆ తేలు ఆయన కుట్టేస్తుంది, గట్టి కుట్టేస్తుంది అనమాట. వెంటనే అతను గట్టిగా నొప్పేసి నరుస్తాడనమాట. అరిసి అయినా సరే తేలు బయట పెడతాడు. మళ్ళీ గాలి తేలు కొట్టుకొచ్చి మళ్ళీ తేలు నీటిలో పడిపోద్ది అనమాట. అతను చూస్తాడు, అయ్యో పాపం తేలు నీటిలో పడిందని చెప్పి మళ్ళీ దాన్ని ఎత్తుకొని బయట పడేయడం ట్రై చేస్తాడు. మళ్ళీ తేలు కుట్టేస్తుంది అనమాట. ఆయన బయట పడేస్తాడు. కానీ మళ్ళీ దాని దురదృష్టం ఏమో, మళ్ళీ అది వాటర్లో పడిపోద్ది గాలికి దేనికు. మళ్ళీ మనోడు మళ్ళీ ఈ బ్రాహ్మణుడు మళ్ళీ దాన్ని ఎత్తి బయట పడని ట్రై చేస్తాడు. అప్పుడు ఆయన పక్కన ఇంకో ఉంటారనమాట వ్యక్తి. ఆయన అంటాడు, ఏవయ్యా మీకు అసలు అర్థమవుతుందా, ఆ తేలు మాట మాటకి నేను కొడుతూ ఉంది, అయినా సరే నువ్వు ఎందుకు దాన్ని బట్టి అంత జాలి చూపిస్తున్నావు, దాన్ని ఎందుకు అలా బయట పెడుతున్నావు అంటే, కనుక బ్రాహ్మణుడు అంటాడు, తేలు యొక్క స్వభావం ఎదుటివాడిని కొట్టడం, హాని చేయడం. బ్రాహ్మణుడి యొక్క స్వభావం ఎదుటివాడికి మేలు చేయడం, అది తన ధర్మం చేస్తుంది, నన్ను నా ధర్మం చేయనీయి అంటారనమాట. సో దట్ ఈజ్ అంటే ఈ బ్రాహ్మణుడి చూడండి ఎంత ఉత్తముడు అంటే. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఏమని చెప్తారంటే, ఇక్కడ ఈ స్టోరీ ద్వారా వీ ఎదుటివాడు ఎలాంటి వాడు కానీ మనం మన ధర్మాన్ని విస్మరించకూడదని చెప్తారనమాట. ఇక్కడ సీతమ్మ వారు ఇక్కడ అదే మనం చూడొచ్చు. షీఈస్ లైక్ నో కంప్లీట్లీ ఫర్ గివింగ్. ఆవిడకి ఎంత దయాగుణమో చూడండి. సో అదేవిధంగా ద్రౌపది కూడా మనం అదేవిధంగా మనం చూడవచ్చు. ద్రౌపది తన ఐదుగురు కుమారులు చనిపోతారు. సి కౌరవులు అందులో చనిపోయారు, కానీ వాళ్ళు యుద్ధంలో చనిపోయారు. యుద్ధంలో చనిపోతే వాళ్ళు స్వర్గగ్రస్తులు అవుతారు అనమాట, వీరగతి పొందుతారు. కానీ తన కుమారుల్ని నిద్రలో నిర్దాక్షిణ్యంగా చంపబడ్డారు. నిద్రలో చచ్చి అంటే చేతిలో శస్త్రం లేకుండా అస్త్రం లేకుండా చచ్చిపోయిన వాడు అతను స్వర్గం కూడా నరకానికి పోతాడు. క్షత్రియుడు అనేవాడు చేతిలో అస్త్రం లేకుండా చనిపోతే అతను నరకానికి వెళ్తాడని ఉందన్నమాట. సో ద్రౌపది వాళ్ళ ద్రౌపదికి జరిగిన అన్యాయం బాధ గాంధారికన్నా జరిగిందనికన్నా చాలా ఎక్కువ. అయినా సరే ద్రౌపది అశ్వత్థామను చంపొద్దు అంటుంది. ఏముంటుందంటే, చూడండి నాకు ఐదుగురు పుత్రులు ఉన్నారు, ఐదుగురు చచ్చిపోయారు, ఎంత ఏడుస్తున్నాను నేను. ఇప్పుడు అదేవిధంగా క్రిపి అంటే అశ్వత్థాముడి తల్లి, ఆవిడకి కూడా ఒకటే కొడుకున్నాడు గాంధారుడు, అదే ఈయన అశ్వత్థాముడు. అతన్ని చంపితే ఆ తల్లి కూడా ఇప్పుడు నేను ఎలా ఏడుస్తున్నాను, ఆ తల్లి అలాగే ఏడుస్తుంది. ఈ బాధ ఏదో నాతోనే ఉండిపోని, ఆవిడకి మళ్ళీ ఈ బాధ సంక్రమించాలని అవసరం లేదు, కాబట్టి ఇతన్ని క్షమించి వదిలిపెట్టేయండి అంటుంది అనమాట. ప్రభుపాదుల వారు అక్కడ పరిపూర్లో రాస్తారనమాట. ఈ సేస్ ఎప్రిషియట్ విమెన్ ఆర్ సౌమ్య స్వభావం అంటారనమాట. అంటే దే ఆర్ లైక్ దే ఆర్ వెరీ సాఫ్ట్ హార్టెడ్ అంటారనమాట ప్రభుపాదుల వారు. సో వీ కెన్ సీ ద్రౌపది కూడా అంటే ఆవిడకి అంత వైష్ణవి కాబట్టి ఆవిడకి అంత గొప్ప హృదయం. సీతమ్మ వారికి కూడా అంత గొప్ప హృదయం. రాక్షసుల్ని ఏమన్నది విడిచిపెట్టే, తనను అంతగా వేధించిన రాక్షసుల్ని కూడా విడిచిపెట్టామని చెప్తుంది అనమాట. దట్ ఈస్ మదర్ సీత. సో అంత ఆవిడ కష్టపడుతుంది. కానీ తర్వాత రాముడు సీతమ్మని తన యొక్క వాట్ ఈస్ దట్ కాల్డ్ చాస్టిటీని తెలుగులో ఏమంటారంటే, పవిత్రత అనుకోండి, పవిత్రత అని ఒక పవిత్రతని నిరూపించుకోమంటాడు. ఎందుకంటే రాముడికి తెలుసు, రాముడికి సీతమ్మ గారి గురించి తెలుసు, కానీ జనాలు పబ్లిక్ ఏమంటారు, ఎందుకంటే అతను ఒక మర్యాద అతని అవతారం యొక్క పర్పజే మర్యాద పురుషోత్తముడు కాబట్టి, అతని యొక్క అవతారం యొక్క పర్పజే మర్యాద పురుషోత్తముడు కాబట్టి అతడు ఒక ఉదాహరణ స్థాపించాలి కాబట్టి అతడు సీతమ్మ వారిని అగ్నిప్రవేశం చేయమంటాడనమాట. కానీ సీతమ్మ వారికి కనీసం కొంచెం కూడా బాధ ఉండదు, ఎందుకు నా హస్బెండ్ ఎలా నన్ను సంబడి హెల్పింగ్ హరే కృష్ణ, కొంతమంది భక్తులు సౌండ్ తక్కువ ఉంది అంటున్నారు. ఒక్కరికే తక్కువ ఉందా, అందరికీ తక్కువ ఉందా, మిగతా వాళ్ళకి ఎలా ఉంది? ఒక మాతాజీ సౌండ్ తక్కువ ఉంది అని రాశారు. ఐ హోప్ సౌండ్ ఇస్. రాముడు సీతమ్మ వారిని ఎందుకు అగ్ని ప్రవేశం చేయమన్నాడు, తర్వాత ఎందుకు సీతమ్మ వారిని అరణ్యవాసం చేయించాడు అనే విషయం మీద రేపు నేను రాముడి గురించి చెప్పబోతున్నాను కాబట్టి, రాముడి యొక్క గొప్పతనం చెప్పబోతున్నాను కాబట్టి అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కొన్ని కొన్ని ప్రశ్నలకి జవాబులు మనం తెలుసుకోవాలి. ఎందుకు రాముడు సీతమ్మ వారిని అరణ్యవాసానికి పంపించాడు, ఎందుకు రాముడు సీతమ్మ వారిని అగ్ని ప్రవేశం చేయించాడు అనే విషయం. సో ఈరోజు నేను అది ఆ పాయింట్ టచ్ చేయను. అది టచ్ చేయాలంటే టైం సరిపోదు. ఈరోజు సీతమ్మ వారి గొప్పతనం మాత్రమే చూస్తాము, కానీ రాముడు సీతమ్మ వారిని అలాగ పరీక్ష పెట్టడం సమంజసమా కాదా అనేది మనం రేపు చూడబోతున్నాం అన్నమాట. టుమారో విల్ సీ దాట్. సో సీతమ్మ వారు అగ్నిప్రవేశం చేసి షీ కమ్స్ సో ప్యూర్, స్వయంగా అగ్నిదేవుడు సీతమ్మ వారిని మోసుకొని వస్తాడనమాట. చెప్తారు ఈవిడ ఎంత శుద్ధ, హౌ మచ్ ప్యూర్ అని చెప్పి రాముడి ముందు ప్రవేశపెడతారనమాట. మిగతా దేవతలు అందరూ నమస్కరిస్తారు. ఆ యొక్క సందర్భం చూసి అందరూ కళ్ళంట లక్ష్మణుడు కానీ హనుమంతుడు కానీ ఏడుస్తారనమాట. టు థింక్, యాక్చువల్గా మనం కూడా ఆలోచించుకోవాలి. మనం కొన్ని కొన్నిసార్లు లీలలు వింటాం కానీ ఇఫ్ యూ జస్ట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ థింక్, ద గాడెస్ ఆఫ్ లక్ష్మి, ద గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్, లక్ష్మీదేవి స్వయంగా అంత కష్టపడాలని వచ్చిందా అని ఒక మీరు ఒకసారి అది మనసులో ఆలోచిస్తే మన అవర్ హార్ట్ బికమ్స్ అవర్ హార్ట్ వీప్స్. కానీ వాళ్ళకి భగవంతుని పట్ల అంత శ్రద్ధ, భగవంతుని కోసము వాళ్ళు ఎంతవరకైనా వెళ్ళారనమాట. మనం చూస్తాం ఇప్పుడు, నేను ఉత్తరాఖండ్ చెప్పబోతున్నాను ఇప్పుడు కాసేపు పోయిన తర్వాత. ఉత్తరాఖండ్లో మనం చూసినట్లయితే ఇట్స్ వెరీ హార్ట్ పియర్సింగ్. సో సీతమ్మ వారు ఆ విధంగా రాముడు ఎప్పుడైతే ఆవిడ అగ్నిపరిచి బయటకు వచ్చిందో రాముడికి తెలుసు, కానీ ఒక రాజుగా అతను కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు ఇట్ బికమ్స్ ఇన్ఎవిటబుల్. కొన్నిసార్లు ధర్మ విరుద్ధ, అంటే అర్జునుడు చెప్పాడు కదా ధర్మ సమూఢ చేత అని చెప్పి, దేర్ ఆర్ మల్టిపుల్ ధర్మాస్, కన్ఫ్లిక్టింగ్ ధర్మాస్, భర్త ధర్మం ఒకటి అయితే రాజధర్మం ఒకటి. ఆ విధంగా అయితే ఎప్పుడైతే ఆవిడ అగ్ని నుంచి వస్తుందో రాముడు తనని హ్యాపీగా స్వీకరిస్తాడు. సో షీ ప్రూవ్డ్ హర్ చాస్టిటీ. సంవత్సరం పాటు రాముడితో పాటు ఉన్నా సరే ఆవిడ 1% కూడా ఆవిడ ఇంప్యూర్ అవ్వాలని చెప్పి స్వయంగా అగ్నిదేవుడు, అగ్ని అనేది అటు ఎటువంటి అశుద్ధాన్ని కాల్చేస్తుంది, అగ్ని అనేది అశుద్ధాన్ని తీసేసి శుద్ధంగా శుద్ధీకరణ చేస్తుంది. అవునా కాదా? మనం ఉంచుకోండి, బంగారాన్ని మనం అగ్నిలో పెడితే ఇంప్యూరిటీస్ పోయి ప్యూర్ మోల్టెన్ గోల్డ్ వస్తుంది. సో ఫైర్ అండ్ సన్ అండ్ ఫైర్ ఈ రెండు దే ఆర్ నోన్ ఫర్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్, శుద్ధీకరణ చేస్తాయన్నమాట. కాబట్టి అగ్నిదేవుడు స్వయంగా చెప్తారు సీతమ్మలో 1% కూడా ఇటువంటి ఇంప్యూరిటీ లేదు అని చెప్పి స్వయంగా అగ్నిదేవుడు వచ్చి టెస్టిమోనియల్ ఇస్తాడనమాట. సో దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ మదర్ సీత. సో మనము ఇవి ఇటువంటి లీలలు జరిగినప్పుడు వీ షుడ్ బి ఫుల్లీ అబ్జర్వ్డ్, ట్రై టు అండర్స్టాండ్ హౌ గ్రేట్ దిస్ పర్సనాలిటీస్ ఆర్. మన శాస్త్రం చూసుకుంటే కులశేఖర్ మహారాజ్ గురించి చర్చించుకోవచ్చు. ఎంతైనా సరే కులశేఖర్ మహారాజ్ అతను మన శ్రీ వైష్ణవ అల్వార్లో ఒకరు, తర్వాత అల్వార్లు అవుతారు. అదర్వైజ్ నా ఈజ్ ద కింగ్ ఆఫ్ కేరళ, అనంతపద్మనాభస్వామి టెంపుల్, ఆ టెంపుల్ ఆ ఏరియా అనమాట మొత్తం అది కొచ్చి. ఆ యొక్క రాజ్యానికి వాళ్ళు రాజులుగా ఉండేవారు అనమాట కులశేఖర్ మహారాజ్ అండ్ అదర్ అల్వార్స్. అతను ఎంత గొప్ప భక్తుడు అంటే, రాముడు భక్తుడు అంటే, రాముడు లీల్లో ఉంటూ అంటే భగవంతుని సేవ చేసుకుంటూ, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు తమను తాము రాజు అనుకునేవారు కాదు, తమను తాము వాళ్ళు దే యూస్ టు కన్సిడర్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎ సర్వెంట్స్, యాజ్ ఎ గార్డియన్స్. రాజ్యం ఎవరిది? అనంత పద్మనాభస్వామి టెంపుల్దే. వాళ్ళు ట్రావెన్ కోర్ అనేవాళ్ళు అప్పట్లో దాన్ని. వాళ్ళు రాజ్యం అనంత పద్మనాభస్వామి టెంపుల్ది, వాళ్ళు ఎవరు? గార్డియన్స్ అనమాట. ప్రతిరోజు ప్రతి సాయంత్రం అనంత పద్మనాభ స్వామికి వచ్చి రిపోర్ట్ ఇచ్చేవారనమాట. చూడండి ఈ రాజులు ఎంత గొప్పవాళ్ళు. ఇది ఎప్పటితో కాదు, కొన్ని సంవత్సరాల కిందది. ఇది అంటే రామాయణం యొక్క ప్రభావం చూడండి. ఏ విధంగా భరతుడు సింహాసనం మీద రాముడి యొక్క పాదకుల్ని నిలిచి కూర్చోబెడతాడు, తనను తాను ఒక కుక్కకి సంబంధించి, అంటే హీ కన్సిడర్ హిమ్సెల్ఫ్ ఎ డాగ్, లైక్ ఎ గార్డియన్. నేను దాసుణ్ణి, రాజ్యానికి సింహాసనం ఎవరు ఎవరు ఇస్తారు? రాముడి పాదుకులు, లేదంటే రాముడు, మేము దాసులం. అదేవిధంగా మన భారతదేశంలో మన రాజులు కూడా ఎంతోమంది వైష్ణవ రాజులు తమని తాము గార్డియన్స్గా అనుకునే వాళ్ళు. రాజ్యం ఎవరిది? భగవంతునిది, స్వామివారిది అనమాట. రోజుకి 2 పూట్ల వచ్చి రిపోర్ట్ ఇచ్చేవారనమాట అనంత పద్మనాభస్వామి టెంపుల్కి. ఆ విధంగా విష్ణు భగవంతుని సేవ చేసుకుంటూ అతను గొప్ప భక్తులు అవుతాడనమాట, గొప్ప భక్తులు అవుతాడు. తన తన ఆస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్యంలో అందరూ భక్తులే. సో అక్కడ పండితులు అందరూ పిలిపించుకొని రోజు కంటిన్యూస్గా పురాణాలు వినేవాడు అనమాట. అయితే అతనికి అన్నిటికన్నా ఎక్కువ ఆకర్షించింది రాముడు, రామభక్తులు అవుతారనమాట. రాముడి యొక్క లీల చదివినప్పుడు అతనికి ఎలా అవుతుందంటే హీ గెట్స్ సో మచ్ అబ్జార్బ్డ్. ఎంత అతను లీనమైపోతారంటే ఆ లీలల్లో, ఆ లీలలో రాముడు నవ్వితే ఇతను నవ్వుతాడు, రాముడు బాధపడితే ఇతను బాధపడతాడు, అంతగా లీనమైపోతాడు అనమాట. సో ప్రతిరోజు ఆ యొక్క ఆస్థాన మంత్రి చదివేవాడు అనమాట. రామాయణం చదివినప్పుడు ఈ పాస్ టైం వచ్చేది, అంటే ఏదో ఒక పాస్ టైం వచ్చేది. ఒకసారి మనం చెప్పుకున్నాం కదా, శూర్పణఖ ముక్కు కోసిన తర్వాత ఆవిడ తన అన్నదమ్ముల దగ్గరికి వెళ్తుంది. కర్ అండ్ దూషన్ వాళ్ళు వచ్చి 14,000 మంది సైన్యంతో వచ్చి దండకారణ్యంలోకి వస్తారు. 14,000 పీపుల్. రాముడు ఒక్కడు యుద్ధం చేస్తాడు. లక్ష్మణుడికి ఏం చెప్తాడు? నువ్వు సీతమ్మ వారిని చూసుకోని చెప్తాను అనమాట. ఎప్పుడైతే కులశేఖర మహారాజు చదువుతారో ఈగా డిస్టర్బ్డ్, అవునా నా రాముడు ఒక్కడైపోయాడా 14,000 మంది రాక్షసులా, అది కూడా కర దూషణ లాంటి వాళ్ళ, లక్ష్మణుడు సీతమ్మ అప్పచెప్పాడా, నా రాముడిని ఒక్కడిని నేను ఎలా వదిలేసి ఎలా ఉంటాను, లాభం లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, నేను కూడా రాముడికి సహాయం చేయాలని చెప్పి నిజంగానే వెంటనే తన సేనాధిపతిని పిలిచేవాడు. పిలిచి పదండి నువ్వు దండకారణ్యానికి, మనం వెళ్ళాలి, మనం రాముడిని కాపాడాలని చెప్పి నిజంగా బయలుదేరిపోయాడు అనమాట. ప్రతిరోజు ఏదో ఒక లీల వచ్చేది, లీల వచ్చినా సరే ఎక్కడ ఆయన ట్రిగర్ అవుతుందో ఎవరికి తెలియదు. వెంటనే అతను లేదు మన రాముడిని కాపాడాలని చెప్పేసి బయలుదేరేవారు అనమాట. అయితే ఆ మంత్రికి తెలుసు ఈ రాముడు అంటే ఈ కులశేఖర మహారాజు భావస్థాయిలో ఉన్నారని చెప్పి. అందుకే ఆ మంత్రి ఏం చేసేవారంటే ప్రతిరోజు హీ వుడ్ గో విత్ ద ఆర్మీ, ఆర్మీ తీసుకుని ఇతను వెళ్ళేవాడు రాజు. ఆపోజిట్ సైడ్లో ఆయన ముందుగానే మనిషిని బట్టి ఉండేవాడు అనమాట. వాళ్ళు చెప్పేవారు అంటే వాళ్ళు ఎలా వచ్చేవారంటే మేము రాముడు దూతలం అనేటికి వచ్చేవారనమాట. మేము రాముడు దూతలము, రాముడు గంటలోనే మీరు ఇంకా బయలుదేరే లోపలే రాముడు 14,000 మందిని రాక్షసుల్ని కరణ్ని దూషణ్ణి అందరిని చంపిస్తాడని ఇవ్వాలన్నమాట. హరిబో అప్పుడు కులశేఖర మహారాజు హ్యాపీ అయిపోయాడు, ఓకే నా రాముడు నిజమే, నా రాముడికి ఎంత 14,000 చంపడం గొప్ప విషయం అని చెప్పి ఆనందంతో తిరిగి సంబరాలు చేసుకుంటూ తిరిగి రాజ్యానికి వచ్చేవాడు అనమాట. ఈ విధంగా ఎవ్రీడే ఏదో ఒక లీలలో అతను అబ్జర్వ్ అయ్యేవాడు. ఎప్పుడు రాముడికి అవసరం అనుకున్నా సరే ముందు అతను పరిగెట్టేవాడు అనమాట. అంతగా ఆయన అబ్జర్వ్ అయ్యేవాడు అనమాట. ఒకసారి ఆ మంత్రికి అనారోగ్యం ఉండడం వలన అతను రాలేకపోతాడు. తర్వాత అది తన పుత్రుడు వస్తాడనమాట. అప్పుడు అతను తన పుత్రుడికి చెప్పడం మర్చిపోతాడు. ఏమని చెప్పాలంటే, నువ్వు బాబు నువ్వు దయచేసి రావణుడు సీతా సంహారం ఆ పాస్ టైం వరకు వెళ్ళొద్దు, అంతకని ముందే ముగించే అంతవరకు వెళ్ళొద్దు అని చెప్తారనమాట. కానీ ఆ విషయం ఆ రోజు తన కొత్తగా ఒక ఆయన వస్తాడని చెప్పడం మర్చిపోతాడు. సో అతను తెలియకుండా అక్కడిని స్టార్ట్ ఆ పాస్ టైం స్టార్ట్ చేస్తాడనమాట. స్టార్ట్ చేసి ఏ విధంగా సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకెళ్ళిపోయి లంకకు తీసుకెళ్ళిపోయాడు, రాముడు మొత్తం ఎత్తుతున్నాడు బాధిస్తున్నాడు బాధపడుతున్నాడు అని చెప్పి ఫీల్ అవుతారు చెప్తారనమాట. అప్పుడు ఎప్పుడైతే కులశేఖర మహారాజు వింటాడో రావణుడు సీతమ్మ వారిని పట్టుకెళ్ళిపోయాడా, మరి రాముడు ఎత్తుకుతున్నాడా, మరి రాముడు బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు అని చెప్పి కులశేఖర మహారాజు తట్టుకోలేకపోతాడు. మనం వెంటనే వెళ్ళాలి, మనం ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాము, ఇంత రాజ్యం పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం, మనం అందరం వెళ్ళాలని చెప్పి కులశేఖర మహారాజు అందరినీ తీసుకొని బయలుదేరిపోతారనమాట. అతను ఉండేది అక్కడ కేరళలో. ఈ గోస్ టు ద ఓషన్, లంకకు వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతాడు. అందరు చూద్దు అని చెప్తుంటారనమాట. అప్పుడు మంత్రి తెలుస్తుంది చాలా తప్పు చేస్తావు, ఇప్పుడు మన రాజుని ఆపడం మామూలు విషయం కాదు అని చెప్పి బై ద టైమ్ అండ్ ఆర్మీ కూడా ఏం చేస్తారు, రాజు పిలిస్తే వెళ్ళాలి, అందరూ వెళ్ళిపోతారు, సముద్రం ఒకటికి వెళ్ళిపోతారు, కులశేఖర మహారాజు సముద్రం దగ్గర వెళ్ళిపోతారు, సముద్రంలో వెళ్ళిపోతారు, నడిచేస్తూ ఉంటారు, అందరూ వారిస్తుంటారు అని నడిచేస్తూ ఉంటారనమాట. చివరికి పీకల దాకా వాటర్ వచ్చేస్తుంది, సముద్రపు వాటర్. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు వెళ్ళలేరు ఉండలేరు ఆ రాజు వెనకాతలు ఉన్నవాళ్ళు. అయితే అప్పుడు స్వయంగా భగవంతుడే దర్శనమిస్తాడనమాట, సముద్రం నుంచి దర్శనమిచ్చి సీతమ్మ వారిని కాపాడనిలే, ఆల్రెడీ ఆ లీల అయిపోయింది, ఎప్పుడు అయిపోయింది, మీరు తిరిగి వెళ్ళండి అని చెప్పి కులశేఖర మహారాజుకి భరోసా ఇచ్చి తిరిగి పంపిస్తాడనమాట. సో కులశేఖర మహారాజ్ శ్రీరామచంద్ర వారికి మొదటిసారిగా నిజరూప దర్శనం కావిస్తాడు, కావించి మొత్తం ఆనంద పరవశుడే తిరిగి వస్తాడనమాట కులశేఖర మహారాజ్కి జాయ్. సో ఈ విధంగా సో దిస్ ఈజ్ అంటే అఫ్కోర్స్ యూ కెనాట్ ఇమిటేట్ దిస్, వీటిని మనము అనుకరించలేము, కానీ మనము అతను అంటే ఏ విధంగా మనము ఇటువంటి లీలలు చదివినప్పుడు ఎలా మనం అబ్జర్వ్ అవ్వాలనేది మనం కులశేఖర్ మహారాజ్ నుంచి నేర్చుకోవచ్చు. సో మదర్ సీత ఎగ్జిబిటెడ్ సో మెనీ వండర్ఫుల్ క్వాలిటీస్. ముఖ్యంగా చూసుకుని చెప్పుకుంటే యాజ్ ఏ సి మనకి అది నేను లాస్ట్లో చెప్తానులే. నౌ ఐ విల్ స్పీక్ అబౌట్ ఉత్తరకాండ. ఎందుకంటే మనకి రామాయణంలో చాలా పాస్ట్ టైమ్స్ మనకు అన్నీ తెలిసే, చాలా వరకు మనకి వీ నో మెనీ పాస్ట్ టైమ్స్, ఎందుకంటే మనం టీవీల్లో సీరియల్ అక్కడ చూస్తూ ఉంటాము. ఉత్తరకాండ అంత ఎక్కువగా మనకి వర్ణన దొరకదు. నెక్స్ట్ ఉత్తరకాండలో సీతమ్మ వారి గొప్పతనం ఇంకా ఎక్కువ చెప్పబడి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు సీతమ్మ గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఉత్తరకాండ మనము చర్చించుకోవాలి. సో ఉత్తరకాండ గురించి చెప్పే ముందు నేను రామాయణం స్థూలంగా చెప్తాను. సో రామాయణం మనం చర్చించుకున్నట్టుగా మొత్తము ఆరు ఖండములుగా ఉన్నది. ఒక్కొక్క అంటే ఆరు ఖండాలు కలిపి మొత్తం 500 సర్గ అంటే చాప్టర్స్ అనమాట. చాప్టర్స్ అంటే తెలుగులో వాట్ ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఉంటాయి కదా పాఠ్యాలు అలాగనమాట, ఆ పాఠ్యాంశాలు అంటారు కదా. సో 500 చాప్టర్స్ ఉండేవి, యా సర్గ అంటారు దాన్ని. దాన్ని ఆరు విభాగాలు, ఆరు ఖండాలు అంటారనమాట. ఇందులో మొదటి 5 ఖండాలని వాల్మీకి ముందే రాసేస్తారనమాట. అంటే మనకి మనము వాల్మీకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు, బ్రహ్మదేవుని అడుగుతాడు ఈ లోకంలో ఉత్తమమైన పురుషుడు ఎవడు అని చెప్పి అంటారు. ఎవరు అంటే లక్ష సకల సద్గుణ సంపన్నుడు ఎవరు అంటే అతడు చెప్తారు, బ్రహ్మదేవుడు అంటాడు. ఆ వ్యక్తి ఎక్కడో లేరు, గతంకి వెళ్ళవసరం లేదు, వర్తమానంలోనే ఉన్నారు, అతడు రాముడు అని చెప్పి చెప్తారనమాట. చెప్పిన తర్వాత వాల్మీకి ముని తర్వాత మరుసటి రోజు ఆ బోయవాడిని శపించడం, ఆ శాపం కూడా పద్యం రూపంలో రావడం, అప్పుడు వాల్మీకి అర్థమవుతుంది అంటే ఈ యొక్క మీటర్లో ఈ యొక్క ప్రాసలో నేను రామాయణం రాయాలి అని అర్థమవుతుంది. తర్వాత తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడు మొత్తము బాల్యలీల నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు రామాయణం అతనికి. సో వాల్మీకి ముని యుద్ధకాండ వరకు అతను మొదట మొత్తం రాస్తారు. ఎంతవరకు రాస్తారంటే శ్రీరామచంద్రుడు రావణ్ణి చంపి తిరిగి పట్టాభిషిక్తుడు అయ్యాడు అంతవరకు మొదట రాస్తారనమాట. తర్వాత దాన్ని అతను అనుకుంటారు ఎవరికి చెప్పాలా అని చెప్పి, ఇది ఇంత గొప్ప కావ్యంని ప్రజలకు తెలియాలి అని ఎవరి ద్వారా చెప్పించాలనుకున్నప్పుడు అతనికి ఎదురుగా లవకుశులు కనిపిస్తారనమాట. లవకుశులు శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని విడిచిపెట్టేస్తాడు, మనకు అది స్టోరీ కూడా తెలుసుది. సో యాక్చువల్గా దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ పెయిన్ఫుల్ థింగ్. మనకి శ్రీరామచంద్రుడు అది చిన్న చెప్పుకున్నట్లయితే శ్రీరామచంద్రుడు యుద్ధం అయిన తర్వాత తిరిగి వస్తారు అయోధ్యకి. భరతుడు తన రాజ్యాన్ని రాముడికి తిరిగి ఇస్తాడు, రాముడు దాన్ని స్వీకరిస్తాడు. తర్వాత ఒక్కొక్కరు చెప్పున అందరూ వెళ్ళిపోతారనమాట, జనకుడు నెక్స్ట్ సుగ్రీవుడు అందరికీ రాముడు సాగనంపుతాడు. తర్వాత ఒక్కొక్కరు ఒక వరం ఇస్తాడనమాట. ఆంజనేయుడికి మాత్రం ఏం వరం ఇస్తాడు ఆంజనేయుడు స్వయంగా అడుగుతాడనమాట. అఫ్కోర్స్ అతను చిరంజీవి అని చెప్పి ముందు నుంచి వరం ఉంది. అతను ఏమంటాడంటే స్వామి నాకు ఒక వరం ఇవ్వండి, ఎప్పటివరకైతే మీ యొక్క కీర్తి మీ యొక్క కథ ఈ లోకం నడుస్తూ ఉంటుందో అప్పటి వరకు నేను ఉండాలి. ఎక్కడైతే మీ యొక్క కథ నడుస్తుందో అక్కడ నేను ఉండాలి అని కోరుకుంటాడనమాట. ఎందుకంటే మీరు లేని విరహాన్ని తట్టుకోలేను, కానీ మీ కథ నడుస్తుంటే మీ కథ ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు ఉన్నట్టే లెక్క, మీ కథ వింటూ నేను హ్యాపీగా బతికేయగలను అని చెప్పి హనుమంతుడు అంటాడు. దానికి రాముడు చెప్తాడు, ఈ సృష్టి ఉన్నంత కాలము నా కథ ఉంటుంది, ఈ సృష్టి ఉన్నంత కాలము నా కథ వినిపిస్తూ ఉంటుంది, కాబట్టి ఈ సృష్టి ఉన్నంత కాలం నువ్వు కూడా ఉంటావు అని చెప్పి చిరంజీవి అని చెప్పి ఆశీర్వదిస్తారనమాట. మొత్తం అంతా సుఖమవుతుంది, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారనే సమయంలో రాముడు ఒకరోజు సీతమ్మ వారిని తీసుకొని వనంలో నడుస్తూ ఉంటారనమాట. అది కూడా అశోక వనమే అయోధ్యలో. అప్పుడు సీతమ్మ వారు అంటారనమాట, చెప్తారు ఆ శుభవార్త తన గర్భవతిని అని. రాముడికి ఆ విషయం తెలిసి ఎంతో ఆనందిస్తాడు. అప్పుడు సీతమ్మ వారు అంటారు, మామూలుగా ఎవరైనా గర్భవతి అయితే తమ తల్లిదండ్రులకి వెళ్ళాలని కోరుకుంటారు, పుట్టింటికి వెళ్ళాలని కోరుకుంటారు, నాకు మాత్రం గంగానది ఒడ్డు ఉన్న ఋషిమునుల ఆశ్రమానికి వెళ్ళి ఆ మునులు ఋషుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఒకరోజు వాళ్ళ దగ్గర గడిపి రావాలని ఉంది అని చెప్తారనమాట. దానికి రాముడు సరే దానికేముంది సరే అని చెప్పి రేపే వెళ్దామని చెప్పి రాముడు చెప్తారు. కానీ ఆ మరుసటి రోజే ఆ చాకలి నింద రాముడు వినడము, తర్వాత లక్ష్మణుడితో చర్చించుకోవడము, తర్వాత అన్ని రకాలుగా ఆలోచిస్తారు. చించి తర్వాత రాముడు చెప్తాడు లక్ష్మణుడికి, మీరు విడిచిపెట్టి రండి లక్ష్మణ్ సీతమ్మ వారిని అని చెప్పి చెప్తాడు అనమాట. లక్ష్మణుడికి అది చాలా బాధ వేస్తుంది, లక్ష్మణుడికి ఇష్టం ఉండదు, కానీ అన్న మాటను దాటలేడు లక్ష్మణుడు. అందుకని లక్ష్మణ్ డిసైడ్ అయిపోతాడు అనమాట, నెక్స్ట్ జన్మలో మాత్రం నేను తమ్ముడి కింద రాను, అన్నయ్య కింద వస్తానని చెప్పి. అందుకే తర్వాత బలరాముడి కింద వచ్చినా అన్నయ్య కింద వస్తాడు, నిత్యాంతరం వచ్చినా సరే మహాప్రభు కానీ పెద్దవాడి కింద వస్తాడనమాట. అప్పుడు కనీసం తన అభిప్రాయం చెప్పొచ్చు. ఇప్పుడు లక్ష్మణుడు చిన్నవాడు కాబట్టి అభిప్రాయం కూడా చెప్పలేని పరిస్థితి అనమాట. సో సీతమ్మ వారిని తీసుకొని లక్ష్మణుడు అడవికి వెళ్తారు. అగైన్ రాముడు ఎందుకు అలా చేశాడు అనేది మనం రేపు చర్చించుకుంటాము. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో రాముడు పంపిస్తాడు సీతమ్మ వారిని. సీతమ్మ వారు ఆడికి షీ ఫీల్స్ సమ్ యూనో సిమ్టమ్స్ రాంగ్ అనమాట. కానీ ఆవిడేమనుకుంటుందంటే ఓకే రాముడిని విడిచిపెట్టి వెళ్తున్నాను కాబట్టి ఇలాగా చెడు సూచనలు ఉన్నాయేమో అనుకుంటుంది. మొత్తానికి లక్ష్మణుడు ఆవిడని దింపేస్తాడు. దింపి అప్పుడు లక్ష్మణ్ ఏడుస్తా అనమాట. సీతమ్మ వారికి అర్థం కాదు ఎందుకు ఏడుస్తున్నాడా అని చెప్పి సీతమ్మ వారు అడుగుతారు, ఎందుకు ఏడుస్తున్నావు నాయన, మీ అన్నగారిని చూడలేక 2 రోజులు చూడలేవా, మీ అన్నగారికి నువ్వంటే ఎంత ప్రేమ, నీకు ఎంత ప్రేమో నాకు అంతే ప్రేమ, కానీ నేను ఒక ఆడదాన్ని అయ్యుండి నేను ఏడట్లేదు, అలాంటిది ఒక మగవాడు అయ్యండి మీ అన్నగారిని విడిచిపెట్టి ఒక రోజు ఉండలేవా, ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు రామాయణంలో రాముడు అంటే ఒక్కరికి ఎంత ప్రేమ అని చెప్పి. నిన్న మనం చెప్పుకున్నాం రామ దర్బార్కి వెళ్ళినప్పుడు మన సీతారామ లక్ష్మణ హనుమాన్ చూసినప్పుడు అందరూ నవ్వుతూ చిరునవ్వుతూ ఆశీర్వదిస్తూ ఉంటారు అనిపిస్తుంది. ఆహా ఎంత ఎంత అందంగా ఉందా అంట ఈ యొక్క ఈ రామ దర్బార్ ఎంత అందంగా ఉందా అని చెప్పి. కానీ వాళ్ళు తమ తమ స్థానాల్లో ఉండడానికి ఎంత రాముడిని ప్రేమించారు, రాముడి కోసం ఎన్ని త్యాగాలు చేశారు, ఎంత కష్టపడ్డారు మనం చూడొచ్చు. సో సీతమ్మ వారికి లక్ష్మణ్ యాక్చువల్లీ దిస్ షోస్ హౌ మచ్ సీతమ్మ లవ్స్ లక్ష్మణ్. సీతమ్మకి లక్ష్మణుడి మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఈ యొక్క చాలు. లక్ష్మణుడు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాడా అని సీతమ్మ అనుకోలేదు. షీ అజ్యూమ్డ్ లక్ష్మణ్ రాముడిని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు అందుకనే ఏడుస్తున్నాడు అని ఆవిడ అర్థం చేసుకుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అక్కడ చిత్రకూట కాదు దండకారణ్యంలో ఆవిడ లక్ష్మణ్ణి అలాగ అవమానించినప్పుడు అది నిజంగా ఆవిడ సందేహించలేదు, కాకపోతే రాముడి మీద ప్రేమతో ఆ తపనలో ఆవిడ ఆ తప్పు ఆ మాట అనాల్సి వచ్చింది ఆవిడకి. దిస్ షోస్ యాక్చువల్లీ. సో లక్ష్మణ్ చెప్తుంది బాధపడద్దు నాయన 2 రోజులే వెళ్ళిపోతాం కదా, 2 రోజులు రాముడిని చూడకుండా ఉండలేమా అంటుంది అనమాట. దానికి అప్పుడు లక్ష్మణ్ చెప్తాడు ఈ విధంగా నా యొక్క అన్న ఈ నిర్ణయం తీసుకున్నారు, మీరు ఇక్కడే ఉండాలి, పక్కనే వాల్మీకి ఆశ్రమం ఉంది, ఆశ్రమంలో ఆశ్రయం తీసుకోండి అని చెప్పి. అది వినగానే సీతమ్మ వారు పడిపోతారు అనమాట, కూల పడిపోతారు. ఇక్కడ చూడండి ఆవిడ అంటే మీరు అక్కడ నేను కావాలని చెప్పి నేను 2 1 2 3 సార్లు చదివాను అనమాట రామాయణంలో సీతమ్మ వారి ఆవిడ యాక్చువల్గా ఆవిడ రెస్పాన్స్ ఏంటా అని చెప్పి, వాట్ ఈజ్ ఇన్ హిజ్ హార్ట్ అని చెప్పి. మొదట ఆవిడ బాధపడుతుంది, ఎందుకు నా జీవితంలో సుఖం అనేదే లేదా, ఎప్పుడు నా జీవితంలో ఇలాగేనా అని చెప్పి బాధపడుతుంది. తర్వాత అంటుంది రాముడిని విడిచిపెట్టి ఉండడం కన్నా నా ప్రాణాన్ని వదిలేయడం బెటర్ అంటుంది అనమాట అని, నేను ఇప్పటికెప్పుడు గంగానదిలో ప్రవేశించగలను కానీ నా గర్భంలో రాముడి అంశం ఉన్నది ఇప్పుడు, కాబట్టి నా పని చేయలేని ఉంటుంది అనమాట. అండ్ యు సీ దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, అంటే మదర్ సీత ఆవిడ ఆల్రెడీ ఆవిడ తన పాతివృత్యం ప్రూవ్ చేసుకున్నారు ఆవిడ పునీతురాలు అంట, పునీతురాలు అనే పదం వాడారు ఇక్కడ వాల్మీకి రామాయణంలో. ఆ పదం గురించి గుర్తించు ట్రై చేస్తున్నాను ఇందాక నుంచి. తన పునీతురాలని చెప్పి ఆల్రెడీ ఆవిడ ప్రూవ్ చేసుకున్నారు, అయినా సరే రాముడు మళ్ళీ పంపించారు. అంటే ఒక రకం చెప్పాలంటే షీ కుడ్ హావ్ బికమ్ అప్సెట్ రాముడి కోసం, అంటే నేను ఎంత మంచిగా ఉన్నా సరే రాముడు ఇలా చేశాడని చెప్పి ఆడు అప్సెట్ అవ్వచ్చు. అప్సెట్ అయినప్పుడు ఇన్ జనరల్గా మనకి ఒకరి మీద కోపం వచ్చినప్పుడు మనం సెల్ఫిష్ అయిపోతాం. సెల్ఫిష్ అంటే సరే నాకు నచ్చింది నేను చేసుకుంటాను, రాముడికి నచ్చింది రాముడు చేశాడు, నా అభిప్రాయం కూడా తెలుసుకోలేదు, నా అభిప్రాయం కూడా తెలుసుకోకుండా రాముడు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి నేను కూడా నాకు నచ్చినట్టు చేస్తాను అనుకోవచ్చు ఆవిడ. కానీ ఆవిడ అప్పుడు కూడా ఆవిడ రాముడికి భద్రాల కింద వ్యవహరించింది అనమాట. ఇసేస్ నాకు ఇప్పుడు బతకడం కన్నా చావడం ఎంతో సుఖం, కాకపోతే నా గర్భంలో రాముడి యొక్క అంశమే కాబట్టి నేను చేయలేను ఆ పని, ఆ పిల్లలకి చూసుకో నా బాధ్యత అని చెప్పి షీ లామెంట్స్. తర్వాత ఆవిడ నిల్చోలేకపోతుంది కూడా, కనీసం చెట్టుకి ఆనుకుంటుంది అనమాట. అంటే ఆవిడ అక్కడ చెప్పు వాల్మీకి రాస్తారు నిల్చోడానికి కూడా ఆవిడకి శక్తి ఓపిక ఉండదు. చెట్టు కానుకొని చెప్తుంది, లక్ష్మణ దయచేసి మీరు మీరు తిరిగి వెళ్ళండి, వెళ్ళి కౌసల్య సుమిత్రి కైకేయులకి నా ప్రణామములు చెప్పండి, చెప్పి రాముడికి నా మాట కింద ఇలా చెప్పండి అంటుంది అనమాట అని అంటుంది. మైడన రామాన్ని ఏం చేసినా మంచిగా చేస్తాము, ప్రజల యొక్క ఒక ఆదర్శవంతమైన రాజు ఎలా ఉండాలి అనే ఉదాహరణ నువ్వు స్థాపించాలి, కాబట్టి నువ్వు చేసింది రైటే అంటుంది అనమాట. షీ సేస్ వాట్ యు డిడ్ ఇస్ రైట్, నువ్వు చేసింది రైటే, కాబట్టి దయచేసి నువ్వు నా గురించి బాధపడద్దు, మీ యొక్క నామస్మరణలో నేను నా కాలాన్ని గడిపేస్తానని చెప్పి అంటుంది అనమాట. ఐ వాజ్ లిటరలీ బ్లోన్ ఆఫ్. అంటే ఒక సాక్రిఫైస్ కూడా ఒక హద్దు ఉండాలి. కానీ సీతమ్మ వారికి అంటే చూడొచ్చు మరి ఎంత ఆవిడకి అన్బిలీవబుల్ లవ్ ఫర్ లార్డ్ రామ్. అంటే అఫ్కోర్స్ లార్డ్ రామ్కి సీతమ్మ మీద ఎంత లవ్ ఉన్నా అనేది మనం రేపు చూస్తాం. ఈరోజు మనం సీతమ్మ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తున్నాము, టుమారో విల్ సీ ఫ్రమ్ లార్డ్ రామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఈ సెక్షన్నే రేపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రాముడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, ఈరోజు సీతమ్మ వారి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను అనమాట. షీ సేస్ నా రాముడు ఇప్పుడు తప్పు అబద్ధం ఆడడు, తప్పు చేయడు, నెక్స్ట్ అతను ఒక ఉదాహరణ స్థాపించాలి, మరియు కాబట్టి అతన్ని అంటే రాముడిని బాధపడవద్దని చెప్పు, నా గురించి దిగులు చెందవద్దని చెప్పు, నేను రామనామస్మరణని రాముని పాదాలను తలుచుకుంటూ నేను ఇక్కడ నేను బతుకుతాను, సంతోషంగానే ఉంటానని చెప్పి. సో దిస్ ఈజ్ అ వెరీ డీప్ పాయింట్. యాక్చువల్గా మనం లక్ష్మణ్ వింటాడనమాట సీతమ్మ వారి యొక్క రాముడి పట్ల ఉన్న అనన్యమైన ప్రేమకి దాసం అయిపోతాడు లక్ష్మణుడు కూడా. ఇది మామూలుగా మనం అర్థం చేసుకుంటే అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు ఇది. అసలు ఎందుకు ఇలా అవ్వాలి లక్ష్మీదేవి, అంటే భగవంతుడి నీళ్ళల్లో ఇంత సారో స్టేట్ ఎందుకు ఉండాలి అనిపిస్తుంది మనకి. కానీ యాక్చువల్గా ఇప్పుడు నేను తత్వం చెప్పాలనుకుంటే ఈ విషయంలో స్పిరిచువల్ సర్కిల్స్లో అంటే ఆధ్యాత్మిక విషయంలో అంటే ఇన్ ఏ స్పిరిచువల్ ప్లాట్ఫామ్ దేర్ ఇస్ నో డ్యుయాలిటీ. అంటే ఆధ్యాత్మిక స్థాయిలో ద్వంద్వం అనేది ఉండదు. ద్వంద్వం అనేది అంటే హ్యాపీనెస్ డిస్ట్రెస్ అనే రెండు సెపరేట్గా ఉండవు అనమాట. హ్యాపీనెస్ డిస్ట్రెస్ రెండు యాక్చువల్గా అబ్సల్యూట్ ప్లాట్ఫామ్లో హ్యాపీనెస్సే. అబ్సల్యూట్ ప్లాట్ఫామ్ అంటే సరే అబ్సల్యూట్ ప్లాట్ఫామ్ అని ప్రస్తుతానికి అనుకుందాంలేండి. అబ్సల్యూట్ ప్లాట్ఫామ్లో హ్యాపీనెస్ డిస్ట్రెస్ అనేది రెండు సెపరేట్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీని అర్థం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే కృష్ణుడు గోపికల గురించి మనం ఆలోచిస్తున్నాం. గోపికలకి మన భ్రమర గీతంలో మనం చూడొచ్చు వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు అసలు. కృష్ణుడు వస్తాడు రాడు వస్తాడు రాడు అని చెప్పి గోపికలకి ఆ కృష్ణుడు లేని ఒక్కొక్క నిమిషం వాళ్ళకి నరకంలో కనిపించేది ఆ విరహంలో. అయినా సరే వాళ్ళు కృష్ణుడిని అంటే అంత బాధపడడం కన్నా వాళ్ళు ప్రాణం విడిచిపెట్టి చాలా సులభం వాళ్ళకి. కానీ వాళ్ళు ప్రాణం విడిచిపెట్టేవారు కాదు. ఎందుకు విడిచిపెట్టేవారు కాదంటే కృష్ణుడు మాట ఇచ్చాడు వస్తానని చెప్పి. నిజంగా వస్తాడేమో, కృష్ణుడు వస్తే అతను ఎవరు చూసుకుంటారు, అతనితో ఎవరు నృత్యం చేస్తారు, కాబట్టి కృష్ణుడు వస్తాడని ఒక్క ఆశతో వాళ్ళు ఎంత నరకమైన అనుభవించి రెడీ అవుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము, మనకి ఇప్పుడు గురువుగారు వస్తారు, సే ఫర్ ఎగ్జాంపుల్ మన గురువుగారు ఎవరైనా సరే, పరమపూజ హిస్ హోలీనెస్ వాట్ ఎవర్ మహారాజ్ ఇస్ కమింగ్. సో న్యాచురల్గా నువ్వు ఆనందపడతావు, మహారాజ్ వస్తారు, సరే ప్రభు మీరు వెళ్ళి రిసీవ్ చేసుకోగలరా, అదృష్టం అంతకన్నా అదృష్టం ఏం కావాలి ప్రభుజీను, మహారాజాని రిసీవ్ చేసుకుంటే అంతకన్నా అదృష్టం కావాలా అని చెప్పి గార్లను తీసుకొని మహారాజా వెళ్తావు, స్టేషన్ దగ్గరికి వెళ్తావు అనమాట. ట్రైన్ స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఆగుతావు, ట్రైన్ వస్తుంది అని చెప్పి. కానీ ఆ ట్రైన్ రాదు, ఎంతసేపు అని రావట్లేదు అనమాట. అడిగితే ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, అదే ఈ నిమిషం వస్తుంది, నెక్స్ట్ నిమిషం వస్తుంది, అలా గంట వెయిట్ చేస్తారు. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, అంతకన్నా నీకు వెయిట్ చేయలేవు. సరే మనము చూద్దాంలే ఎప్పుడు వస్తున్నప్పుడు తెలుస్తుంది, ముందు వద్దాంలే అని చెప్పి. ఇమాజిన్ ఏనో నీకు ఈ రోజుల్లో లాగా జీపీఎస్లు నెక్స్ట్ ట్రైన్ ఎంక్వైరీలు అవేమి లేవనుకోండి, ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలియదు నీకు, ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరికి తెలియదు. నువ్వు ఉంటావా, ఎంతసేపు ఉంటావు చెప్పండి, ఇప్పుడు ఒక రోజు ఉంటావా, 24 అవర్స్, 2 రోజులు ఉండగలవా, 3 రోజులు, మీ గురువు గారు వస్తారు, 2 రోజులు ఉండగలవు. సరే వస్తే ఆయన మహారాజా వచ్చేస్తారులే, ఆయనకి అడ్రస్ ఇచ్చేస్తాను, ఆయనకి అడ్రస్ తెలుసు, ఆయనే ఫోన్ చేస్తారులే అని చెప్పి వచ్చేస్తాను నువ్వు, అంతేగాని వెయిట్ చేయలేము మనము. కానీ ఇక్కడ అది గురువైనా సరే కృష్ణుడైనా సరే, కానీ ఇక్కడ గోపికలు కృష్ణుడు రాకపోతాడా అని చెప్పి సంవత్సరాల కొద్దీ వెయిట్ చేస్తున్నారనమాట. కృష్ణుడు ఏమని చెప్తాడు, తన ఈ విషయం తెలుసుకున్నప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే మెసేజ్ పంపిస్తాడు అనమాట బలరాముడి చేత, నేను ఇక్కడ చాలా పనుల్లో బిజీగా ఉన్నాను, ఎన్నో రాక్షసులు వస్తున్నారు చంపాల్సి వస్తుందని చెప్పి. కానీ ఒక రకంగా ఆలోచిస్తే కృష్ణుడు ద్వారకాలో 16,108 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. చేసుకుని ఒకేసారి 16,000 మంది స్త్రీగా విభజించి, అంటే అతను తనను తాను ఎక్స్పాండ్ అయ్యాడనమాట. ప్రతి ఇంటికి సపరేట్గా వెళ్ళాడు భగవంతుడు. ప్రతి రాణితోని సపరేట్గా కాలం గడిపాడనమాట. సో హీ కుడ్ ఎక్స్పాండ్ హిమ్సెల్ఫ్ ఇంటూ 16,108 ఇంటూ ఫార్మ్స్, 16,108 ఫార్మ్స్ ఎక్స్పాండ్ అయ్యాడు కృష్ణుడు. ఇంకొక ఫామ్ ఎక్స్పాండ్ అవ్వలేడా? ఆ ఒక ఫామ్ బృందావనంలో ఉండలేడా? ఆలోచించండి. కానీ కృష్ణుడు ఏమంటారు, ఓ ఐ కాంట్ కమ్ బికాజ్ నాకు ఇక్కడ ఇంకా పనులు అవ్వలేదు, వస్తాను త్వరలో వస్తాను అని చెప్పి. సో దీన్ని ఎలా అర్థం చేసుకోగలం చెప్పండి. సో దీనికి జవాబు ఏంటంటే, ఆచార్యులు ఏమంటారంటే, యాక్చువల్లీ కృష్ణుడు బృందావనంలో అడుగుని బయట పట్టలేదంటారనమాట. హీ హాజ్ నెవర్ యాక్చువల్లీ స్టెప్డ్ అవుట్. ఉద్ధవుడి ద్వారా సందేశం పంపిస్తాడు, నేను రావడం అవ్వట్లేదు అతి త్వరలో వస్తాను అని చెప్పి. కానీ వాస్తవం ఏంటంటే, కృష్ణుడు యాక్చువల్గా బృందావనం విడిచిపెట్టే వెళ్ళలేదు. బృందావనం పరిత్యజ్య పదం ఏకం నా గచ్చతి అంటే, కృష్ణుడు బృందావనంలోనే ఉన్నాడు, అంటే అదృశ్య రూపంలో ఉన్నారనమాట. కాబట్టే గోపికలకి కృష్ణుడి యొక్క స్మరణ ఇంకా తగ్గట్లేదు. సో హీఈస్ యాక్చువల్లీ మెయింటైనింగ్ అండ్ ఇంక్రీజింగ్ ద లవ్ ఆఫ్ గోపీస్. సో అది విప్రలంబ. అక్కడ ద్వారకాలో కృష్ణుడు తన రాణులకి, తన కాంతలకి, తన భామలకి అక్కడ ఏంటది సంభోగ. సో అది సంభోగం, ఇది విప్రలంబం. సో రెండు ఆనందాన్ని ఇస్తాయి. అయితే ఒక ఆనందం భౌతిక దృష్టిలో చూస్తే ఒకటి ఆనందము, ఒకటి బాధ. ఆధ్యాత్మిక దృష్టిలో ఆ ఆనందము కూడా ఆనందమే, ఆ బాధ కూడా ఆనందమే. ఇది అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కానీ ఎసెన్షియల్లీ ఇఫ్ ఐ హ్యావ్ టు స్పీక్ ఇట్, ఇట్స్ లైక్ నా మనం ఇంచుమించు అలాగ పోల్చుకోవచ్చు. సో సీతమ్మ వారు అనిపిస్తుంది రాముడు దూరం అయ్యాడు. యాక్చువల్గా సీతమ్మ వారికి రాముడు దూరం కాలేదు, ఎందుకంటే రాముడి స్మరణ, రాముడి యొక్క నామం స్మరణ, రామ్ ఇస్ దేర్ విత్ హెర్ ఆల్వేస్. సూర్దాస్ అనే ఒక గొప్ప పోయిట్ ఉన్నాడనమాట, అంటే 16వ శతాబ్దానికి చెందిన, అంటే ఇంచుమించు శ్రీ చైతన్య మహాప్రభు టైంలోనే సూర్దాస్ పోయిట్ అనమాట. సో సూర్దాస్ గుడ్డివాడు అనమాట, పరమ భక్తుడు, కృష్ణుడికి భక్తుడు అనమాట. అంటే అతనిది పుష్టి మార్గం, చిన్ని కృష్ణుడికి భక్తులు. సో ఒకసారి సూర్దాస్ నడుస్తూ కృష్ణుడు నామస్మరణ చేస్తూ నడుస్తూ వెళ్తుంటే అతను ఒక చిన్న గోతిలో పడిపోతాడనమాట. గోతిలో పడిపోతే అతను అతనే అంధవాడు, అంధుడు, ఏమి కనిపించదు. కనిపించకపోయేసరికి ఆయన బై డిఫాల్ట్ కృష్ణ కృష్ణ అని నామస్మరణం చేసుకుని ఉన్నాడు. కృష్ణుడు స్వయంగా వస్తాడనమాట, చిన్న పిల్లవాడి రూపంలో వస్తాడు, వచ్చి తన చేయిని ఇస్తాడనమాట. సూర్దాస్ కృష్ణుడు చేయబట్టుకుంటాడు. సూర్దాస్ అర్థమైపోతుంది కృష్ణుడే ఇతను అని చెప్పి. కృష్ణుడు చేయబట్టుకొని సూర్దాస్ని బయటకు లాగేస్తాడు. సూర్దాస్ బయటకు వచ్చిన తర్వాత అంటాడు, కృష్ణ కృష్ణ ఎక్కడున్నావు అని చెప్పి ఎదుగుతాడనమాట. కానీ కృష్ణుడు పరిగెట్టి పారిపోతాడనమాట, అంటే పరిగెడుతుంటాడు అనమాట. సూర్దాస్ ఆ సౌండ్కి వెనకాల పరిగెడుతూ ఉంటాడు. కానీ సూర్దాస్ ముసలాయన, కృష్ణుడేమో చిన్న, అంటే చిన్న, అంటే గోపాల్, స్మాల్ కృష్ణ, లిటిల్ కృష్ణ, చిన్ని కృష్ణుడు. సూర్దాస్ ఏమో 70-80 ఏళ్ళ ముసలాయన అనమాట. సూర్దాస్ పరిగెట్టగలడా కృష్ణుడు వెనకతలా? అప్పుడు సూర్దాస్ అంటాడనమాట, ఏమంటారంటే, మై డియర్ కృష్ణ ఇదేమైనా న్యాయంగా ఉందా? పోటీ అంటే పరుగుల పోటీ, ఇదేమైనా పరుగుల పోటీయా? పరుగుల పోటీ అంటే ఎలా ఉండాలి? సమవుజ్జీలై ఉండాలి, అవునా కాదు? నువ్వేమో 8 ఏళ్ళ బాలుడివి, నేనేమో 80 ఏళ్ళ ముసలివాడిని, మన ఇద్దరికి పోటీ అంటే అది ఎలాగా, అది హౌ ఇస్ ఇట్ ఫేర్? అది ఫెయిర్ కాదు కదా. సూర్దాస్ అంటారు, కానీ నిజంగా నువ్వు నాతో పోటీ పడాలనుకుంటే, నిజంగా నువ్వు నాతో పోటీ పడాలనుకుంటే నువ్వు నా హృదయంలో నుంచి బయటికి, నా ఇప్పుడు నన్ను నిన్ను పట్టుకోలేక నన్ను పట్టుకో అంటున్నావు నువ్వు, నేను నిన్ను పట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే మన మధ్య గ్యాప్ అంత ఉంది, తేడా 8 ఏళ్ళు 80 ఏళ్ళు. కానీ నిజంగా నువ్వు నాతో పోటీ పడాలనుకుంటే, నీకు నిజంగా ధైర్యం ఉంటే నా హృదయంలో నుంచి పారిపోవడానికి ప్రయత్నించు, చూస్తాను అప్పుడని చెప్పి అంటారనమాట. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఛాలెంజ్ మీ, నిజంగా ఛాలెంజ్ చేయాలనుకుంటే నా హృదయంలో నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించు అంటారనమాట. అంటే చూడండి, అంటే సూర్దాస్ కానీ ధైర్యం, నువ్వు నా హృదయంలో నుంచి బయటపడలేవు, నేను ఆల్రెడీ బంధించాను అని చెప్పి. సో గొప్ప వ్యక్తి, గొప్ప వైష్ణవులు, దే ఆల్వేస్ హ్యావ్ కృష్ణ విత్ దెమ్, తుమారే హృదయ సదా గోవింద విశ్రామను. సో దే ఆర్ నెవర్ సెపరేటెడ్ ఫ్రమ్ కృష్ణ. సో కృష్ణ ఆల్రెడీ సమాధానం కూడా చెప్తారు గోపికల విషయంలో, రాసలీలలో చివరిలో చెప్తారనమాట. కొన్ని కొన్నిసార్లు కృష్ణుడు కావాలని కొంచెం అపారెంట్గా దూరం అవుతాడు. ఎందుకు దూరం అవుతాడంటే తన పట్ల మనకి ఇంకా ఎక్కువ ప్రేమను పెంచడానికి అని చెప్పి. సో అయితే మన విషయంలో కృష్ణుడు మనకు దూరం అయ్యాడంటే ఆ లాజిక్ మనకు వర్తించదు. మనము సొంతంగా దూరం చేసుకుంటాం ఇంద్రియ భోగములకు ఆశపడి. కానీ వీళ్ళ విషయంలో ఆ సిద్ధాంతం వేరు. అగైన్ ఇది పిహెచ్డి సబ్జెక్టు, మనకి మన స్థాయికి, అంటే మన జీవితంలో కృష్ణుడు మనకు దూరం అయ్యాడంటే కారణాలు ఇలాంటివి కాదు. కానీ
ఇన్ దోస్ కేసెస్ దట్ ఈస్ అనదర్ లెవెల్ ఆఫ్ లవ్. సో వాట్ ఎవర్, కానీ ఒక అంటే ఒక హ్యూమన్ స్థాయిలో చూసినట్లయితే సీతమ్మ వారు అంత జరిగినా సరే ఆవిడ రాముడిని ఇంకా సమర్థిస్తుంది, అప్పుడు కూడా రాముడు సుఖాన్ని ఆలోచిస్తుంది, రాముడిని బాధపడవద్దు అని చెప్పి చెప్పమని చెప్పి లక్ష్మణుడు చెప్తుంది అనమాట. అంటే నిజంగా ఆవిడ గొప్పతనాన్ని మనం అంటే ఆవిడ ప్రేమని అర్థం చేసుకోవడం అంటే మనకి చైతన్య మహాప్రభువే అర్థం చేయగలరు. అంటే అందుకే చైతన్య మహాప్రభులు శిక్షార్థకుడు చెప్పారు, ఆశ్లిష్యవా పాదరతాం పినస్తుమాం ఆదర్శనం మర్మహతం కరోతువా యథాతథా వా విద్రాతులంపటు మత్ప్రాణనాథస్ స్వయేవ నాపర అని చెప్తారనమాట. సో శ్రీ చైతన్య మహాప్రభు చెప్పిన ఆశ్లిష్యవా పాదరతం ప్రిన్సిపల్ యాక్చువల్గా మనకి గోపికుల స్థాయి, నెక్స్ట్ సీతమ్మవారిది చూస్తే మనకు అర్థమవుతుంది. దట్ మీన్స్ ప్యూర్ డివోటీస్ ను ఆర్ ఎటర్నల్ కాన్సర్ట్స్ దేర్ లవ్ ఇస్ అన్కండిషనల్. అన్కండిషనల్ అంటే అసలు దానికి అసలు ఏ హేతు అహేతువు ఎటువంటి హేతువు లేనిదన్నమాట, ఎటువంటి కండిషన్స్ లేనిది, ఎటువంటి అన్మోటివేటెడ్ అన్కండిషనల్ అనమాట. సో అంత గొప్ప ప్రేమ వాళ్ళది, మనం సీతమ్మ వారిని కూడా చూడవచ్చు. కానీ తర్వాత రాముడు వస్తాడు, కానీ రాముడు కూడా ఎంతో చింతిస్తాడు, బట్ స్టిల్ హీ మూవ్స్ ఆన్. తర్వాత కొన్ని సీతమ్మ వారిని వాల్మీకి ఋషి చేరదీస్తాడు. తర్వాత వాల్మీకి సీతమ్మ అంటుంది, యాక్చువల్గా ఆ ఏడుపులు అంటుంది, ఇప్పుడు వాల్మీకి ఋషి దగ్గరికి వెళ్ళమంటున్నారు నన్ను, అక్కడ వాళ్ళు అడుగుతారు ఎందుకు మీ హస్బెండ్ మిమ్మల్ని వదిలేశాడు అంటే నేనేం సమాధానం చెప్పాలి అంటుంది అనమాట. వాల్మీకి ఋషి తన దివ్యశక్తితో చూస్తారు, మొత్తానికి అర్థమవుతుంది అనమాట. అక్కడ వాళ్ళందరూ చెప్తారు, ఆవిడ పేరు మారుస్తాడు వాల్మీకి ఋషి, ఏదో పేరు పెడతారనమాట మర్చిపోయాను. తర్వాత అక్కడ అందరూ చెప్తారనమాట, ఈవిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి కన్న తల్లిదండ్రుల వల్లే వాల్మీకి ఋషి ఆవిని చూసుకుంటాడు. తర్వాత ఇక్కడ కొన్ని సంవత్సరాలు గడుస్తాయి, రాముడు ఫైనల్గా తన గురువుగారి యొక్క ఆజ్ఞతో అశ్వమేధ యజ్ఞం చేయాలనుకుంటారు రాజ్యం కోసం, అంటే రాజ్యం సుభిక్షంగా ఉండాలని చెప్పి దానికి అందరూ ఒప్పుకుంటారు. అప్పుడు వాళ్ళు అప్పుడు రాముడు నైమిషారణ్యంలో చేయాలనుకుంటారు. సో నైమిషారణ్యలో అశ్వమేధ యజ్ఞం రాముడు ప్రారంభిస్తారు, లక్ష్మణుడికి నెక్స్ట్ అందరూ వస్తారనమాట, వానరులు, సుగ్రీవుడు, లంక నుంచి విభీషణుడు, మిగతా రాక్షసులు, అంటే మొత్తం ప్రపంచం అంతా అందరూ వస్తారనమాట. అందరినీ ఆతిథ్యం ఇస్తారు, వాల్మీకి ఋషి కూడా వస్తారు, వాల్మీకి ఋషి వస్తారు తన లవకుశులతో అందరు తీసుకుని వస్తారు. వాల్మీకి ఋషి చెప్తాడు లవకుశులతో, మీరు అంటే లవకుశులు అప్పటికే రామాయణం పఠిస్తుంటారనమాట, పఠిస్తూ ఉంటారు. అప్పుడు వాల్మీకి చెప్తాడనమాట, ఏమని చెప్తారంటే మీరు ఈ రామాయణాన్ని ఇక్కడ పఠించండి, ప్రతి నైమిషారణ్య దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి పఠిస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు రాముడు ముందు కూడా పఠించే అవకాశం వస్తుంది, అప్పుడు మీరు శ్రద్ధగా పఠించండి. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తన తండ్రి రాముడు అని తెలియదు, కానీ ఈ రామాయణం నేను ఈ రామాయణంలో ఉన్న రాముడు ఈ రాముడు ఒకటే అని తెలుసు వాళ్ళకి, లవకుశులకి. సో ఆ విధంగా వాళ్ళు రామాయణం పఠిస్తూ ఉంటారు, అక్కడ ఉన్న పండితులు బ్రాహ్మణులు అందరూ ఆశ్చర్యపోతారనమాట. తర్వాత ఆ విషయం రాముడు చేరుతుంది, తర్వాత రాముడు కూడా చెప్తారు నేను వినాలనుకుంటున్నాను అని చెప్పి. అప్పుడు రాముడు భర్తడు అందరు మొత్తం ఎంటైర్ అసెంబ్లీ ఉంటారు, అన్నదమ్ములు, సుగ్రీవులు, వైభీషణుడు అందరు ఎదురుగా లవకుశులు స్టార్ట్ చేస్తారు. సో అది యాక్చువల్లీ ఇట్స్ ఏ ఎంత చాలా బాగుంటుంది దట్ ఇనీషియల్ సిరీస్. మనం ఈవెన్ డీడీ వన్లో రామాయణంలో కూడా చూడవచ్చు ఆ సాంగ్, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే లవకుశులు స్టార్ట్ చేస్తారో రామాయణాన్ని, వాళ్ళ యొక్క ఆ యొక్క మ్యూజిక్, ఆ యొక్క పోయిట్రీ అంటే ఆ యొక్క ఆ పద్యానికి, ఆ యొక్క వాళ్ళ యొక్క మ్యూజిక్ సెన్స్కి, సంగీత జ్ఞానానికి, వాళ్ళ యొక్క తేజస్సుకి అందరూ మద్రం ముగ్ధులైపోతారనమాట. స్వయంగా రాముడు కూడా ముగ్ధులైపోతాడు. అయితే వాల్మీకి ముందే చెప్తాడు, రోజుకి మీరు 20 సర్గాలు కంటే 20 చాప్టర్స్ కన్నా ఎక్కువ చెప్పొద్దు అంటారనమాట. తర్వాత ఎవరు ఏమిచ్చినా తీసుకోవద్దు, కనీసం పూలు పళ్ళు ఇచ్చినా తీసుకోవద్దు అని చెప్తారనమాట. అదేవిధంగా రాముడు అది అయిపోతుంది, రాముడు చాలా హ్యాపీ అవుతారు, చెప్తారు మీరు ఎవరండి అని అడుగుతారు. అడిగితే వాల్మీకి చెప్తాడు, ఎవరైనా మీరు ఎవరైనా అడిగితే, మీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగితే మీరు చెప్పొద్దు అంటారు, మేము వాల్మీకి శిష్యులు మాత్రమే చెప్పండి అంటారు. అదేవిధంగా మీరు చెప్తారు, మేము వాల్మీకి శిష్యులము అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు రాముడు లక్ష్మణుడు చెప్పి కొంచెం చాలా విలువైన బంగారం వజ్రాలని ఇప్పిస్తాడు, కానీ వాళ్ళు తీసుకోరు, వాళ్ళు ఏమి మాకు అవసరం లేదని చెప్పి తీసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే రాముడికి ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరికీ లవకుశులను చూసినప్పుడు ఒక రకమైన తెలియని అనుభూతి కలుగుతుంది. వాళ్ళు చెప్తారు మీకు నచ్చితే రోజు మేము వచ్చి
మీ అందరి ముందు పాడతామంటారు రాముడు అని ఒప్పుకుంటారు. సో రోజు ఆ యజ్ఞం అక్కడ నడుస్తూనే ఉంటుంది. రాముడును బంగారంతో చేసిన సీతమ్మ వారిని పక్కన కూర్చోబెట్టుకుని యజ్ఞం చేస్తూనే ఉంటాడు. ఇక్కడ రామకథ నడుస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా కొన్ని రోజుల పాటు నడుస్తూ ఉంటుంది. రాముడికి రోజు వింటూ ఉంటాడు, కానీ రాముడికి ఒక విషయం అర్థమవుతుంటుంది అనమాట. ఫస్ట్ రోజే అర్థమవుతుంది, వీళ్ళు యాక్చువల్గా బ్రాహ్మణ పుత్రుల్లా లేరు, క్షత్రియ పుత్రుల్లా ఉన్నారు. యాక్చువల్గా చూడడానికి కూడా ఎగ్జాక్ట్ తనలాగే ఉంటారనమాట. సో రాముడికి అప్పుడే ఒక రకమైన ఆత్మీయ భావం ఏర్పడుతుంది. కానీ రోజులు గడిచిన కొద్దీ అంటే ఈ వెరీ క్లియర్ వాత్సల్య భావం, వాత్సల్య ప్రేమ పెరిగిపోతుంది రాముడికి. రాముడు క్లియర్ అవుతాడు, ఖచ్చితంగా వీళ్ళు నా పుత్రులే అని చెప్పి క్లియర్ క్లారిటీకి వస్తారనమాట. వచ్చి రాముడు పంపిస్తాడు దూతల్ని, పంపించి చెప్తాడు వాల్మీకి ఋషికి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి అతనికి చెప్పండి ఈ విధంగా శ్రీరామచంద్రుడు మీకు నమస్కరిస్తున్నాడు, తన యొక్క భార్య అయిన సీతమ్మని ఇన్నాళ్ళు బాగా చూసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు, తన పుత్రులు లవకుశులను చూసుకున్నందుకు. అతను ఇప్పుడు సీతమ్మ వారిని స్వీకరించడానికి రెడీగా ఉన్నారు, ఎన్నాళ్ళు అయింది. అయితే ప్రజల అభీష్టం మేరకు సీతమ్మ వారు అందరి ప్రజల సమక్షంలో ప్రమాణం చేయాలి, తన యొక్క తను పునీతురాలను నిరూపించుకోవాలని చెప్పి రాముడు చెప్తాడు అనమాట. సో వాల్మీకి ఋషి అది విని దానికి సమ్మతించి మరుసటి రోజు సీతమ్మ వారిని తీసుకొస్తాడు. అక్కడంతా సభ అంతా ఉంటుంది, లవకుశులు కూడా ఉంటారు, వాల్మీకి ఋషి ఉంటారు, సీతమ్మ వస్తుందన్నమాట. అక్కడ ఎపిసోడ్ చూడాలి అసలు. అంటే మదర్ సీత షీ కమ్స్ ఇన్ నేను నార శారీ కట్టుకుని వస్తుంది, అంటే సింపుల్ శారీ, అంటే సన్యాసులను కట్టుకున్న చీర లాంటిది అనమాట. తలదించుకొని జుత్తు కప్పుకొని వస్తుంది. ఆవిడ నడుస్తూ ఉంటే అక్కడ అయోధ్య వాసులు ఏడుస్తారనమాట. ది బికమ్ లైక్ సో మూవ్డ్, వాళ్ళు అక్కడ స్వయంగా లక్ష్మీదేవి అయోధ్య రాణి రాముడి యొక్క భార్య స్త్రీ ఆవిడని అలా చూసి కొంతమంది ఆనందిస్తారు, ఎన్నాళ్ళకి మళ్ళీ సీతమ్మ వారి దర్శనం దొరికింది అని చెప్పి. కొంతమంది ఏడుస్తారనమాట సీతమ్మ వారును ఇన్నేళ్ళు రాముడికి దూరంగా ఉన్నారని చెప్పి. కొంతమంది అయితే వాళ్ళని వాళ్ళు అసహించుకుంటారు, అంటే ఎవరైతే విమర్శించారో వాళ్ళందరి హృదయాలు మారిపోతాయని. కొంతమంది రాముడిని స్తుతిస్తే కొంతమంది సీతమ్మ వారిని స్తుతిస్తారనమాట. రాముడికి సీతమ్మ వారిని చూస్తారు, హీ సీస్ అండ్ హీఈస్ ఎమోషన్స్ అనమాట. అంటే సీతమ్మ వారు కలుస్తున్నానని ఆయన ఆతృతను ఈజ్ హార్ట్ గోస్ ఇన్ ఎక్స్టసీ. సీతమ్మ వారు సైలెంట్గా వస్తారు, తలదించుకొని వస్తారు. అక్కడ వాల్మీకి ఋషి అంటాడనమాట. వాల్మీకి ఋషి ఏమంటారంటే ఆయన ఇసేస్ శ్లోక, ఆయన ఏమంటారంటే ఓ రామ నేను జీవితంలో ఎప్పుడూ అసత్యం పలకలేదని ప్రసిద్ధి, అంతేకాకుండా మీ సీతమ్మ వారు షీఈస్ అట్మోస్ట్ ప్యూర్ అంటే ఎంతో పరిశుద్ధ ఆవిడ, శుద్ధురాలు ఆవిడ, ఆవిడకి అసలును అశుద్ధం అంటే ఏమిటి తెలియదు, షీఈస్ వెరీ క్లీన్ లేడీ అని చెప్తారు. అప్పుడు ఏమంటారంటే నేను కొన్ని వేల సంవత్సరాలుగా తపస్సును ఆచరిస్తున్నాను, వాల్మీకి అంటారనమాట. నేను కొంచెం వేల సంవత్సరాలుగా తపస్సును ఆచరిస్తున్నాను, నేను సీతమ్మ వారు చెప్తున్నాను షీఈస్ 100% ప్యూర్ లేడీ అని చెప్పి, నా ఈ మాటలో 1% అబద్ధం ఉన్నా సరే నా ఈ వేల సంవత్సరాల యొక్క తపోశక్తి మొత్తం నాశనం అవుగాక అంటారనమాట. అంటే వాల్మీకి ఋషి ఇక్కడ అందరి సమక్షం చెప్తున్నారు, అంటే నాది పూచీకత్వం అని చెప్పి, 1% సీతమ్మలోని ఏదైనా సరే దోషం ఉంటే నా ఈ యొక్క వేల సంవత్సరాల యొక్క, అంటే ఇట్స్ షీస్ లైక్ నో ఈస్ టేకింగ్ గ్యారంటీ, నా ఈ వేల సంవత్సరాల తపోబలం నాశనమవుగాక అని చెప్పి వాల్మీకి ఋషి అంటారనమాట. సో ఐఎమ్ టెల్లింగ్ షీఈస్ను మనసా వాచ కర్మణ అన్ని రకాలుగా 100% ఎప్పుడు నీ నామ నువ్వు తప్ప ఆవిడకి ఇంకోటి తెలియదు అని చెప్పి వాల్మీకి ఋషి చెప్తారు. సో దెన్ మదర్ సీత, సో సీతమ్మ వారు అప్పుడు రాముడు అంటాడనమాట, వాల్మీకి ఋషి నాకు సీతమ్మ గురించి బాగా తెలుసు, యాక్చువల్గా అప్పుడు ఆవిడ్ని అగ్నిలో ప్రవేశించమన్నప్పుడు కూడా అప్పుడే అది కూడా నాకు తెలిసి అవసరం లేదని, కానీ ప్రజల కోసం నేను చేయాల్సి వచ్చింది, అయినా సరే కొంతమంది రనడం వల్ల చేయాల్సి వచ్చింది, కాబట్టి ఇప్పటికి కూడా నేను రాజుగా ప్రజలకి బాధ్యుణ్ణి బద్ధుణ్ణి, కాబట్టి సీతమ్మ వారిని ఆవిడ తను నేను శుద్ధురాలని చెప్పి ప్రజల ముందు తన ప్రతిజ్ఞ చేస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి రాముడు చెప్తారు. సో రామ వాంట్ సీత టు టెల్ జస్ట్ యు నో ఐఎమ్ గుడ్ అని చెప్పి. అప్పుడు సీతమ్మ చూడండి నో ఆవిడ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఉంచుకోండి, రాముడికి మళ్ళీ తిరిగి కలుస్తున్నాను ఆనందం, కానీ తన వల్ల రాముడికి చెడ్డ పేరు రాకూడదని మళ్ళీ అదొక భావన. సో ఆవిడ అక్కడ శ్లోకాలు చెప్తుంది, 4 శ్లోకాలు చెప్తుంది అనమాట వాల్మీకి రామాయణంలో. ఇది మాత్రం చదివి చూపించాలి మీకు, ఎందుకంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క నెక్టర్ అనమాట. ఆవిడేముంటుందంటే, యథాహం రాగవాదన్యం మనసాపి నా చింతయే తథామే మాధవీదేవి వివరం దాతుమర్హతి అంటుందన్నమాట. అంటే నేను నా మనసులో రాముణ్ణి తప్ప వేరే ఎవరినైనా సరే, అంటే రాముణ్ణి తప్ప ఎటువంటి సందర్భంలోనూ ఎవరిని తలవకపోతే తలుచుకోకపోతే భూదేవి నాకు దారి ఇచ్చుగాక అంటుందన్నమాట. అంటే నేను రాముడు తప్ప ఇంకెవరిని తలుచుకోలేదు అనే మాట నిజమైతే నాకు భూదేవి దారి ఇవ్వాలి అని చెప్పి. తర్వాత ఏమంటుంది, మనసా కర్మణా వాచ యథాం రామం సమర్చయే తథామే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. అంటే సెకండ్ లైన్ సేమే అన్నిటికీ, తథామే మాధవీం దేవీం వివరం దాతుమర్హతి అంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే, నేను నా మనస్సు చేత కానీ నా వాక్కు చేత కానీ నా కర్మ చేత కానీ, అంటే కర్మణా మనసా వాచ, నా కర్మణా మనసా వాచ రాముడిని తప్ప, రాముడిని పూజ తప్ప ఇంకెవరిని నేను పూజించినా సరే, ఎవరి రాముడు తప్ప ఇంకెవరిని పూజించకపోతే భూదేవి నాకు దారి ఇచ్చుగాక అని చెప్పి అంటుందన్నమాట. తథామే మాధవీ దేవి వివరం దాతుమర్హతి అని చెప్పి అంటుంది. తర్వాత 3వది అంటుందన్నమాట, యథై తత్సత్యం ముక్తం మే వేద్మి రామాత్ పరం నచ తథామే మాధవీ దేవి వివరం దాతుమర్హతి అంటుంది. అంటే నేను చెప్పేది అంతా నిజమైతే, నాకు రాముడు తప్ప మరొక వ్యక్తి తెలియనట్లయితే భూదేవి నాకు దారి ఇచ్చుగాక అని చెప్పి అంటుంది అనమాట. సో ఈ విధంగా సీతమ్మ వారు 3 శ్లోకాలు చెప్తారనమాట. ఫస్ట్ ఏమో చెప్తారు, యథాహం రాగవాదన్యం మనసాపి నా చింతయే, అంటే నేను రఘురాముడిని తప్ప ఇంకెవరిని ఎప్పుడు ఎవరిని, రాముడిని తప్ప ఎవరిని నేను ఇంకెవరిని తలుచుకోకపోతే నాకు భూదేవి దారి ఇవ్వాలి. 2వది ఏం చెప్తారు, నా కర్మణ మనస వాచ నేను రాముడిని తప్ప ఇంకెవరిని పూజించినా సరే, రాముడిని తప్ప ఎవరిని పూజించకపోతే నాకు భూదేవి దారి ఇవ్వాలి. 3వది, నేను చెప్పిన మాటల్లో ఏదైనా సరే అబద్ధం ఉంటే, అబద్ధం లేకపోతే, చెప్పిందంతా నిజమైతే, రాముడు తప్ప నాకు ఎవరు తెలియదు అనేది నిజమైతే నాకు భూదేవి దారి ఇవ్వాలి అని చెప్పి అంటుంది. ఈ 3 చెప్తుంది అనమాట. అలా ఎప్పుడైతే చెప్తుందో అందరు సభలో అందరూ ఆశ్చర్యపోతారు. అంటే రాముడు ఏమని అడిగాడు, నేను పవిత్రురాలని అని చెప్పి అది చెప్పు చాలు అన్నారు, కానీ అడేముంటుంది, నేను పవిత్రురాలని అయితే భూదేవి నాకు దారి ఇవ్వాలి కా అంటుంది అనమాట. ఎప్పుడైతే అలా అంటుందో వెంటనే ఆ నిండు సభలో నుంచి ఒక నాగులు వస్తాయన్నమాట, వచ్చి సింహాసనం వస్తుంది. ఆ సింహాసనం మీద ఎవరుంటారు, స్వయంగా భూదేవి ఉంటారనమాట. భూదేవి వచ్చి 2 చేతులు చాపి సీతమ్మవారిని స్వీకరిస్తుంది. వెంటనే సీతమ్మవారు కూర్చుంటారు, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది, రసాతలంలోకి వెళ్ళిపోతుంది అంటారనమాట. అందరు కళ్ళెదురు కానీ అది చూసి రాముడు కోల్బడిపోతారనమాట. రాముడికి అర్థం, అంటే అర్థమయ్యే లోపల ఇదంతా అయిపోతుంది. అప్పుడు రాముడు ఎంతో చింతిస్తాడు, అంటే ఇన్నాళ్ళకి సీతను కలుసుకున్నానని ఆనందంలో ఉంటే ఇలా అయింది అంటే అని చెప్పి. అంటే రాముడు కోప్పడతారనమాట భూదేవి మీద. ఏమని కోప్పడతాడు, అరే సీతమ్మ వారి కోసం రావణుడితోనే యుద్ధం చేశాను, సముద్రం మీద నేను రామసేతును నిర్మించాను, అటువంటిది నేను భూదేవి మీద నేను దండయాత్ర చేయలేను, దయచేసి నాకు సీతమ్మను అప్పచెప్పండి, లేకపోతే నేను ఖచ్చితంగా రసాతలంలోకైనా వెళ్ళి నేను సీతమ్మ తెచ్చుకుంటాను, భూదేవిని శిక్షిస్తానని చెప్పి రాముడు అంటాడు అనమాట. అందరి దగ్గర అంటాడు, ఇంకా శపథం చేయబోతాడు యాక్చువల్గా. ఆయన శపథం చేసే లోపలే బ్రహ్మదేవుడు చెప్తాడు, అక్కడ ప్రత్యక్షమే చెప్తానమాట. ఇది ఉత్తరాఖండ్ యాక్చువల్గా మనం వాల్మీకి రామాయణం చూసినట్లయితే, వాల్మీకి రామాయణంలో ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో మిగతా కంబ రామాయణం, రామచరితమానస్ అన్నింటిలో రాముడిని మొదటి నుంచి మహావిష్ణువు అవతారం కింద చెప్తారు, కానీ రామాయణంలో వాల్మీకి ముని, ఎందుకంటే రాముని అవతారము మానవ జన్మ అవతారం కాబట్టి ఎక్స్ప్లిసిట్గా రాముడు భగవంతుడు చెప్పరు. 2వది, అంటే ఆ యొక్క ఆథర్ రాముణ్ణి ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ప్రస్తుతం చేస్తారనమాట. అంటే రాముణ్ణి ఒక భగవంతుడి కింద కాకుండా ఒక మనిషి అనే క్యారెక్టర్ కింద ఆ పద్యాన్ని రాస్తారు రామాయణం మొత్తం మీద. కానీ ఉత్తరకాండలో మాత్రం సనాతన్ హరిబోల్ ఉత్తరకాండలో మాత్రము వాల్మీకి ఋషి చెప్తారనమాట. అంటే ఓపెన్గా మల్టిపుల్ టైమ్స్ చెప్తారు, రామా నువ్వు ఎవరు మర్చిపోతున్నావా అని చెప్పి, స్వయంగా మహావిష్ణువు యొక్క అవతారం అని చెప్పి. సో ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తాడు, రామను స్వయంగా మహావిష్ణువు యొక్క అవతారం అని నువ్వు ఇలాగా కోపద్రుకుడు అవ్వడం సమంజసం కాదు, దయచేసి అర్థం చేసుకో, సీతమ్మదేవి ఎక్కడికి వెళ్ళిపోలేదు, మీ అవతారం ముగించిన తర్వాత మళ్ళీ మీరు సీతమ్మదేవి కలుస్తారు, కాబట్టి ఈ యొక్క వియోగం కొన్నాళ్ళు మాత్రమే కానీ పర్మనెంట్ కాదు అని చెప్పి చెప్పి అంటారు. రామాయణం ఉత్తరకాండం కూడా రచించబడింది, మిగతా రామాయణం కూడా వినండి, నీ భవిష్యత్తు కూడా విను అని చెప్తారనమాట. అంటే భవిష్యత్తు కూడా అప్పుడు ఆల్రెడీ రాసుంటుంది. ఆ విధంగా రాముడు శాంతిస్తాడు కొన్నాళ్ళు తర్వాత. ఐఎమ్ జస్ట్ కంక్లూడింగ్ ఉత్తరకాండ రామాయణం మొత్తం కంక్లూడ్ చేస్తున్నాను ఇప్పుడు. తర్వాత అలా కొన్ని సంవత్సరాల పాటు రాముడు అంటే అశ్వమేధ యజ్ఞం పూర్తి చేస్తారు, ఇంకా చాలా యజ్ఞాలు చేస్తారు, లవకుశులు వాళ్ళతో పాటు ఉంటారు. తర్వాత రాముడు లవుడికి కుశుడికి లక్ష్మణ పుత్రులకి కొన్ని రాజ్యం అప్పచెప్తాడు, భరత పుత్రులకి శత్రుడు పుత్రులకి మొత్తము నెక్స్ట్ జనరేషన్ రెడీ చేస్తారు. తర్వాత ఒకసారి కాళపురుషుడు స్వయంగా వస్తారనమాట, వచ్చి చెప్తారు. ఏమని చెప్తారంటే, రాముడికి నేను ఇది సపరేట్గా మాట్లాడాలి, అయితే మన ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఎవరో ఉండకూడదు, ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే అతడికి మరణదండను విధించాలని చెప్తారనమాట. రాముడు చెప్తారు పర్వాలేదని చెప్పి లక్ష్మణ్ గేటు బయట పెడతారు. అప్పుడు కాళపురుషుడు చెప్తారనమాట, రామ మీరు స్వయంగా మహావిష్ణువు అవతారము, మీ రామావతారంలో మానవ జన్మలో రావాలని చెప్పి మీరు నిర్ణయించుకున్నారు, మీ అవతారంలో మీరు ముందుగా నిర్ణయించుకున్నారు 11,000 సంవత్సరాలు నేను ఈ అవతారంలో ఉంటానని చెప్పి, మీ 11,000 సంవత్సరాలు గడిచాయి కాబట్టి మీకు ఇష్టమైతే మీరు ఇంకా కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే మీరు తిరిగి వచ్చి మీకు అంటే మీ ఆధ్యాత్మిక మీ యూ కెన్ బి బ్యాక్ టు యువర్ వైకుంఠ మీ వైకుంఠానికి తిరిగి పయనం అవ్వచ్చు అని చెప్పి ఈ విషయం బ్రహ్మదేవుడు మీకు గుర్తు చేయమని చెప్పాడని చెప్పి చెప్తారనమాట. రాముడు అంటారు దట్స్ ఫైన్ అని చెప్పి, నాకు కూడా ఐ థింక్ నా అవతారంకి పర్పస్ ముగిసింది అని చెప్తారనమాట. అలా మాట్లాడుతూ ఉంటాయి. అప్పుడు అక్కడికి దుర్వాసుడు వస్తాడు. దుర్వాసుడు వచ్చి లక్ష్మణుడు అంటారనమాట, నేను రాముడితో కలాలి అర్జెంటుగా అంటారనమాట, నేను రాముడికి వచ్చానని చెప్పు, లేకపోతే రాముడిని రమ్మని చెప్పు, లేకపోతే నన్ను పంపించు నేను రాముడిని కలుస్తాను అంటారు. లక్ష్మణుడు చెప్తాడు, అయ్యా మీరు ఎందుకు వచ్చే పర్పస్ చెప్తే నేను రాముడికి చెప్తాను, లేదనుకుంటే కాసేపు కూర్చోండి రాముడే వస్తారు అంటారనమాట. దానికి దుర్వాసుడు బై డిఫాల్ట్ ఆల్వేస్ ఇన్ యాంగ్రీ మోడ్. సో దుర్వాసుడు చెప్తారనమాట, ఇంత అహంకారం అనికని చెప్పి, ఇప్పుడు అర్జెంటుగా రాముడు కానీ రాకపోతే ఇక్కడికి, లేకపోతే నన్ను వదలకపోతే నేను మీ నలుగురిని శపించేస్తానని చెప్తానమాట, మొత్తం అయోధ్యను మొత్తం శపిస్తాను అంటారనమాట. దానికి లక్ష్మణుడు అనుకుంటాడు, ఇప్పుడు నేను వదలకపోతే అందరికీ నష్టమే, వదిలితే నా ఒక్కరికి నష్టము, నేను లోపలికి వెళ్తే నా ఒక్కరికి నా ఒక్కరికే దండన అని చెప్పి లక్ష్మణుడు సరే మీరు ఎక్కడే ఉండండి ఇప్పుడే రాముడు చెప్తానని చెప్పి లక్ష్మణుడు లోపలికి వెళ్తాడు అనమాట రాముడు చెప్పడానికి. ఎప్పుడైతే లక్ష్మణుడు లోపలికి వెళ్తాడో అక్కడ కాళపురుషుడు అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. లక్ష్మణుడు చెప్తాడు దుర్వాసుడు వచ్చాడంటే, రాముడు వచ్చి దుర్వాసుడిని అతిథి సత్కారాలతో అతను స్వాగతిస్తాడు. దుర్వాసుడు చెప్తాడు, ఇలా నేను సంవత్సరం కాలంగా నేను ఇక్కడ ఉపవాసం ఉంటున్నాను, ఉపవాసం విరమణ ఈరోజు కాబట్టి మీ ఇంట్లో భోజనం చేద్దామని వచ్చాను రామ అంటారనమాట. రాముడు అతను పెడతాడు, అంటే కారణ పద్యం కాదు కానీ భగవంతునికి లేదు, దుర్వాసుడికి ఆ నేచర్ ఉంది, ఆ యొక్క కాల ప్రభావం వల్ల దుర్వాసుడు ఆ టైంకి అక్కడ రావడం జరిగిందనమాట. కానీ రాముడు తర్వాత గుర్తుకొస్తుంది కాలపురుషుడికి ఏం మాట ఇచ్చాడు, అంటే లక్ష్మణుని ఇప్పుడు వధించాలి. సో అతనికి అర్థం కాదనమాట, లక్ష్మణుడు లేకుండా బతకడం అనేది, రాముడికి సీతమ్మని లేకుండా అయినా బతకగలడు కానీ లక్ష్మణుడు లేకుండా అతను బతకలేరు అని చెప్పి. సో అప్పుడు లక్ష్మణుడు అప్పుడు వశిష్ఠముని అడిగితే వశిష్ఠము చెప్తారు, చూడండి ఒకరిని వధించడము లేకపోతే ఒకరిని విడిచిపెట్టడం రెండు ఒకటే అని చెప్తారనమాట. వధించడము విడిచిపెట్టడము రెండు ఒకటే అని చెప్పి బాగా గుర్తుంచుకోవాలి మనం ఈ విషయం. సమ్టైమ్స్ మనం ఒక తప్పు చేసామనుకోండి, భక్తి జీవితంలో వచ్చిన తర్వాత కృష్ణుడు వెంటనే మనకు శిక్షణ ఇస్తాడనమాట. వీ కెన్ మేకౌట్ మన భక్తి జీవితంలో మనకి హరినామ మీద రుచి తగ్గిపోతుంది, లేకపోతే ఇంకేదో అవుతుంది అనమాట. ఎందుకంటే మనం అపరాధం చేస్తే మనకు వెంటనే శిక్ష దొరుకుతుంది. అంటే కొన్నిసార్లు కొంతమంది భక్తుల విషయంలో చూస్తాము, వాళ్ళు దారుణంగా అపరాధాలు చేస్తూ ఉంటారు, ప్రతిరోజు అపరాధాలు చేస్తూనే ఉంటారు, అపరాధం మీద అపరాధం చేస్తూ ఉంటారు, కానీ వారికి భగవంతుడు శిక్షిస్తున్నట్టు కనిపించదు మనకి. ఇట్ అపియర్స్ నో దే ఆర్ కంప్లీట్లీ నార్మల్, వీ డోంట్ సీ దెమ్ దట్ కృష్ణ ఇస్ పనిషింగ్ దెమ్. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొంతమంది ఒక తప్పు చేయగానే వెంటనే దండన వస్తుంది, కొంతమందికి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఉంటారు అయినా వాళ్ళకి ఏం దండన రాదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, షుడ్ అండర్స్టాండ్ యాక్చువల్లీ కృష్ణ కృష్ణ ఈజ్ పనిషింగ్ యూ, కృష్ణుడు మనల్ని పనిష్ చేస్తున్నాడంటే దాని అర్థము కృష్ణుడు మన గురించి పట్టించుకుంటున్నాడు అని చెప్పి. కానీ కొంతమంది భక్తులు వాళ్ళు అంటే పూర్తిగా వాళ్ళు అపరాధాలు మునిగిపోతున్నారు, అయినా కృష్ణుడు శిక్షించేటంటే కృష్ణుడు వాళ్ళని వదిలేశాడని అర్థం అనమాట. అంటే కృష్ణ హ్యాస్ స్టాప్డ్ వర్రింగ్ అబౌట్ దెన్, అంటే అది అన్నిటికన్నా అంటే వాళ్ళందరికన్నా దురదృష్టవంతులు. అంటే ఒక తండ్రి తన కొడుకును కొట్టాడు అంటే తన కొడుకు గురించి పట్టించుకుంటాడని అర్థం, కానీ కొడుకు వందలు తప్పులు చేసిన తర్వాత తండ్రి కొట్టట్లేదు అంటే తండ్రి అతను వదిలేశాడని చెప్పి అర్థం అనమాట. సో రెండవ వాడు ఇంకా దురదృష్టవంతుడు. సో శిక్షించడం వదిలేయడం రెండు పెద్ద శిక్షలే. సో దుర్వాసుడు అంటే అంటే ఇక్కడ వశిష్ఠముని అంటారనమాట. సో లక్ష్మణుని నువ్వు వధించడం నీ వల్ల కాదు కాబట్టి వధించడం వద్దు వదిలే అంటారనమాట, రాజబహిష్కరణ చెయ్యి అంటారనమాట. దానికి లక్ష్మణుడు రాముడు సరే అంటారు, లక్ష్మణుడిని రాజబహిష్కరణ చేస్తారు. లక్ష్మణుడు రాముడు లేకుండా ఉండగలడా? సో లక్ష్మణుడు యాజ్ యూజువల్ అతను బయటకు వెళ్తారు, వెళ్ళి అతను కూడా సరైన దగ్గర ఒడ్డుకి వెళ్తారు. వెళ్ళి ఏ విధంగా అయితే కృష్ణలీలలో బలరాముడు తన లీలను ముగించే దశ వచ్చినప్పుడు బలరాముడు యోగ సిద్ధిలోకి ప్రవేశించి తన ప్రాణాన్ని తన శరీరము ప్రాణాన్ని మొత్తం కల్పించుకుంటారు ఈ ప్రకృతులు. అదేవిధంగా లక్ష్మణుడు కూడా ఈ మెడిటేట్స్ ఆన్ హిమ్సెల్ఫ్, ఈ మెడిటేట్స్ ఆన్ హిమ్సెల్ఫ్ తన శరీరంతో పాటు అదృశ్యమై వైకుంఠానికి చేరిపోతారనమాట. లక్ష్మణుడు అంటే రాముడిని విడిచిపెట్టి వెళ్ళి ఇమీడియట్గా అతను వైకుంఠానికి చేరిపోతాడు లక్ష్మణుడు. అండ్ లక్ష్మణుడు లేడిని రాముడు ఉండగలడా? ప్రసక్తి లేదు. సో ఆల్రెడీ సీతను కోల్పోయిన రాముడు లక్ష్మణుడు కూడా లేడు. వెంటనే రాముడు చెప్తానమాట, నేను కూడా ఇంకా నా యొక్క అవతారాన్ని చాలించాలనుకుంటున్నానని చెప్పి వానప్రస్థం తీసుకుంటున్నానని చెప్పి వెంటనే లవకుశులకి రాజ్యం పనిచేస్తారు. పనిచేస్తే భరతుడు చెప్తాడు, అన్నగా తన నేను మిమ్మల్ని లేక నేను ఉండాలి, నేనే వస్తానంటారనమాట. శత్రుడు చెప్తారు, శత్రుడు నేను వస్తానంటారనమాట. తర్వాత ఆ రాముడు అందరిని పిలిచి చెప్తారు, ఇలా నేను వానప్రస్థం తీసుకోవాలనుకుంటున్నాను, దయచేసి మీరందరూ లవకుశులకి ఇది చేయండి అని చెప్పి ఒక రాజు కూడా పంచుతారు. అప్పుడు అక్కడ అయోధ్యవాసులు అంటారనమాట, రామ మీరు ఎక్కడికి వెళ్తారు అనేది మాకు అనవసరము, మీరు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం. సో ఫర్ అస్ వేర్ ఎవర్ యు ఆర్ దట్ ఈస్ అయోధ్య, కాబట్టి మీరు వానప్రస్థానికి వెళ్తారంటే నేను మీ అందరు మీతో పాటు వచ్చేస్తామంటారు అనమాట. సో ఆ విధంగా రాముడు తెల్ల వస్త్రాలు ధరించి ముందున్న బ్రాహ్మణులను దే ఆర్ కైండ్ ఆఫ్ డూయింగ్ రిచువల్స్, రాముడు వెళ్తూ ఉంటాడు, భరతుడు వెళ్తూ ఉంటారు, శత్రుడు వెళ్తూ ఉంటారు, వెనకాతల మొత్తం అయోధ్యవాసులు అందరూ వచ్చేస్తారనమాట. ఈవెన్ వానరులు కూడా అందరూ వచ్చేస్తారు. వానరుల్లో జాంబవంతుడికి మరియు మైనా జాంబవంతుడు హనుమంతుడు వీళ్ళు ముగ్గురు మాత్రం మిగులుతారు. మిగతా అందరు వానరులు అయోధ్యవాసులు. అంటే వాల్మీకి ఋషి ఏమని రాస్తారంటే అయోధ్యలో ఊపిరి తీల్చుకున్న ఏ ప్రాణి మిగలదంట. అంటే పర్వతాలు చెట్లు విడిచిపెట్టి చెప్తారు, చెట్లు పర్వతాలు విడిచిపెట్టి వేరే ఏ ప్రాణి కూడా అయోధ్యలో మిగలదు, ప్రతి ఒక్కరూ రాముడితో పాటు వస్తారు. జస్ట్ సి, అంటే భగవంతు రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలనుకుంటాము, రాముడు సాంగత్యం కావాలనుకుంటాము, కానీ రాముడు సాంగత్యం కావాలంటే ఏంటో అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఫర్ దెమ్ దర్ హ్యాపీనెస్ ఇస్ లార్డ్ రామ్స్ హ్యాపీనెస్. ఏ విధంగా మనం చూస్తాం పాండవులు కూడా అన్నిల అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు, చివరిగా రాజ్యం వచ్చింది. రాజ్యం వచ్చిన కొన్నేళ్ళకే కృష్ణుడు పరం కదండి ఆయన తిరిగి తన రామాన్ని గెలిపోతారు. ఎప్పుడైతే పాండవులు యుధిష్ఠిర మహారాజు తెలుస్తుందో కృష్ణుడు, ఎందుకంటే వాళ్ళు యుద్ధం చేసింది రాజ్యం అనుభవించడానికి కాదు, రాజ్యం చేస్తున్నది ఆ భోగం అనుభవించడానికి కాదు, దేనికోసము? కేవలం కృష్ణుడు యొక్క తృప్తి కోసమే. ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళిపోయిన తెలియగానే వాళ్ళకి అసలు ఈ లోకం మీద ఇంట్రెస్టే పోతుందనమాట. వెంటనే అప్పటికప్పుడు పరిషత్ మహారాజు, పరిషత్ మహారాజు వయసు 5 ఏళ్ళంతో అంతే, 10 ఏళ్ళంతో ఉంటుంది. పరిషత్ మహారాజుని రాజు కింద ది కొరనేట్స్ మీద కింగ్ కృపాచార్యుని పెట్టేస్తారు, కృపాచార్యునికి అప్పచెప్పేస్తారు, పరిషత్ని అప్పచెప్పి యుధిష్ఠిర మహారాజు తెల్ల వస్త్రాలు వస్త్రాలు వేసుకుని కనీసము తన తన తమ్ముళ్ళు అంటే ప్రాణం తమ్ముళ్ళు వెనక వైపు చూడరు, తన భార్య వైపు చూడరు, తన 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 తల్లి వైపు చూడరు. ఈ డజంట్ ఈవెన్ లుక్ ఫర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. అతను హీ గోస్ టు నార్త్. వెనకాతల పాండవులు మిగతా నలుగురు ఉంటారు, ద్రౌపది ఉంటుంది, కుంతి ఉంటుంది, వెళ్ళిపోతారనమాట. వెళ్తూ వెళ్తూ కుంతి ముందు కుంతి పడిపోతుంది అనమాట, కుంతి పడిపోతుంది, ప్రాణం విడిచిపెట్టేసి కనీసం వెనక్కి తిరిగి చూడడు యుధిష్ఠిర మహారాజు. అంటే ఎందుకంటే భగవంతుని చేరుకోవాలింది. సో ద డివోటీస్ నా ఫర్ దెమ్ దే కెనాట్ బేర్ ద సెపరేషన్ ఆఫ్ కృష్ణ. అంటే భగవంతుని యొక్క నిత్య పార్షదులు ఎంత గొప్ప వాళ్ళంటే కృష్ణుడు లేని ఊహించుకోలేరు, రాముడు లేని ఊహించుకోలేరనమాట. ఎప్పుడైతే రాముడు నేను నా యొక్క లీల చాలిస్తున్నానంటే 5 రోజులు చెప్తారు స్వామి మీ మీ ఇష్టం అంతా, మీరు ఎలాగైనా చేయండి, మేము మీతో పాటు ఉంటాము. అందరూ సరయూ నదికి వెళ్తారు, అక్కడ దేవతలు అందరూ ప్రత్యక్షం అవుతారు, రాముడు అక్కడ అదృశ్యమైపోయి వైకుంఠ చేరుకుంటారు. మిగతా వాళ్ళందరూ సరయూ నదిలో వాళ్ళు మునిగిపోతారు, మునిగి వెంటనే వాళ్ళ శరీరాలు ఉండిపోతాయి, వాళ్ళ ఆత్మలు వాళ్ళ ప్రాణాలు మొత్తము తిరిగి వైకుంఠంలో, ఎందుకంటే వాళ్ళందరూ వైకుంఠం, వైకుంఠంలో అందరూ అదే వైకుంఠం అయోధ్య, యాక్చువల్గా వైకుంఠంలో ఉన్న అయోధ్య నుంచి అందరూ వస్తారు ఈ లోకానికి, మళ్ళీ అందరూ రాముడితో పాటు తిరిగి వెళ్ళిపోతారు అన్నమాట. సో దట్ ఈజ్ యాక్చువల్లీ రామాయణం. సో మనం రామాయణం చూస్తే మనకి నిజంగా అంటే మన సరైన సోర్స్ నుంచి మనం విన్నప్పుడు మనకి రాముడి పట్ల మనకి ఎంతో ప్రేమ పుడుతుంది. ప్లస్ భగవంతుని యొక్క నిత్య పార్షుడు అవడం అంటే ఏమిటి, భగవంతుని పట్ల ప్రేమ అంటే ఏమిటి, నెక్స్ట్ అఫ్కోర్స్ భగవంతుని ప్రేమ ఎలా ఉంటుందో అనేది మనం ఇంకా చూడలేదు, రేపు చూస్తాం మనం అది. కానీ భగవంతుని భక్తుల యొక్క ప్రేమ ఎలా ఉంటుంది అనేది మనము గత 4-5 రోజులుగా మనం చూస్తున్నాం మనము. సో లైక్ దిస్ నౌ వీ కెన్ సీ దట్ రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ సాక్రిఫైసెస్, ప్రేమ త్యాగం, ప్రేమ త్యాగం, ప్రేమ త్యాగం, సేవ, ప్రేమ సేవ త్యాగం, ఇలాగ మనము ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ను రిప్రజెంట్స్, ఎస్పెషల్గా మదర్ సీత. ఈరోజు మన భారతదేశంలో చూసుకున్నట్లయితే భారత స్త్రీలకి ఎందుకు ఎంత గౌరవం, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే సీతమ్మ వారి నుంచి వస్తుంది. నేను ఒకప్పుడు ఇండియాలో డైవోర్స్ అంటే ఏంటో తెలియదు, భర్త ఎంత నిబద్ధత ఉండేవాడు భార్య అంత నిబద్ధతగా ఉండేది. సో దట్ గ్రేట్ కల్చర్ అదంతా మనకి రామాయణమే నేర్పించింది. సో భగవంతుడు రాముడు ధర్మ సంస్థాపనార్థాయ అంటే ఇది కూడా అంటే ఎలాగ ఈ భౌతిక ప్రపంచంలో ఉండి మన కర్మలు కార్యాలు నిర్వర్తిస్తూనే ఎలాగ మనము అయినా భగవంతునికి అనుసంధానమే ఉండాలని చెప్పి మనకి రామాయణం నేర్పిస్తుంది. అఫ్కోర్స్ ఇతిహాసాలు అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం క్లియర్గా చెప్పబడింది అనమాట. మహాభారతమును స్త్రీయ వైశ్య తథా శూద్ర, స్త్రీలకి వైశ్యులకి శూద్రులకి, ఎందుకంటే వాళ్ళకి శాస్త్రం చదివే జ్ఞానం ఉండదు కాబట్టి ఇతిహాసాలు అనేవి ముఖ్యంగా సగటు మనిషి కోసం రాయబడతాయన్నమాట. ఇప్పుడు వేదాలు ఉపనిషత్తులు అనేవి అందరికీ అర్థం కావు, అంటే ఈ రోజుల్లోనే కాదు అప్పట్లో కూడా, కానీ ఈ ఇతిహాసాలు రాయడం వల్ల లీలావతారాల వల్ల ఇతిహాసాలు వస్తాయి, ఆ ఇతిహాసాల వల్ల కూడా భగవంతుని పట్ల ప్రేమ పెరుగుతుంది. యాక్చువల్ చెప్పాలంటే పురాణాలు ఇతిహాసాల వల్ల ఇంకా ఎక్కువ ప్రేమ పెరుగుతుంది భగవంతునికి, ఎందుకంటే డైరెక్ట్గా భగవంతుని యొక్క లీలలు ఉంటాయి కాబట్టి. సో బై దిస్ రామాయణ లిటరేచర్న ఎవ్రీ వన్ కెన్ కనెక్ట్, ప్రతి ఒక్కరూ ఈ లీలని అర్థం చేసుకోగలరు. అర్థం చేసుకొని ఒక ఆదర్శవంతమైన భార్య ఎలా ఉంటుంది, ఆదర్శవంతమైన భర్త ఎలా ఉంటాడు, ఆదర్శవంతమైన అన్నదమ్ములు ఎలా ఉంటారు భౌతిక స్థాయిలో చూసుకుంటే, ఆధ్యాత్మిక స్థాయిలో చూసుకుంటే భగవంతుని శుద్ధ భక్తులు ఎలా ఉంటారు, భగవంతుని యొక్క భగవంతుడు తన భక్తులతో ఎలా ఉంటాడు, భక్తులు తన భగవంతునితో ఎలా ఉంటాడు, భక్తులకి భగవంతుని మధ్య ఉన్న ప్రేమ సంబంధాలు ఎలాంటివి, అంటే రామాయణం నుంచి ఇవి ఆధ్యాత్మికమైన లెసన్స్, ఇవి భౌతిక లెసన్స్ అనమాట, అంటే రెండు పాఠాలు అనమాట. భౌతిక స్థాయిలో కూడా ఒక కుటుంబం ఆదర్శ కుటుంబం ఎలా ఉండాలి అనేది మనం చూడవచ్చు, ఆధ్యాత్మిక స్థాయిలో కూడా భగవంతునికి భక్తునికి మధ్య సంబంధాన్ని చూడవచ్చు. సో రెండు రకాలుగా కూడా వీ కెన్ లెర్న్ ఏ లాట్ ఫ్రమ్ రామాయణ. సో అగైన్ టు స్పీక్ ఆన్ మదర్ సీత యాక్చువల్లీ ఇస్ వెరీ టఫ్, కానీ సీతమ్మ వారు ఈ లీలలో రాధారాణి ఎంత కృష్ణుడి కోసం ఎంత పరితపించి త్యాగం చేసిందో సీతమ్మ వారి త్యాగం ఏమాత్రం తక్కువ కాదు. అందుకనే నేను నాకు ఆఫ్ ఆల్ ద నేమ్స్ ఫీమేల్ నేమ్స్ నాకు అన్నిటికన్నా ఇష్టమైన పేరే సీత. కానీ అదేంటో ఏ మాతాజీలు అయినా సరే సీత పేరు తేవే మాతాజీ ఎవరు కనిపించలేదు ఇంతగా నాకు పిలుద్దాం అన్నా సరే ఆ పేరు ఎక్కువ వాడలేకపోవచ్చు, కానీ దట్ నేమ్ ఇస్ వెరీ వెరీ ఆ పేరు వింటేనే ఒక తెలియని ఒక రకమైన అనుభూతి, ఒక తెలియని ఒక రకమైన సీక్రెట్ ఫీలింగ్, భక్తిభావన ఫీలింగ్ వస్తుంది రాముడు అన్నా సరే సీత అన్నా సరే. సో దే హ్యావ్ పెర్ఫార్మ్డ్ సచ్ ఏ బ్యూటిఫుల్ డివైన్ పాస్ట్ టైమ్స్. భగవంతుడు తమ లీలల ద్వారా మన హృదయాన్ని కొల్లగొడతారు, అప్పుడే కదా మనం శ్రవణం కీర్తనం స్మరణం చేయగలము, లేకపోతే శ్రవణం కీర్తన స్మరణం ఎవరిని చేస్తాం భగవంతుడి మీద కాకపోతే. సో భగవంతుడు దయ తెలిసి మనకి ఇంత సుందరమైన లీలలు ఇక్కడికి వచ్చి చేశారు మన కోసం, తిరిగి మనల్ని తన ధామానికి తీసుకెళ్ళడం కోసం. కాబట్టి రామనవమి, రేపు రామనవమి ఫాస్టింగ్ కూడా ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ డివోటీస్ టు ప్లీజ్ ప్లే టు లార్డ్ రామ్ దట్ మే వి బికమ్ హిస్ ప్యూర్ డివోటీస్, భగవంతుని యొక్క శుద్ధ భక్తులు అవ్వాలని చెప్పి మనకు చేతన నేను నుంచి మీ అని చెప్పి, అంటే ఫ్రమ్ ఐ కాన్షియస్నెస్ టు యో యూ కాన్షియస్, కృష్ణ కాన్షియస్నెస్, నా చేతన నేను కేంద్ర బిందువు కాకుండా కృష్ణుడు కేంద్ర బిందువు కావాలని చెప్పి, యూ కెన్ ప్రే టు లార్డ్ రామ్. లార్డ్ రామ్ ఇస్ వెరీ మెర్సిఫుల్. షార్ట్స్ ప్రే టు హనుమాన్ ఆల్సో. ఎక్కడైతే రామ్ కథ ఉంటుందో అక్కడ రాముడు ఖచ్చితంగా ఉంటాడు. మనకి నిజంగా మన హృదయంలో కృష్ణ ప్రేమ దొరకాలని, ఆ ప్రేమ మన హృదయంలో కృష్ణ ప్రేమ వస్తే ఆ ప్రేమ ప్రచారం అంటే ఏం లేదు, మన ప్రేమను నలుగురితో పంచుకోవడమే. వాట్ ఎవర్ యూ ఫీల్ ఫర్ కృష్ణ దట్ యూ షేర్ విత్ అదర్స్, దే విల్ ఆల్సో గెట్ డివోషన్. డివోషన్ కమ్స్ బై డివోషన్. సో దట్ వే వీ కెన్ ప్లే టు లార్డ్ రామ్. రామనవమి ఈజ్ కమింగ్, దట్ మన హృదయమైన లస్ట్ పోయి లవ్ రావాలని చెప్పి, రావణుడి మనస్తత్వం పోయి, రావణుడి మనస్తత్వం ఎలా పోతుంది, రామకథ వినడం వల్ల పోతుంది. రామకథ విన్నప్పుడు రావణుడి మనస్తత్వం పోతుంది, రావణ మనస్తత్వం పోయి మన హృదయం రాముడితో నిండిపోవాలి, కృష్ణుడితో నిండిపోవాలని చెప్పి మనము ఈ రామనవమి సందర్భంగా రాముడిని ప్రార్థించవచ్చు. సో టుమారో ఐఎమ్ స్పీక్ ఆన్ లార్డ్ రామ్స్ క్వాలిటీస్, రాముడి యొక్క దివ్య లక్షణములు, మరియు కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను. రాముడు సీతను ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది, ఎందుకు వారిని చంపాల్సి వచ్చింది, ఇలాంటి కొన్ని కొన్ని ప్రశ్నలు చాలామందికి ఉంటాయి, వాటికి మనం రేపు చర్చించుకోబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీల ప్రభుపాదికి జయ్, శ్రీరామచంద్ర భగవానికి జయ్, శ్రీ సీతారాం లక్ష్మణ్ హనుమాన్కి జయ్, రామాయణ గ్రంథంకి జయ్, వాల్మీకి ఋషికి జయ్, ఇతాయ గౌర్ ప్రేమానందే హరి హరి బోల్. సో దిస్ సాంగ్ శ్రీరామచంద్ర కృపాలు బ్రజమనను భవనహర దాసరి చెప్పి, దట్ సాంగ్ దట్ ఐ షేర్డ్, దట్ ఈస్ వండర్ఫుల్ సాంగ్. ఒకసారి మీరు అది వినడానికి ప్రయత్నించండి. నేను గత 2 రోజులుగా రెగ్యులర్గా సాంగ్ వింటున్నాను. ప్లీజ్ హియర్ ఇట్. రేపు రామనవమి కాబట్టి వీలైతే టుమారో వీ కెన్ సింగ్ దట్ సాంగ్. తవ కంజలోచన కంజ ముఖకర కంజపద కంజావరే ఓకే. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. దయచేసి వినండి ఆ సాంగ్. హరే కృష్ణ.